நாராயணா நாராயண ஓம் நமோ பகவதே ஸ்ரீரமணாய ஸ்ரீரமணாய ஸ்ரீரமணாய. ஈரோஜு பழமுறை கிராமம் நிச்சயம் தருது. ரிட்டையர்டு சீஃப் இன்ஜினியர் గారు ఈ ప్లాట్ఫామ్ వంటి కట్టడగల కార్యక్రమాలను ఈ కళ్యాణ వేదిక ఉపయోగపడుతున్నారు. ఇక్కడ శ్మశాన ఒకటి నిర్మించారు. అయితే నరసింహరాజు గారు చేసే మంచి పనులు అన్నింటికీ పొలమూరునే పరిమితం చేసుకున్నారు. ఆయన ఏ మంచి పని చేసినా పొలమూరికే పరిమితం చేసుకుని చేస్తున్నారు. ఆంధ్రాలో 23 జిల్లాల్లో ఇంజనీరింగ్ కాలేజీ లేనప్పుడు ఆయన మెడ్రాస్ గిండీలో చదివారు. ఆయన బాగా తెలివిగలవారు. ఆయన వైద్య నాడు తెలివైన వాళ్ళు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడే వాళ్ళకి ఏం తెలియదు. ఎక్కడైనా సరే తెలివిగల వాళ్ళు తక్కువ మాట్లాడతారు. మరి ఎక్కువ మాట్లాడే వాళ్ళ సంగతి ఏం తెలియదు కాబట్టి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. తెలివైన వాళ్ళకి తెలుసు కాబట్టి తక్కువే మాట్లాడు కోరుకుంటారు. ఆయన చెప్పవలసిన మాట్లాడే రెండు మొక్కలు పెట్టిపోయారు. షార్ట్ గా ఉంది, స్వీట్ గా ఉంది. సరే 10 సంవత్సరం మనం పొలమూరు వస్తున్నాం. నరసింహరావు గారు ఏమన్నారంటే నేను అంతకాలం జీవించి ఉంటే అంతకాలం పొలమూరు రండి అని అంటున్నారు. బహుశా ఆ మాట పోషించుకోవడానికి మేము కూడా వస్తున్నాము. ఈ టీచింగ్ మీరందరూ దేనికోసం ఈ ప్రయోజనం, దేనికోసం ఈ శ్రవణం చేయటం? సబ్జెక్ట్ మీరు శ్రవణం చేయాలి. భగవద్గీతలో భగవంతుడు ఏమి చెప్పారంటే విద్యలు చాలా ఉన్నాయి. రసాయన శాస్త్రం ఉంది, ఫిజిక్స్ ఉంది, భౌతిక శాస్త్రం ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది, మరి అర్థశాస్త్రం ఉంది, చాలా శాస్త్రాలు ఉన్నాయి. కానీ అన్ని విద్యల్లోనే ఆధ్యాత్మ విద్య నేను, ఆత్మ విద్య నేను అని భగవద్గీతలో చెప్పాడు. విద్యలు చాలా ఉన్నాయి లోకంలో, కానీ ఆధ్యాత్మిక విద్య నేను, ఆత్మ విద్య నేనని భగవద్గీతలో ఆయన చెప్పడం జరిగింది భగవంతుడు. మరి ఆయన చెప్పబోతే మనకి ఎవరైనా చెప్తా? ఆయన నియమించేవాడు, మనం నియమింపబడేవాళ్ళు. ఆయన ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోడానికి పనికొస్తాం. ఆయన నియమిస్తాడు, మనం నియమింపబడతాం. అంచేత ఆయన దేవుడు అయ్యాడు, మనం జీవుడు అయ్యాం. మన దేవుడు తెలుసుకుంటే దేవుడు అయిపోం, దేవుడి స్వరూపాన్ని పొందుతాం. భగవంతుని తెలుసుకున్నంత మాత్రం చేత మన భగవంతుడు అయిపోం. అడ్మినిస్ట్రేషన్ మన చేతిలో ఉండదు. అడ్మినిస్ట్రేషన్ ఆయన చేతిలో ఉంటుంది, కంట్రోల్ అంతా ఆయన చేతిలో ఉంది. కానీ భగవంతుని తెలుసుకోవటం వల్ల ఏంటంటే ఆయన అయిపోయాం, అడ్మినిస్ట్రేషన్ మనకు రాదు అని స్వరూపాన్ని పొందుతాం. ఆయన స్వరూపం జ్ఞానం అంటే అప్పుడు ఇంకా మన శవాలు మొయ్యక్కర్లేదు. ఆయన స్వరూపం ఆత్మ, బ్రహ్మం. ఆయన స్వరూపం ఏంటంటే బ్రహ్మం. ఆ బ్రాహ్మీ స్థితి పొందిన వాడికి ఇంకా శవ పునర్జన్మ లేదు. అంటే వాడు శవాన్ని ఏం మొయ్యక్కర్లేదు. మనిషి శరీరం వచ్చిందంటే రోగం వస్తుందో, ముసలితనం వస్తుందో, అది చనిపోతుంది. శరీరం వస్తే అన్ని వచ్చేస్తాయి. అంచేత ఆయన భగవంతుడు, ఆయన భగవంతుడు అన్నాడు. ఒకసారి రమణ మహర్షి గారిని ఒక వ్యక్తి ప్రశ్న అడిగాడు. ఏమన్నా అంతర్యామి అంటారు, అంతర్యామి అంటారు. ఎవరైనా పురాణాల్లో చెబుతున్నారు అంతర్యామి అంటే నాకేం తెలియటలేదని. దేవుడు అంతటా ఉంటాడన్న మాటను ఎప్పుడైనా విన్నావా అని అడిగారు. దేవుడు అంతటా ఉంటాడు, అంతటా ఒకడు ఉన్నాడు వ్యాపించి, వాడు దేవుడు అనే పేరు ఎప్పుడైనా విన్నావా అన్నారు. అంతటా ఉన్నాడు ఒకడు అని ఆ మాట ఉన్నాను. అంతటా ఉన్నవాడే అంతర్యామిగా ఉన్నాడు. వీడు ఏడేవాడు వేరు కాదు, కన్నాడు పడకు అన్నారు. అంతటా ఒకడు ఉన్నాడు కదా, అంతటా అన్ని లోకాల్లో ఉన్నాడు. ఇలా అంతటా ఉన్నాడు, ఆడు లేని ప్లేస్ లేదు. వాడే నీకు అంతర్యామిగా కూడా అంటే నీ హృదయంలో నివాసంగా కూడా ఉన్నాడు. అయితే వీడు వాడు ఒక్కడే. అయితే నీకు వింటానికి తేడా, వీడు అంతర్యామి అనుకుంటున్నావు, వాడు దేవుడు అనుకుంటున్నావు. వీడు వాడు ఒక్కడే. నువ్వెవడైతే ఎవడైతే దేవుడు అంతటా వ్యాపించున్నాడు, భగవంతుడు అనుకుంటున్నావో వాడే అంతటా వ్యాపించున్నవాడే అంతర్యాములే కూడా ఉన్నాడు. ఇది పేర్లు తేడా చూసి వీడు వేరు వాడి వేరని అనుకోవద్దు. వాడు మనకు సర్వసాక్షి, వాడి సాక్షిగా ఉన్నాడు. మనం మాట్లాడే మాటలకే, మనకు వచ్చే ఆలోచనకి, మనకు వచ్చే తలంపులకైనా సాక్షిగా ఉంటాడు. వారు ఓరకు ఉంటారు, వారు ఏం గొడవ చేయరు, అల్లరి చేయరు, లోపల ఉంటారు, ఓరకు ఉంటారు. వారు ఏం ఓర్ర మనలాగా, వారు ఓరకు ఉంటారు, మనకి సాక్షిగా ఉంటారు. మనలో ఏం జరుగుతుంది, మనకి ఏం తలంపులు వస్తున్నాయి, ఏం ఆలోచనలు వస్తున్నాయి, ఏం సంకల్పాలు వస్తున్నాయి, అన్నిటికీ సాక్షిగా ఉంటాడు. కానీ మనం మంచి చేస్తే మంచికి దాని ఫలితం వస్తుంది, చెడ్డ చేస్తే చెడ్డ ఫలితం వస్తుంది. ఇవన్నీ ఆయన కర్మ ఫల దాత అని పేరు అది. ఇంకేంటి కర్మ ఫల, కర్మ మనం చేస్తాం, అది మంచి పని అయితే మంచి పని, చెడ్డ దానికి ఫలాన్ని ఇచ్చేవాడు ఆయన, కర్మ ఫలాన్ని ఇచ్చేవాడు. అయితే అది ఎప్పుడు ఇస్తాడో చెప్పడం, కర్మ ఫలాన్ని ఇస్తాడు ఇవ్వటం కర్మ ఫల దాత. అదే కర్తృరాజ్యాలు, అదే కర్తృరాజ్యాలు. అంచేత ఆయన ఫలితం ఎప్పుడు ఇస్తాడో తెలియదు, మనం ఎదురు చూడకూడదు. ఎదురు చూస్తే పాడైపోతాం. మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, చేసి ఎదురు చూడకూడదు. ఎదురు చూస్తే మనసు పాడైపోతుంది. అది ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఆ జీవుడికి ఎలా అనుసంధానం చేయాలి, ఆ అడ్మినిస్ట్రేషన్ అంతా ఆయన చేతిలో ఉంటుంది, మన చేతిలో లేదు. అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఆయన చేతిలో ఉంటుంది, మన చేతిలో ఏమి లేదు అడ్మినిస్ట్రేషన్. అని చెప్ప ఆయన ఎందుకు మనం, మనకు యజమాని ఆయన, ఎవరైనా మన మీకు యజమాని, నాకు యజమాని, దేవకోటికి యజమాని, పంచభూతాలకు యజమాని అని రూపలు ఆయన, అది ఎవరో రూపలు. అంచేత అందరం అంటే అంత ఈశ్వర సంకల్పం, అనుకునేది మన సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. మనం ఏదో అనుకుంటా ఉంటాం, కానీ మనం అనుకున్నది జరిగినా జరగకపోయినా ఆయన సంకల్పం జరుగుతుంది. అనుకునేది మన సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. అయితే ఎన్న ఎందుకు ఈ సమావేశాలు, ఈ సభలు జనం, దీనికి ప్రయోజనం ఏంటి? ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, రమణ మహర్షి గారిని మేము చూసి వచ్చామంటే ఆయన అంటగా ఆయన హాయిగా స్వాపలో కూర్చున్నాను దర్జాగా ఊరికి అనుకుంటారు చూసిన వాళ్ళు. అసలు మనిషి లక్ష్యం ఏంటంటే చనిపోయిన తర్వాత ఇతర లోకాలు ఉన్నాయి, స్వర్గలోకం ఉంది, నరకలోకం ఉంది, వైకుంఠం ఉంది, కైలాసం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మీరు వ్యక్తి భావన పెట్టుకుని, దేహభావన పెట్టుకుని, దేహగతమైన నేరుని పెట్టుకుని మీరు చేసిన కర్మను బట్టి మరణానంతర జీవితం ఉంది. వైకుంఠానికి వెళ్ళిపోతున్నారు, కైలాసానికి, అలాగే అక్కడ కూడా ఇలా నామరూపాలు ఉంటాయి, ఇంద్రియాలు విలాసాలు ఉంటాయి, మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఏదో కొంతకాలం అక్కడ ఉంటారు, అనిపించే భోగం, నరకానికి వెళ్తే కొన్ని బాధలు ఉంటాయి, స్వర్గానికి వెళ్తే కొన్ని భోగాలు ఉంటాయి అని అనిపించిన తర్వాత మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. అయితే సాధనక పనికొచ్చే లోకాలు కాదు ఈ భూమి మటుకి, సాధనక పనికొచ్చే లోకము అంటే టైం పాడు చేసుకోకూడదు మనం. అయితే ఇప్పుడు రమణ మహర్షి గారు ఆలోచించి పని మిమ్మల్ని అది లోకానికి పంపడం కాదు, ఇప్పుడు అది చివరి స్థితి. అదేంటది? అది పరమస్థితి. అదేంటది? చివరి స్థితి పరమస్థితి. ఇప్పుడు చనిపోయిన తర్వాత వైకుంఠానికి వెళదాం అనుకున్నప్పుడు ఎవరో మన మనస్సు జీవుడు అనుకుంటాడు. ఎవరు అనుకుంటారు? మనస్సు అన్నా జీవుడు అన్నా ఒకటే. మనకు సంతోషం ఎక్కడ వస్తుంది? మనసులో వస్తుంది. దుఃఖం ఎక్కడ వస్తుంది? మనసులో వస్తుంది. చావుకు తాలూకు భయం ఎక్కడ వస్తుంది? మనసులో వస్తుంది. కోపం ఎక్కడ వస్తుంది? మనసులో వస్తుంది. ద్వేషం ఎక్కడ వస్తుంది? మనసులో వస్తుంది. కామ ఎక్కడ వస్తుంది? మనసు. ఇవన్నీ మనస్సులోనే ఉన్నాయి. అంచేత నువ్వు ఆ మనస్సును బాగు చేసుకుంటే, ఆ మనస్సును బాగు చేసుకుంటే నువ్వు సరే నీకు మిత్రుడిగా పనిచేస్తాడు మనసు. ఆ మనస్సును బాగు చేసుకోకపోతే వాడే నీ శత్రువు అయిపోతాడు. ఎవడు? నీ మనస్సే నీకు శత్రువు అయిపోతాడు. వాడు నువ్వు మచ్చలు చేసుకుంటే, ఆడిని స్వాధీనం చేసుకుంటే నీకు స్నేహితుడు చేసి ఉపకారం చేస్తాడు. వాడు నీ స్వాధీనం లేకపోతే నీ శత్రువులు అందరూ కలిసి ఎంత అపకారం చేస్తారో ఆ మనసు నీ మనస్సే నీకు అంత అపకారం చేస్తుంది. ఇక్కడ మనం సెంటర్లో ఉన్నాం, మన బంధానికి కారణం మన మనస్సే, మోక్షానికి కారణం మన మనస్సే. మన మనస్సును నియమించుకోవాలి అంటే మనస్సు అడుగునే మనస్సు వెనకనే ఉంది. ఇక్కడ మన హృదయంలో ఒక సుఖం ఉంది, హృదయంలో ఒక సుఖం ఉంది, దాన్ని స్వర్గ సుఖం అంటారు, మోక్ష సుఖం అంటారు, నిర్వాణ సుఖం అంటారు. ఇక్కడ ఉంది వస్తువు, ఇక్కడ సుఖం అనేది, శాంతి అనేది ఇక్కడ ఉంది. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు రాసుకోండి, ఇక్కడ మన స్వరూపం ఇక్కడ ఉంది, మన స్వరూపం ఇక్కడ ఉంది. మనం ఏదిగా ఉన్నామో అది మన హృదయంలో ఉంది, మనం ఏదిగా ఉన్నామో అది మన హృదయంలో ఉంది. అది తప్పించి ఒకటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మన శరీరం, మన చుట్టాలు, మన స్నేహితులు, మన ఆస్తులు, మీకు అర్థం వచ్చిందా? ఈ లోకాలు ఏది, దేవుళ్ళు, దేవతలు, ఇతర లోకాలు అన్ని మనకి బయట గొడవలు అన్ని. ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళిపోండి. ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళిపోండి, ఇంకేం అక్కర్లేదు. మనం ఎక్కడ ఉన్నాం? హృదయంలో ఉన్నాం. మనకి తెలియకపోయినా అది లోపల ఇక్కడ సత్యం ఉంది, లోపల హృదయంలో ఒక సత్యం ఉంది, అది మనం చేరుకోవాలి. అది మనం చేరుకోవాలి అంటే మనం దాని గురించి వింటున్నాం, దాని గురించి చదువుతున్నాం. ఏంటంటే వింటున్నామండి కానీ దుఃఖం పోవటం లేదు అంటారు. చదువుతున్నామని భగవద్గీతలో మాకేం దుఃఖం పోవటం లేదు అంటారు. చదివినంత మాత్రం చేత, విన్నంత మాత్రం చేత దుఃఖం పోతుంది. అనుభవంలోకి రావాలి. అది అనుభవంలోకి వస్తే దాని తాలూకు ఆనందం, దాని తాలూకు శాంతి, దాని సుఖం, దాని తాలూకు సుఖము అది తెలుస్తుంది. మనం ఏం చేస్తామంటే మనోమూలంలోకి వెళ్ళటం మానేసి మనసును ఆ లోకానికి పంపుదాం, ఈ లోకానికి పంపుదాం ఇలా అనుకుంటున్నాం మనం. అయితే మీరు మంచి పనులు చేసినా కూడా మనస్సు అణగాలి, మనస్సు అణగాలి. మనం మంచి పనులు చేసేవాళ్ళు కూడా ఉద్రేకంగా చేస్తారు, ఏదో రూపబుద్ధి కోసం, నామ బుద్ధి కోసం చేస్తారు. ఈ మతం ఆ మతం అనేది, ఈ కులం ఆ కులం, రూపబుద్ధి నశించకుండా, నామబుద్ధి నశించకుండా ఇక్కడున్న సత్యం నిన్ను రంపం పెట్టి కోసేసిన నీకు వ్యక్తం కాదు. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. మనకు రూపబుద్ధి ఉంది, తెలుస్తాను కదా మనకు రూపబుద్ధి. తర్వాత నామబుద్ధి ఉంది, పలానా శరీరం నాది, పలానా రూపం నాది, పలానా పేరు నాది అని బుద్ధి ఉంది కదా. ఇవి నశించకుండా నువ్వు రూపంతో, పేరుతో, లేకపోతే నీకున్న మంచితనంతో, నీకున్న గౌరవాలతో తాదాత్యం పొందుతున్నంత కాలం ఇక్కడ నా సత్యం నీకు తెలియపడదు. ఈ సత్యము అదే నువ్వు, అది నువ్వు అయి ఉన్నావు. అది తప్పించి మిగతాయని నీకు అక్షణాలు కొరవు. ఈ లోకాలు, శరీరాలు, ఆస్తులు, పాస్తులు, చుట్టాలు, స్నేహితులు ఎంత స్వప్నం. పాములకి పుట్టలు ఉన్నాయి, నక్కలకి బొరీలు ఉన్నాయి, పక్షులకి గూళ్ళు ఉన్నాయి, వీళ్ళకి ఏం కొంపలేదు, ఆయన ఎంత సుఖంగా ఉన్నాడు అన్నాడు యేసు. వీడికేమి లేదు, వాడికేం కొంపలేదు. ఎక్కడికైనా వెళ్తే ఆ దారి ఎవరు ఆశ్రమం కూడా లేదు, యేసు క్రీస్తుకు ఒక ఆశ్రమం కూడా లేదు. ఎవరైనా అయితే ఎవరైనా ఎక్కడ ఉంటే ఏ చెట్టు కింద ఉండటం, ఆ రాత్రి గడపడం, మరుచడం, వెళ్ళిపోవడం, కానీ వాడికి నీడ లేదు. అయినప్పటికీ వాడికి ఎక్కడ దుఃఖ స్పర్శ లేదు. అక్కడ ఎక్కడ చూసి, ఎటు చూసినా సుఖమే, ఎటు చూసిన శాంతే, ఎటు చూసిన ఆనందమే. మనుషులకి కొంపలు ఉన్నాయి, పాములకి పొట్టలు ఉన్నాయి, పక్షులకి ఏంటి గూళ్ళు ఉన్నాయి, నక్కలకి బొరీలు ఉన్నాయి, వీడికి ఏమి కొంపలేదైనా సుఖముగా ఉన్నాడు. నిజమైన సుఖి వీడు మాత్రమే. మనకి అన్ని ఉండి దుఃఖంగా ఉన్నాయి, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మనకి అన్ని ఉన్నాయి, ఏసుకి చెప్పినవి అన్నీ ఉన్నాయి, కానీ ఎప్పుడు చూసినా దుఃఖం. మా ఇంటికి రోజుకి 50 మంది వస్తారనుకో అనుకోండి, మాట్లాడు. ఈ భక్తి గురించి వచ్చేవాళ్ళు ఒక 5 ఉంటారు, మిగతా 45 మంది వాళ్ళు దుఃఖం. డబ్బు ఉన్న వాళ్ళకి అదే, డబ్బు లేని వాళ్ళకి అదే పని. అందరికీ వాళ్ళ ఇంట్లో ఉన్న దుఃఖాలు, వాళ్ళకున్న అశాంతి ఏదో చెప్పడానికి వస్తారు. మేము కూడా వింటాం, మేము కూడా వాళ్ళు చెప్పి అని. వాళ్ళందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు అందరూ భక్తికి వచ్చేవాళ్ళు 50 మంది వస్తే 5 ఉంటారు, మిగతా 45 మంది వాళ్ళకున్న ఇబ్బందులు చెప్పడానికి, వాళ్ళకి ఇబ్బందులు చెప్పడానికి. అయితే మేము వాళ్ళకున్న దుఃఖంలో మేము కొంత పంచుకుంటాం. అది వాడికి ఏదో అశాంతిగా వస్తారు, మీ ఇంటికి రమ్మంటే రారు కదా, వాళ్ళు అశాంతుడు వస్తారు, దుఃఖంగా వస్తారు. ఇది వాళ్ళ అశాంతి, వాళ్ళ దుఃఖము ఏదో పంచుకుంటాం, మేము చేయగలిగింది ఏదో చేస్తాం, మాట సాగేదని ఉంటే చేస్తాం. అయితే వాళ్ళ అశాంతి పంచుకుని, వాళ్ళ దుఃఖాన్ని పంచుకుని పంపుతాం. వీళ్ళు వీళ్ళు భక్తి గురించి మాట్లాడాలి, జ్ఞానం గురించి మాట్లాడాలని మేము అనుకోకూడదు. వాళ్ళకున్న స్థాయి అదే. మేము వాళ్ళు భక్తి గురించి మాట్లాడాలి, జ్ఞానం గురించి మాట్లాడాలని అలా అనుకోకూడదు. తర్వాత రమణ మహర్షి గారు ఉన్నారు, ఆయన ఏం చేశారు పైకని మీకు అనిపిస్తుంది. మీకు ప్రతి జ్ఞాని కూడా బ్రాహ్మీ స్థితి పొందినవాడు, బ్రాహ్మీ స్థితి పొందినవాడు వాడు ఏ స్థానంలో ఉన్నాడో, వాడు ఏ స్థానంలో ఉన్నాడో, ఏ సుఖస్వరూపంలో ఉన్నాడో, ఏ శాంతి స్వరూపంలో ఉన్నాడో మీకు అర్థమవుతుందా? మనోదేహములతో సంబంధం లేకుండా, లోకంతో సంబంధం లేకుండా, దేవతలతో సంబంధంగా ఏ హృదయంలో స్థిరపడి ఉన్నాడో, ఏ ఆధ్యాత్మిక హృదయంలో స్థిరపడి ఉన్నాడో అక్కడికి భక్తులు తీసుకెళ్ళడం తప్పించి జ్ఞానికి ఇంకో పని లేదు. అయితే ఆయన రమణ మహర్షి గారు అక్కడ నుయ్యి తవ్వించారా, గోడ కట్టించారని తెలివి తొక్కువాళ్ళు. ఈ తెలివి తొక్కువ మనం ఎక్కువ ఉంటారు, అది కాదు. గురువు చేసే పని లోపల ఉంటుంది, గురువు చేసే పని బయట కనపడదు. మీకు ఎక్కడ ఉంటుంది అది? లోపల ఉంటుంది. అంటే మన హృదయంలో ఎక్కడైతే అంతర్యాముగా నారాయణుడు ఎక్కడైతే అంతర్యాముగా ఉన్నాడో ఆయన దగ్గర చేరుకోవడానికి మనకి ఏం ఆటంకాలు ఉన్నాయో మనకు తెలిసి సరిగ్గా గురువుకి తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏం చేద్దా, గురువు కూడా ఆత్మే గురువు, ఆత్మే నారాయణుడు. నీకు అర్థమవుతుంది? అంత ఆత్మే గురువుగా కనిపిస్తున్నాడు, నీకు ఆత్మే నారాయణుడిగా కనిపిస్తున్నాడు. అందులో లోపల అంత అదే ఆయనే. ఆయన ఏం చేస్తాడంటే బయట మిమ్మల్ని లోపలికి చేరుకోవడానికి, లోపలికి ఎంటర్ అవ్వడానికి, హృదయం యొక్క లోయల్లో దిగడానికి మీకు ఏ బలహీనతలు అడ్డొస్తున్నాయో, ఏ అలవాట్లు అడ్డొస్తున్నాయో చూసుకుంటాడు. ఎక్కడ లోపల నుండి ఆయన లోపల నుండి పని చేస్తాడు. కానీ అసలు నీకు పైకి ఏం కనిపించడు, పని చేస్తూ ఉంటాడు, ఇది లోపల నుండి పని చేస్తూ ఉంటాడు, అది మీకు పైకి ఏం కనపడడు. అంటే ఆయన ఏ స్థితిలో ఉన్నాడు, ఆ స్థితిలోకి మిమ్మల్ని తీసుకెళ్ళటానికి లోపల మీకు ఏ ఆటంకాలు ఉన్నాయో ఆయన చూసుకుంటూ, ఆయన మనలో కూడా ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటూ ఒక్కోటి ఒక్కోటి క్లియర్ చేసుకుంటూ మన కంగారు తొందరపడకుండా మనం తట్టుకునేలాగే శక్తినిచ్చి, మనం తట్టుకునే శక్తినిచ్చి అన్ని క్లియర్ చేసుకుని ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోకి తీసుకెళ్లేవాడు గురువు. గురువు బోధస్వరూపుడిగా ఉండాలి, కానీ భక్తుడికి బరువుగా ఉండకూడదు. ఏ గురువు అయినా బోధస్వరూపుడిగా ఉండాలి, కానీ భక్తుడికి బరువుగా ఉండకూడదు. మీ బరువులు మీకే ఉన్నాయి, మీ బాధ్యతలు మీకే ఉన్నాయి, మీ బరువులు మీరే మొయలేకపోతారు. మళ్ళీ గురువు కూడా మీకు బరువు అక్కర్ బరువుగా ఉండక్కర్లేదు. అతను ఆ గురువు ఏంటంటే, గురువు ఎవడే నిజమైన ఆత్మే, మీరు నిజమైన ఆత్మే గురువు. మీకు అర్థమవుతుందా? అది మీకు ఏది నిజమో మీకు తెలియకపోయినా ఆ నిజంలోకి జంటికెళ్లే వరకు మీరు ఆయన బోయేవాడు జంతువుని ఎలా వెంటాడుతాడో ఆ నిజంలో మీ హృదయంలో నాకు నిజం ఉంది, ఆ నిజంలోకి జంటికెళ్లే వరకు గురువు విశ్రాంతి తీసుకోడు, గురువు పని చేస్తూ ఉంటాడు. ఒకవేళ మనం ఆయన విడిచిపెట్టేసినా ఆయన మనల్ని విడిచిపెట్టడు. అదే ఆయన చెప్పింది, పులి నోట్లో పడ్డ మాంస మొక్క. అదేంటి? పులి నోట్లో పడ్డ మాంస మొక్క. ఓ అరుణాచలేశ్వరుడా, నేను ఎన్ని తింటానికి వచ్చాను, నేనేది అది అడుగుదాము ఇది అడుగుదామని వచ్చాను, నేను తింటానికి వచ్చాను, నేను నిన్ను తింటానికి వస్తే నేను నవ్వుకున్నాను, నా నిధి వేసి నాకు శాంతిని ఇచ్చేసేవింటాడు అరుణాచలేశ్వరుడా. నేనేమో నిన్ను తింటానికి వచ్చాను, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అరుణాచలం, నిన్ను తింటానికి వచ్చాను, నువ్వేం చేసావు, నిన్ను తినటానికి నేను ప్రారంభించకముందే నన్ను తినేశావు, నన్ను తినేసి శాశ్వత సుఖంలో, శాశ్వత ముగింపు లేని శాంతిలో, ముగింపు లేని ఆనందంలో పడేశావు. నేను నిన్ను తిందామనుకున్నాను, నేను నిన్ను తిందామనుకుంటే నేను తిన్నవ్వకుండా నన్నే మింగేసేవాడు, నవ్వకుండా మింగేశావు. మింగేసి ఏం చేశావు? సుఖాన్ని ఇచ్చావు. అంటే శాశ్వత శాంతిని, సుఖాన్ని, ముగింపు లేని సుఖం, ముగింపు లేని శాంతి ఇవ్వటమే కాదు, మరణ భయం ఎలా ఉంటుందో తెలియకుండా తెలుసు సార్. సరస్వామి అంటే దేహం చనిపోయినప్పుడు అందరికీ భయం. దేహం చనిపోయినప్పుడు దేహం చనిపోయి అంటే దేహం చనిపోయినప్పుడు అందరికీ ఎందుకు భయం వేస్తుందంటే ఆ దేహమే కాదనుకుంటాడు. ఆ దేహమే ఇప్పుడు నేను ఉండ కదా, ఆ నేను దేహంతో సాదాక్ష్యం పొందుతుంది, ఆ నేను దేహంతో సాదాక్ష్యం పొందుతుంది అంటే దేహం చనిపోయినప్పుడు అక్కడ అందరికీ భయం వేస్తుంది. వీళ్ళు దేహంతో సాదాక్ష్యం మనకు ఎలా ఉంటుంది అజ్ఞానికి, ఆ హృదయంలో ఒక సత్యం ఉండ కదా, దానికి పుట్టుక ఎలా ఉంటుందో తెలియదు, చావు ఎలా ఉంటుందో తెలియదు. దేనికి? ఆ హృదయంలో ఉన్న సత్యానికి. దానికి పుట్టుక ఎలా ఉంటుందో తెలియదు, చావు ఎలా ఉంటుందో తెలియదు. దానికి అది ఉన్నామని తెలుస్తూ ఉంటుంది అంతే. దానికి మిగతా విషయాలు పుట్టుక చావు గొడవ దేహానికి సంబంధించినవి. అలాగే చాపల్యమో మనసుకు సంబంధించింది, చాపల్యం మనసుకు సంబంధించింది, ఈ పుట్టుక చావు దేహానికి సంబంధించింది. లోపల ఉన్న సత్యానికి దేహంతో మనస్సుతోటి లోకంతో వాటికి ఏమి సంబంధం లేదు. దేని దేనికి? లోపల ఉన్న సత్యానికి. నువ్వు తీసుకెళ్ళేనన్నా అక్కడ అక్కడ ఏది ఏ వస్తువు ఏ వస్తువుకైతే చావు లేదో దానితో నాకు తాదాత్మ్యం ఏర్పాటు చేశావు. అదే నేను అనే అనుభవం నాకు కలగజేశావు. అదే నేను అనే అనుభవం కలగజేశాక నాకు మరణ భయం కంప్లీట్ గా పోయి మృత్యుంజలేనాను. మరణ భయం పోయింది అంటే శరీరం మరణించేటప్పుడు నేను మరణిస్తున్నాన్న తలంపు నాకు పోయింది. మరణ భయం లేకుండా చేసేసావు. నాకు నువ్వేం చేసావు? మరణ భయం కూడా ఏమీ లేకుండా చేసేసావు. అరుణాచల ఇస్తాడు ఇలా ఎవరు అడిగారు, ద్వేషం ఎందుకు వస్తుంది, కోపం ఎందుకు వస్తుంది అడిగారు. ఆయన చెప్పారు, నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచిస్తుంది కరుణింపు అరుణాచల. మనకి వేరు భావన మనలో అంతర్యామి ఒకడు ఉన్నాడు, మీకు అర్థమవుతుంది, మనలో అంతర్యామిగా ఉన్నాడు. అది ఒకడిగా ఉన్నాడు కానీ ఇద్దరుగా లేడు. లోపల అంతర్యామి ఎలా ఉన్నాడు? ఒకడిగా ఉన్నాడు కానీ ఇద్దరుగా లేడు. అది మనం లోపలికి వెళ్ళి చూస్తే మీకు నాకు భేదం లేదనే సంగతి తెలుస్తుంది. అయితే మనకు వేరు బుద్ధి ఉన్నప్పుడు, భేద బుద్ధి ఉన్నప్పుడు ద్వేషం వస్తుంది, కోపం వస్తుంది, అన్ని వస్తాయి, అన్ని వికారాలు. ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళ మీద ద్వేషాలు వస్తాయి, ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళ మీద కోపాలు వస్తాయి. తర్వాత మన ప్రేమలు కూడా ఇంట్లో ప్రేమలు కూడా అహంకార పూరితం. మన ఇంట్లో ఒకరినొకరిని ప్రేమించుకుంటున్నాం అది కేవలం అహంకార పూరితం. ఏమో పునర్జన్మ కూడా అహంకారానికి, పునర్జన్మ కూడా అహంకారానికి. అంటే అది అన్ని అహంకారం. మన ఇంట్లో ప్రేమలు కూడా వెరీ లిమిటెడ్ పరిమితులు. ఆయన నిజమనుకుంటారు, నిజం కాదు. అహంకార పూరితమై కేవలం మనోదేహములకు సంబంధించినవి, స్వార్థ పూరితమే కానీ స్వచ్ఛమైన ప్రేమ కాదు, స్వచ్ఛమైన శాంతి కాదు. ఇప్పుడు మేము ఇంట్లో వాళ్ళంటే మాకు ఇష్టం, మేమంటే వాళ్ళకి ఇష్టం అనుకున్నాం, అది కేవలం అహంకార పూరితమే. మీ మనస్సు ఎంత పరిమితమో ఆ ప్రేమలు కూడా అంతే పరిమితం. జ్ఞాని ప్రేమ అటువంటిది కాదు, అది హద్దులు లేనిది, అది హద్దులు లేనిది, అది పరిమితులు లేనిది, అది హద్దులు లేనిది, పరిమితులు లేనిది. అంచేత జ్ఞాని ప్రేమ ఎటువంటిదంటే పిల్లలకు కూడా చదువు ఎలా వస్తుందంటే, ఈ పిల్లలకి చదువు రాకపోవడానికి కేవలం గురువులే కారణం. కారణం ఏంటంటే ఇంటికాడ వాళ్ళ పిల్లలకి ఎలా చదువు చెప్పుకుంటారో బళ్ళు పిల్లలకు ఎలా చెప్పరు. ఇప్పుడు మీ ఇంటికాడ మీ పిల్లలు ఉంటారు కదా, మీ పిల్లలకి మీరు ఎలా చెప్పుకుంటారో చదువు, అలా బళ్ళో పిల్లలకు మీరు చదువు చెప్తే వాళ్ళకి చదువు వస్తుంది. మీ ఇంటికాడ పిల్లలు ఏదైనా తెలియక రెండు సార్లు అడిగితే మీరు కొడతారా? కొట్టరు, నెమ్మదిగా చెప్తారు. అయ్యే బళ్ళే పిల్లలు అయితే కొట్టేస్తారు. ఇంచేత మీ పిల్లల మీద ఉన్న ప్రేమ బళ్ళే పిల్లల మీద మీకు లేదు. అంచేతాలకు చదువు రాకపోవటం కారణం. అంటే తల్లి తన బిడ్డల్ని ఎలా ప్రేమిస్తుందో అలాగే టీచర్ కూడా, ఎవరో ఉపాధ్యాయుడు కూడా స్కూల్లో ఎలా చెప్పాలి, మేము కూడా మీకు చెప్పేటప్పుడు ఆత్మవిద్య గురించి అలాగే చెప్పాలి. ఏదో నరసింహరావు గారు పిలిచారు, వచ్చారు, లాంఛనం కోసం అయిపోయింది, వచ్చాము వెళ్ళాం. ఏదో లాంఛనం కోసం, లాంఛనం కోసం ఎందుకు, ఎందుకు వచ్చి లాంఛనాలు? లాంఛనాలు మన పని కదా, లౌకికుల పని. లాంఛనాలు దేనికోసం? ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చామనుకోండి, మీరు ఎక్కడికో ఎవరికో కనీసం ఒకరికి ఆత్మస్వభావం తెలిస్తే, ఆత్మశాంతి దొరికితే చాలు, మా పని పూర్తి అయిపోయినట్టు. లోపల నా వస్తువు తప్పించి పరమాత్మ తప్పించి మిగతా అన్ని బయటికి గొడవలే. మీకు 1 ఎకరాలు పొలం ఉండొచ్చు, లేకపోతే 4 రాష్ట్రాలు మీరు పరిపాలన చేయొచ్చు. మీ మన మనసులో గొడవలు బయట గొడవలు, మన దేహం బయట గొడవలు. గాడి నిద్రలో ఏమని చెప్పండి? గాడి నిద్రలో ప్రపంచం లేదు, దేహం లేదు, ఏమి లేదు కదా. గాడి నిద్రలో ఏమి లేదు, దేనితో సంబంధం లేకుండా మనం ఉన్నాము లేదా? మనం ఉన్నాము, మనం లేవని చెప్పం కదా. అంటే మనం ఏది కాదు అందులోంచి నిద్రలో విడిపోతాము. జ్ఞాపకం పెట్టుకోండి, గాఢ నిద్రలో మనం ఏది కాదు దాంట్లోంచి విడిపోతున్నాం. వృత్తి కూడా నువ్వు కాదు, నువ్వు అది నేర్చుకున్నావు, పని చేస్తున్నావు, అంతేకాని అది నువ్వు కాదు, అది నువ్వు కాదు. ఇంకే మనం నేర్చుకుని అన్ని ఏదో రోజులు మర్చిపోతాం. మనం ఒక వైద్యుడు ఉన్నాడనుకోండి, 4 ఏళ్ళు ప్రాక్టీస్ మానేస్తే అతను చదువుకుని చదువు అంతా మర్చిపోతాడు. చివరికి రొంపడుల కూడా చెప్పలేదు, అతను చెప్పలేడు. అంటే చదువుకున్నదంతా మరిపోయాము. చదువుకున్నదంటే బయట నుంచి తెచ్చుకున్న గొడవలు. నీకు అర్థమవుతుంది, చదువు అంటే అక్కడి నుంచి ఈ మనస్తో ఎక్వైరీ చేసుకుంటాం, బయట నుంచి తెచ్చుకున్న గొడవలు. వయసు వచ్చే రోజు అన్ని మర్చిపోతాం. నేర్చుకున్నది ప్రతిదీ పోగొలుస్తుందే. మనం 100 కోట్లు డబ్బు సంపాదించామనుకోండి, ఇది అన్నాడు తింటే పోతుంది, ఎంతమంది తింటే పోతుంది అనుకుంటాం. నీకు అర్థమవుతుందా? మనకు 1000 కోట్లు ఉన్నా 1000 కోట్లు సంపాదించినప్పుడే మరి ఎలా పోవాలో కూడా నిర్ణయంపోయే వస్తుంది. 1000 కోట్లు మనకు 1000 కోట్లు డబ్బు వచ్చిందనుకోండి, ఈ 1000 కోట్లు ఎంతమంది తిన్నా పోవాలనుకుంటాం మనం. ఆ 1000 కోట్లు వచ్చినప్పుడే అది మళ్ళీ ఏ రోజున పోవాలో నిర్ణయింపబడి ఉంటుంది. అలాగే మన శరీరం వచ్చినప్పుడే మళ్ళీ శరీరం ఎప్పుడు చనిపోవాలో నిర్ణయింపబడి ఉంటుంది. మనం చదువుకునే చదువు ఎంత చదువుకున్నా అదంతా మర్చిపోవలసిందే. ఏం చేస్తుంటే మనం బయట నుంచి సంపాదించుకున్నది కానీ సొంతం కాదు. మన మనతో మనం అందరితో ఇడిపోగలం కానీ మనతో మనం ఇడిపోలేము. మనం ఏదిగా ఉన్నామో దాంతో ఇడిపోలేము. మిగతా అన్ని గొడవలతో ఇడిపోగలం, మన కాంతో శరీరంతో మనసుతో అన్ని గొడవలతో ఇడిపోగలం. కానీ మనం ఏదిగా ఉన్నామో దాంతో ఇడిపోలేము. అది జ్ఞాపకం ఉంచుకోండి. అక్కడికి తోలికేరు వరకు గురువు మండలం వెంటాడతారు. అది అక్కడ ఉన్న తన స్వరూపం సుఖం, తన స్వరూపం శాంతి, తన స్వరూపం ఆనందం. అంచేది మనం ఏం చేయాలంటే ఏదో ప్రారంభాన్ని బట్టి ఒక ఇంట్లో సిద్ధమయ్యాం. ఈ ఇంట్లో సిద్ధమైన వాళ్ళు కూడా ఇప్పుడు మన దేశం అంతా ఉంది, ప్రపంచం అంతా ఉంది. మరి పలానా కుటుంబాలను మనం ఎంచుకున్నాము పూర్వజన్మల ప్రారంభాన్ని బట్టి ఆ ఇంటికాడ సిద్ధమవుతాం. మన ప్రారంభాన్ని బట్టి ఇంట్లో వాళ్ళు, ఇంట్లో వాళ్ళ ప్రారంభాన్ని బట్టి మనం సిద్ధమవుతాం. ఆ దేహ ప్రారంభాన్ని బట్టి సిద్ధమవుతాం. నీకు అర్థమవుతుందా? పాత్ర ప్రారంభం ఖర్చు కానీ ఎవరిదారు వెళ్ళిపోతారు. ఎవరు ఇప్పుడు రైల్లో మనం వెళ్తా ఉంటాం, ఆ రైల్లో కూర్చున్నప్పుడు ఆ బండి దిగే వరకు మాట్లాడుకుంటా ఉంటాం. మనకు అర్థమవుతుందా? ప్రారంభాన్ని బట్టి ఆ పెట్టిలో కూర్చున్నాం. హైదరాబాద్ వచ్చాక వారి దారిని వెళ్ళిపోతారు. మన ఇంట్లో వాళ్ళు కూడా అంతే. ప్రారంభాన్ని బట్టి ఇంట్లో కలిసి ఉంటాం కొంతకాలం. లేకపోతే వాళ్ళు దారిని వెళ్ళిపోతారు, మన దారిని మనం వెళ్ళిపోతాం. మనం చచ్చిపోయినప్పుడు కనిపించింది భగవాన్ చెప్తా ఉంటారు. ఎవడన్నా మీ ఇంట్లో చనిపోతే చనిపోవటానికి సిద్ధంగా ఉన్నవాడు చనిపోయిన వాడు గురించి ఏడుస్తూ ఉంటారు. చనిపోవటానికి సిద్ధంగా ఉన్నవాడు చనిపోయిన వాళ్ళ గురించి ఏడుస్తూ ఉంటారు. ఏడ్చేదని అహంకారమే. మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే మనం ఏడుస్తాం. ఏడ్చేదెవరో మన అహంకారం ఏడుస్తుంది. నీకు అర్థమవుతుందా? అంచేత నీకు ఎక్కడైతే ఏడుపు లేదో, ఎక్కడైతే దుఃఖ స్పర్శ లేదో, ఎక్కడైతే రాకపోకలు, ఎక్కడైతే పని లేదో, నువ్వు ఏదిగా ఉన్నావో దాని స్వరూపం సుఖమే, దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం ఆనందం. తర్వాత నీకు శరీరం వచ్చిందంటే దుఃఖం విడిచిపెట్టదు. జ్ఞాపకం పెట్టుకోండి, శరీరం వచ్చిందంటే ఏదో రకమైన దుఃఖం. ఈ మధ్యన ఒక పండితుడు చెప్పాడు, కాలం మీద వంతెన ఉంటుంది, కాలం మీద వంతెన ఉంటుంది, ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్తారు. ఆ వంతెన మీద ఎంతసేపు నడుస్తాం? 1 నిమిషం బయటికి వెళ్ళి, 1 నిమిషం సంవత్సరాలను అనిపించే సంతోషాలు అటువంటిది. అంటే ఒక కష్టం వస్తుంది మనకు, ఆ కష్టం వెళ్ళిపోతే ఇంకో కష్టం రావడం కొంచెం ఆలస్యం అవుతుంది. ఈ కష్టానికి ఆ కష్టానికి మధ్యన కొంచెం శాంతిగా ఉంటే అదే సుఖం అనుకుంటున్నాం, అదే సుఖం అనుకుంటున్నా. అక్కడ అది సంసారంలో సుఖం అనేది లేదు. శంకరాచార్యులు అన్నారు, సంసారం అంటేనే అరిష్టం ఉండదు. ఆచార్యులు వారు అన్నారు, సంసారం అంటేనే అరిష్టం. నీకేదో సంసారం ఏదో ఉంది ఏదో ఉంది నీకు అనిపిస్తాం, అందులో అరిష్టం ఉంది, అదే అందులో అది అరిష్టం ఉంది అందులో ఉంది. ఈ సంసారాలు అనిపించే సుఖం ఎటువంటిది అంటే వంచిన దాటం లాంటిది. వంచిన ఎంతసేపు దాడతాడు, ఒక నిమిషంలో దాడిపోతాడు ఈ పక్కన ఆ పక్కే. ఒక కష్టానికి ఒక ఇంకో కష్టానికి, ఒక అశాంతికి ఇంకో అశాంతికి మధ్యలో ఉన్న గ్యాప్ ని మీరు సుఖం అనుకుంటున్నారు. ఏ సంసారానికి సుఖం లేదని రాష్ట్రం మన ప్రేమలు కూడా వంటిస్తామా మేళ్ళం ఏంటయ్యి? తేక ముక్కల కోట, తేక ముక్కల కోట గట్టిగా జాడేస్తే ఏమవుతుంది? పోతుంది. మీరు ఇంట్లో ఎప్పుడైనా ఘర్షణ పడ్డారనుకోండి, ఏదో విషయంలో ప్రేమలు అన్నీ పోతాయి. మీరు ఇంట్లో ఏదో విషయంలో గురించి ఘర్షణ పడ్డారనుకోండి, ప్రేమలు పోతాయి. అవన్నీ నిలబడవు కదా, తేక ముక్కల కోటలు అవి. అది ఆత్మప్రేమ కాదు, అది ఆత్మశాంతి కాదు, అది ఆత్మసుఖం కాదు. ఈ మనసు కల్పించుకున్న గొడవలు అయ్యాను, ఇవన్నీ కూడా మనసు కల్పించుకున్న గొడవలు. అంచేతది ఎక్కడ ఎక్కడ నువ్వు సత్యాన్ని, నీ హృదయంలో ఒక సత్యం ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది, దాన్ని తెలుసుకునే వరకు నీకు సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. నిన్ను అక్కడికి తోలికెళ్ళటంగా చేసే ప్రయత్నం గురువు చేసే పని. అది లోపల పని చేస్తాడు, బయట నీకేం కనపడ్డవు. గురువుకి గుర్తింపులు అక్కర్లేదు. మనకి ఏ పని చేసినా గుర్తింపు కావాలి, మనకే ఏ పని చేసినా గుర్తింపులు కావాలి. ఆ గుర్తింపుల వల్ల వ్యక్తి భావన పెరిగిపోతుంది, వ్యక్తి భావన పెరిగిపోతుంది. వ్యక్తి భావన ఉన్నవాడు చచ్చిపోతే నరకానికి వెళ్తాడు, లేదా స్వర్గానికి వెళ్తాడు, లేదా వైకుంఠానికి వెళ్తాడు, కైలాసానికి వెళ్తాడు. ఇదంతా మనస్సు యొక్క విలాసం, ఇదంతా మనస్సు యొక్క కల్పితం. ఇతర లోకాలు కూడా మన శరీరం మనసు కల్పితం, సంసారం మనసు కల్పితం. ఇతర లోకాలు వైకుంఠాలు కైలాసాలు కూడా అన్ని మనస్సు కల్పించాడు. అంటే మనో విజృంభణ చూసుకో, మనస్సు అణిగినది, మనస్సు అణగాలి. మన మాట ద్వారా, మన చేత ద్వారా, మనకు వచ్చే ఆలోచన ద్వారా మనస్సు అణగాలి. అణిగిన మనస్సుకి ఆత్మజ్ఞానం కలుగుతుంది, అణిగిన మనస్సుకు ఆత్మశాంతి కలుగుతుంది, అణిగిన మనస్సుకు ఆత్మసుఖం కలుగుతుంది. విజృంభిస్తున్న మనిషికి ఏమి లేదు. తర్వాత మిగతా ఏంటగా, ఈ ఆస్తులు పాస్తులు ఈ భోగాలు మీ దేహ ప్రారంభాన్ని బట్టి వస్తారు. మీకు అక్కర్లేదన్నా, మీకు ఆస్తి అక్కర్లేదన్నా, మీ ప్రారంభం ఉంటే వచ్చేస్తుంది. ఈ ప్రారంభంలో లేదనుకున్న ఆస్తి కావాలన్నా కావాలనుకున్నా రాదు. అంటే ఉన్నది వచ్చేస్తుంది, లేనిది మనకు కావాలన్నా ఆ ప్రారంభాన్ని బట్టి వచ్చేస్తుంది. ఆ ప్రారంభాన్ని బట్టి ఏది ఉండాలంటే అయ్యే ఆ దేహ ప్రారంభంలో ఏది ఉంటే మీకు వస్తుంది. మీకు విద్య వచ్చి యోగం ఉంటే విద్య వస్తుంది, చదువు వచ్చి ధనం వచ్చి యోగం ఉంటే ధనం. ఆ ప్రారంభం ఇవన్నీ దేహం ఎంత నిజమో ఈ గొడవలు కూడా అంతే నిజం. దేహం మన ప్రారంభం, ఏ ప్రారంభం అయితే మనకు దేహాన్ని తీసుకొచ్చిందో మీకు అర్థమవుతుంది. ఆ ప్రారంభాన్ని బట్టి అన్ని వస్తాయి, దేహం పోయిన తర్వాత అన్ని పోతాయి. దారిద్ర్యం అంటే సంపద, కష్టం అంటే సంతోషం అంటే ఇవన్నీ ఎక్కడ కలుగుతున్నాయి? మనసులో కలుగుతాయి. అది అణిగిపోతే ఏమి లేదు. అది అణిగిపోతే దేహ భావన పోయిన వాడికి, దేహాత్మ బుద్ధి లేని వాడికి దేహ బుద్ధి ప్రారంభం కూడా లేదు వాడికి. అంచేది దేహం ఉండగానే, అంటే ఇప్పుడు రమణ మహర్షి గారి సిద్ధాంతం ఏంటి, నీకు దేహం ఉండగానే మనస్సు ఉండగా, మీ దేహంలో ఇక్కడ శరీరంలో ఉండగానే. ఇప్పుడు మీరు ఎప్పుడైనా మోక్షలోకం అని పేరు విన్నారా? వైకుంఠ లోకం, కైలాస లోకం, నరక లోకం, స్వర్గలోకం, ఇవి చాలా విన్నారు మీరు. మీకు అర్థమవుతుంది, చైతాన్ లోకం, ఇంకో మోక్ష లోకం అనే పేరు విన్నారా? అది మోక్ష లోకం కాదు, అసలు లేదు అది. అదేంటది? అది లోకం కాదు, అది వెళ్ళేది కాదు, అది పొందేది. అది చచ్చిపోయిన తర్వాత ప్రయాణం చేసేది కాదు, శరీరం ఉండగానే ఇక్కడ పొందాలి. అదేంటది? మోక్షం. ఈ మనస్సు పలచబడిపోతే, ఈ మనస్సు అనే తెరను మనం తెంపగలిగితే మీకు అర్థమవుతుందా? ఏమండి, ఈ మనస్సు మనస్సు కనుక చిరిగిపోతే, మనస్సు కనుక పలచబడిపోతే అది ఇక్కడ ఉంది. ఏది? మనస్సు యొక్క లోపల ఉన్నది. మోక్ష లోపంలో కాదు, మోక్ష లోపం లేదు ఎక్కడనే. మోక్షం అనేది మనం పొందే ఒక స్టేట్, అది అదేది మనం పొందే స్థితి. అది పొందిన వాడికి నిర్మాణ సుఖం పొందుతాడు వాడు. అదేంటి అంటే దేహం ఉన్నా, దేహం లేకపోయినా, లోకం కనిపించినా, లోకం కనిపించకపోయినా ఆడికి ఏమి తేడా లేదు వాడికి. వాడికి ఆడికి ఏమి తేడా లేదు. వాడు ఆ సుఖాన్ని ఎవడికి, ఆ నిర్వాణ సుఖాన్ని, ఆ మోక్ష సుఖాన్ని దానితో సమానమైన ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఏమి లేదు. మోక్ష సుఖంతో సమానమైన సుఖం దాంతో సమానమైన శాంతి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ అది ఇంద్రియాలు ఇచ్చే సుఖం కాదు, మనసు ఇచ్చే సుఖం కాదు, బోధాలు ఇచ్చే సుఖం కాదు, ఈ పద్మశ్రీలు పద్మభూషణులు ప్రపంచంలో బిరుదులు ఇచ్చే సుఖం కాదు. అది అలౌకికమైనది, అది అభౌతికమైనది. మన ఇంద్రియాలు ఊహించడం, మన మనస్సు ఊహించడం, అది ఉండటం వల్లే ఇంద్రియ సుఖాలన్నీ ఏదో విషయాలు ఉండాలి. ఇంద్రియ సుఖాలకి విషయాలు ఉండాలి. విషయం లేకుండా ఇంద్రియాలకు సుఖం ఏముంటుంది? ఉండదు కదా. అయితే అది అభౌతికమైనది, స్వతంత్రమైనది. అది ఉండటం వల్ల అది తెలియబడుతూ ఉంటుంది. అది ఆత్మ సుఖం. అది దేనికి అందదు? అది ఎవరికైతే అనుభవంలో అది అనుభవైకమే. అది ఆ సుఖాన్ని పొందినవాడు, ఆ శాంతిని పొందినవాడు, వాడు ఉడికే కూడి బుద్ధుడు. ఆ బుద్ధుడు ఆ నిర్వాణ సుఖాన్ని పొంది ఉత్తరప్రదేశ్ లో, మన సౌత్ ఇండియాలో కానీ ఉత్తరప్రదేశ్ లో, బీహార్లో ఆ సుఖాన్ని ఇంటింటికి పంచిపెట్టడానికి నడిచి తిరిగాడు వాడు బుద్ధుడు. అది సుఖం పొందాడు కదా, నీకు అర్థమవుతుందా? పదండు వచ్చాం కదా చెట్టుకి, చెట్టు కింద అక్కడ నిర్వాణ స్థితి పొందాడు. అక్కడ పదండు వచ్చాం కదా. ఈ ఉత్తరప్రదేశ్ బీహార్ ఇవన్నీ తిరగటం ఎందుకు అంటే, వాళ్ళు చేసే పని ఏంటంటే మీకు సుఖాన్ని ఇవ్వాలని ఎవరు మిమ్మల్ని ప్రేమించాలని ప్రేమించరు. ప్రేమించకుండా ఉండలేక ప్రేమిస్తారు. మీకు వీళ్ళందరినీ సుఖపెడదాం అనుకోరు వాళ్ళు. మిమ్మల్ని అంటే వాళ్ళు ఏదైతే పోతున్నారో అది మీకు ఇవ్వడం పంచిపెట్టడం. అది వాళ్ళు అనుకోరు ఏమని ఇలా వీళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇతరులు లేరు కదా అసలు. వాళ్ళకి ఇతరులు లేరు. వాళ్ళు చూపు ద్వారా, మాట ద్వారా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోకి మిమ్మల్ని గెంటికి వెళ్తారు. ఇక్కడ బయటకేం చెప్పరు వాళ్ళు. అసలు ఇంకోటి మామూలుగా ఎక్కడో జ్ఞాని బుద్ధుడే లాగా వెళ్ళక్కర్లేదు. ఒక పెద్ద మనిషి కూడా వాడు చేసే పని సైలెంట్గా తీసుకెళ్ళిపోతాడు. కొంతమంది చూడండి, వాళ్ళు చేసే పని సైలెంట్గా తీసుకెళ్ళిపోతారు. ఏమీ శబ్దం ఉండదు, ఏమీ శబ్దం ఉండదు. నిర్మలంగా ఉంటారు, నిశ్చలంగా ఉంటారు. మనం చేసే పని పక్కవాడికి తెలియదు. ఓ అరుణాచార్య చూడా, నువ్వు నాకు ఏ స్థితికి తీసుకొచ్చావంటే నన్ను ఏ ఆ స్థితి గురించి ఇతరులకు చెప్పడం నీకు ఇష్టం ఉండదు. నువ్వు నాకు జ్ఞానంతో అనుగ్రహించావు కదా, సుఖంతో అనుగ్రహించావు. మీకు అర్థం, పరిమితుల్లోంచి విడదీసేసావు, అద్దెల్లోంచి విడదీసేసావు, పరిమితుల్లోంచి విడదీసావు, అద్దెల్లోంచి విడదీసావు. విడదీసి నాకు ఎటువంటి స్థితిని, ఎటువంటి జ్ఞానాన్ని నొప్పి లేకుండా చేశావు. ఆ పని చేసేటప్పుడు కూడా నువ్వు ఎలా చేసావు, నాకు నొప్పి లేకుండా చేశావు. కనీసం మన ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా చేశావు, నా పక్కన కూర్చున్న వాళ్ళకు కూడా తెలియకుండా చేశావు నువ్వు. కానీ నువ్వు చేసిన పని నాకు రహస్యంగా చేశావు. నువ్వు ఈ పని చేశావని ఇతరులకు చెప్పడం కూడా నీకు ఇష్టం ఉండదు. నీ ద్వారా నేను ఈ జ్ఞానాన్ని పొందానని ఒకవేళ ఇతరులకు నేను చెబుతా ఉన్నా నీకు ఇష్టం ఉండదు. నీకు ఇష్టం లేని పని అయినా నువ్వు ఇచ్చేవాడు అని చెబుతున్నాను. అయితే నీకు ఇష్టం లేని పని చేస్తున్నాడు కాబట్టి నన్ను క్షమించి ఆశీర్వదించు. అరుణాచలేశ్వరుడు నాకు ఇన్ని సహాయ సహకారాలు అందించాడని ఇతరులకు చెబుతున్నాను. నేను ఇతరులకు చెప్పడం నీకు ఇష్టం ఉండదు, కానీ నీకు ఇష్టం లేని పని చేస్తున్నాను కాబట్టి నన్ను క్షమించి ఆశీర్వదించు. అయితే మోక్షం అనేది లోకం కాదు. మోక్షం అనేది అది లోకం కాదు. స్వర్గలోకం నరకం లేకం. ఆ లోకాలు వెళ్ళటానికి రాకలో పోకలో ఉంటాయి. దీనికి రాకలో పోకలో ఉండవు. దానికి రాకలు నువ్వు ఉండటమే. ఆ దేవుడు అంటే ఏంటి? ఉండటమే. నీకు అందరికి మనందరికి ఉండాలి, ఉండాలి, చనిపోవాలండే, ఉండాలనే ఉంది. ఆ ఉండటమే దేవుడు. అది ఎలా ఉంటుంది? శాంతిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఆ జీవంతో కానీ, ఇంద్రియాలతో కానీ, లోకంతో కానీ, ఇతరులతో కానీ సంబంధం. ఆ స్థితి పొందినవాడికి అసలు ఇతరులు లేరు. ఆ స్థితి పొందిన వాడికి ఇతరులంటూ లేరు. అంటే లోపల మీరు ఎంత శ్రవణం చెయ్యాలి. ఎంత శ్రవణం చేసినా, ఎంత మరణం చేసినా, మీరు ఎన్ని మంచి పనులు చేసినా ఇక్కడ వస్తువు అనుభవంలోకి వచ్చే వరకు మీకు సుఖం తెలియదు. మీరు మంచి పనులు చేయండి, మంచిది. కానీ ఇది అనుభవంలోకి వచ్చే వరకు మీకు సుఖం తెలియదు. ఏదో చెప్తున్నారు, ఇవన్నీ భగవద్గీతలో కూడా చెప్పినవన్నీ అబద్ధాలేమో అనుకుంటారు. మొన్న ఎవరో రేడియోలో చెబుతున్నారు, టీవీలో ఎవరో చెప్పి భగవద్గీత సిల్లీ బుక్, పునర్జన్మలు ఉన్నాయని చెప్పాడు. భగవద్గీతలో పునర్జన్మలు లేవు, కానీ భగవద్గీతలో పునర్జన్మలు ఉన్నాయని అని చెప్పాడు. ఆయనకు పాక్షికంగా అర్థం చేసుకుంటున్నాడు. ఆయన ఎలా అర్థం చేసుకుంటున్నాడంటే చెప్పాను పాక్షికంగా. ఎవడో గుడ్డివాడు వెళ్ళి ఏనుగు తొండం పట్టుకున్నాడు అంట. ఒకడు వెళ్ళి స్తంభం కాలు పట్టుకున్నాడు. ఆ ఏనుగంటే ఎలా ఉంటుంది అనుకున్నాను, స్తంభంలా ఉంటుంది అనుకున్నాను. అంటే కాలు మీద స్తంభంలా ఉంటుంది కదా, గుడ్డివాడు కలగడం చెబుతున్నాడు వాడు. అంటే ఏంటంటే ఈ పునర్జన్మలు ఈ పునర్జన్మలు ఉన్నాయని చెప్పిన మాట నిజమైన. ఉన్నది ఏది ఉంది, లేనిది ఏది లేదని చెప్పిన మాట నిజమైన. ఉన్నది ఉన్నదానికి లేకపోవడం అంటే లేదు, లేని దానికి ఉన్నది అంటే లేదు. ఈ జన్మల పునర్జన్మలు వ్యవహారిక సత్యాలు. ఇప్పుడు మీరు నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా, ఇలా వ్యవహారిక సత్యాలు పరమ సత్యం కాదు. పరమ సత్యానికి జన్మ లేదు, జన్మ లేని దానికి పునర్జన్మ ఏమంటుంది, అది పరమ సత్యం. ఆ పరమ సత్యం కూడా వదిలేసి ఈ మాటలు చెప్తున్నాడు, ఏది పునర్జన్మలు ఉన్నాయని. ఇవన్నీ వ్యవహారిక సత్యాలు. ఏంటి ఇవన్నీ వ్యవహారిక సత్యాలు? ఇప్పుడు ఇతర లోకాలు కూడా ఇలాగ ఉంటాయి, నామాలు ఉంటాయి, రూపాలు ఉంటాయి, అంతే అంతకంటే ఏముంది. కానీ పొందవలసింది ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? మన హృదయంలో ఉంది. అది చెప్పేవాడికి కూడా మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లాలో తెలియాలి. అది మీరు ప్రతి మనిషికి ఏం కావాలి? దుఃఖం అక్కర్లేదు. మనిషి కోరుకునేది ఏంటి? దుఃఖ నివృత్తి, సుఖ ప్రాప్తి, అంతే కదా. మనిషి కోరుకునేది నాకు అసలు దుఃఖ స్పర్శ ఉండకూడదు, ఎప్పుడు సుఖంగా ఉండాలి, ఎప్పుడు శాంతిగా ఉండాలని కోరుకుంటాడు కదా. దుఃఖం నాకు రాకూడదు, ఆ దుఃఖ స్పర్శ కూడా నాకు రాకూడదు. ఇప్పుడు నీకు అన్ని ఉండాలని కూడా దుఃఖంగా ఉంటున్నారని కూడా ఎందుకు ఇవన్నీనే? అది కానీ నీకు సర్వస్వం ఉన్నాయి, ఎప్పుడు దుఃఖంగా ఉంటున్నారు, అశాంతిగా ఉంటున్నారు, ఏం చేసుకుంటారు మీరు ఏంటని? రమణ మహర్షి గారు అన్నారు, మీరు కాళ్ళ కింద టెక్కేసుకోండి, తల కింద టెక్కేసుకోండి, ఏసీ పెట్టుకోండి, కానీ మీకు నిద్ర పట్టలేదు అనుకోండి. నాకు నిద్ర పట్టదు నా పర్వాలేదు, ఏసీ రూమ్లో పడుకున్నాను ఎవరైనా అనుకుంటాడా? నాకు నిద్ర పట్టకపోయినా పర్వాలేదు, నేను శుభ్రంగా ఏసీలో ఉన్నానని ఎవడ అనుకుంటాడా? నువ్వు అసలు ఏసీ ఎందుకు పెట్టుకున్నావు? నిద్ర పట్టాలి కదా. నీకు శాంతి లేనప్పుడు, సుఖం లేనప్పుడు, నాకు ఇంటికాడు చాలా భోగాలు ఉన్నాయి, సరిపోతే శాంతి అక్కర్లేదు, సుఖం అక్కర్లేదు అనుకునేవాడు ఎవడైనా ఉన్నాడు ఇక్కడ? అదే మనం ఆ సుఖాన్ని మన స్వరూపంలో ఉన్నది, అదే మన స్వరూపంలో, మన స్వరూపంలో ఉన్నది అదే. అంటే అది స్వతంత్రమైనది. అది ఏంటది స్వతంత్రమైనది? అది ఒకసారి మనం పొందితే ఇదేనే. ఆ సుఖాన్ని కనుక మనం పొందితే ఇంకా చిల్లర సుఖాల మీద, చిల్లర సంతోషాల మీద అసలు మనస్సు అయితే ఎలామన్నా ఎడగచ్చు. ఒకసారి ఇక్కడ హృదయ స్పరిశ ఆ గురువు యొక్క అనుగ్రహం, తర్వాత ఇంకోటి గురువు యొక్క అనుగ్రహం అంటే మీరు ఏమనుకుంటున్నారంటే ఇలా నా వంక చూడండి. ఈ స్పరిశ తెలుస్తుందా? అంత డైరెక్ట్ గా తెలుస్తుంది గురువు దయ్యమే. అది లోపల మీ మనస్సు, మనస్సు మన ప్రయత్నం చేస్తాం మనం, లోపల హృదయంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. మనకు చాలా అలవాట్లు ఉంటాయి, మీకు అర్థం అవుతుంది. ఏదో అలవాటు బయటకు లాక్కొచ్చేస్తుంది, ఏదో వాసనలు ఉంటాయి, లేదా ఎవరు మాకు ఎవరి మీద అయితే కోపంగా ఉందో జ్ఞాపకం వచ్చాడు అనుకోండి, ఇంకా అసలు లోపలికి అసలు వెళ్దాం. ఎవరో అమ్మ అంటున్నారు, ఎవరు ద్వేషం ఎలా పోతున్నారు, ఆ ద్వేషం వల్ల ఎవరైనా కోపగించారనుకోండి, ఆ ద్వేషం వల్ల జ్ఞాపకం వస్తారు. కానీ ఇంకా లోపల హృదయంలోకి వెళ్ళాం అంటే మనకు బరువు సరిపోదు, మనకు తోకం సరిపోదు. ఏది ఈ ద్వేషాలు, కక్షలు, కాల్పణ్యాలు పెట్టుకుంటే మనం లోపలికి వెళ్తామని తోకం ఉండాలి కదా, ఆ తోకం సరిపోదు. ఏదో మనం అలా ప్రయత్నం చేస్తామంటే గురువు పట్ల భక్తి కలిగి ఉంటే, ఆ గురుస్మరణ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది కదా. ఆ గురువు పట్ల మన సజీవమైన విశ్వాసం కలిగి ఉంటే అది మనం ఎప్పుడు లాగేస్తాడో సడన్ గా లోపల గుంజేసి వదిలేస్తానో మనకు ఇచ్చేస్తాడు. అది గురువు చేసే పని. ఫైనల్ గా గురువు చేయాలి కానీ మనం వల్ల అవ్వదు. మనం ఏదో చేస్తాం, మనం ఏదో ప్రయత్నం చేస్తాం, ఏదో చిన్న 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 ప్రయత్నాలు చేస్తాం. మన ప్రయత్నాల వల్ల అంత లోతుల్లోకి వెళ్ళాం, అంత లోతుల్లోకి అంటే ఆ వస్తువు, సద్వస్తువు, ఆ సత్య వస్తువు ఎంత లోతులో ఉందో అంత లోతులోకి మనం తిరిగి చేయటం వల్ల వెళ్ళలేము. కానీ అది అక్కడ ప్రయత్నం చేస్తుంటే మన సిన్సియారిటీ కనుక ఉంటే నిజంగా వీళ్ళు లోపల సద్వస్తువుని, సత్య వస్తువుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అది అనుకుంటే, ఏదనుకుంటే మనం అనుకోవటం కాదు మన మనసు, అది అనుకుంటే ఎప్పుడు సడన్ గా లోపల గుంజేస్తుంది మనకు తెలియకుండా. గురువు దయ లేకుండా గురువుని పొందలేము. గురువు అంటే ఆత్మ, గురువు అంటే చైతన్యము, మీకు అర్థమవుతుంది. ఆయన దయ లేకుండా ఆయన పొందలేము. తర్వాత ఆయన దయ మీకు స్పష్టంగా ఇలా ఈ స్పరిశ ఎలా తెలుస్తుందో నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నారో, మీరు ఎంత స్పష్టంగా నన్ను చూస్తున్నారో అంత డైరెక్ట్గా ఆయన దయ చెల్లిస్తూ ఉంటుంది. మన మనస్సు అంతరమసలైనప్పుడు, మన మనస్సు అంతరమసలైనప్పుడు అంచేత ఇప్పుడు దక్షిణామూర్తి అన్నాడు. దక్షిణామూర్తి చూపు లేకుండా మాట లేకుండా అనుగ్రహించాడు. చూపు లేదు మాట లేదు అది అనుగ్రహించాడు. అని చూపు లేకుండా మాట లేకుండా కూడా దక్షిణామూర్తి అనుగ్రహించాడు. అసలు గురువు స్వరూపమే అనుగ్రహం. గురువు దగ్గర అనుగ్రహం ఉందని చెప్పడం కంటే గురువు యొక్క స్వరూపమే అనుగ్రహం. గురువు యొక్క స్వరూపమే శాంతి, గురువు యొక్క స్వరూపమే దయ. అది అంచేది మనకి ఆ నిర్వాణం. అంటే వాళ్ళ భగవాన్ గురించి అలా కూర్చున్నారు కదా, వీళ్ళు అలా కూర్చున్నారా, మీరు అలాంటి అక్కడ చెరువు తగ్గించాలి కదా, అది కదా వాళ్ళు చేసి గురువు చేసే పని అంతా లోపల ఉంటుంది. బయట ఉండనే ఉండదు, బయట ఉండదు. మీరు ఒకసారి ఒక మాట ద్వారా గురువు యొక్క మాట దయ మిమ్మల్ని వెంటానికి మిమ్మల్ని శాంతి స్థానం పొందటానికి ఆ శాంతి సామ్రాజ్యంలోకి మిమ్మల్ని దించగలటానికి గురువు యొక్క ఒక చూపు చాలు, ఒక మాట చాలు, ఒక దయ చాలు, ఒక టచ్ చాలు, ఒక స్పర్శ చాలు. ఇప్పుడు నిర్వాణ గురువు ఏ సుఖాన్ని పొందుతున్నాడు, ఆ సుఖంలోకి మిమ్మల్ని మేల్కొలేకపోతే ఈ ఉపన్యాసాలు అనవసరం. దేనికోసం ఏమైనా కాలక్షేపానికి, లేదా మీ ఓట్లు మాకు ఏందని అడగటానికి? ఇప్పుడు మనం లోకంలో అనుకుంటున్నాం గౌరవాలు అగౌరవాలు ఈ పేర్లు ఈ ప్రతిష్టలు తండ్రితో సమానం. అలా ఆ చిల్లర గొడవల మీద మన మనస్సు ఎల్లనివ్వకూడదు. తర్వాత ఇంకోటి, మన ఇంటికాడ కూడా మన డ్యూటీ మనం చెయ్యాలి. వచ్చాను కదా మనం ప్రారంభం పెట్టా, ఇంట్లో సిద్ధమయ్యాను కదా, మన డ్యూటీ మనం చెయ్యాలి. కానీ మనసులో సన్యాసిలా ఉండాలి మనం. మనం ఏం చేస్తామంటే ఎర్రబట్టలు కట్టేసుకుని మనసు ఎర్ర శరీరానికి ఎర్రబట్టలు మనసులో సంసారం. చాలా మంది సన్యాసులు కూడా ఎలా ఉంటారంటే శరీరానికి ఎర్రబట్టలు మనసులో సంసారం. మనం అలా కాదు, శరీరంలో మన మనసులో మనసులో శరీరం సంసారంలో మనసులో మటుకు సన్యాసిగా ఉండాలి. మనసులో కనుక సన్యాసిగా ఉంటే ఏది అంటది మనం? ఏది ఇంట్లో కూడా మనం డ్యూటీ మనం చెయ్యాలి. గుర్రాన్ని నీళ్ల దగ్గర తీసుకెళ్ళాలని కానీ నీళ్లు గుర్రం చేసి తాగించలేదు మనం. ఇంట్లో వాళ్ళ బట్టి మనం డ్యూటీ మనం చేస్తాం. బాగుపడేవాడు బాగుపడతాడు, పాడైపోయాడు పాడైపోతాడు. తర్వాత మనం మీకు అందరికీ దేహ ప్రారంభం ఎలా ఉందో, మీ ఇంట్లో పుట్టిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా దేహాలు ఉన్నాయి, వాళ్ళ ప్రారంభాలు వాళ్ళకు ఉంటాయి. మీరు ఏదైనా మంచి చెప్తారో తర్వాత వాళ్ళ ప్రారంభాన్ని బట్టి వాళ్ళు ఉంటారు. అంటే మన దేహానికి ఒక ప్రారంభం ఉంది కదా, అలాగే వాళ్ళకి దేహాలు వచ్చినాయి కదా, వాళ్ళ దేహ ప్రారంభాన్ని బట్టి వాళ్ళ జీవితం వెళ్ళిపోతా ఉంటారు. మీకు అర్థమవుతుందా? మనం ఎంతసేపు మన డ్యూటీ మనం చేయటం అంతవరకే, మన డ్యూటీ మనం చేయటం అంతవరకే. అది భీష్మి ఆకాదేశము, భీష్మి ఆకాదేశం. భీష్ముడు నిన్న అయిపోయింది. భీష్ముడు అష్టముడు శరీరం విడిచిపెట్టాడు నిన్న ఏకాదశి. ఇవాళ నిన్న అయిపోయింది అనుకుంటాను చూస్తున్నాడు. ఇవాళ నిన్న అయిపోయిందేమో, నిన్న ఇవాళ కూడా తగులు మిగిలి ఏమైనా ఉన్నాయేమో. భీష్మి ఆకాదశి, భీష్ముడు అష్టమది ఆకాదశం. భీష్మి ఆకాదశి అంటారు. భీష్ముడు ఏకాదశిలో శరీరం విడిచిపెట్టాడు, అష్టము రోజులు విడిచిపెట్టాడు. అంటే మనం 3 రోజుల కింద అష్టం వచ్చింది కదా, ఆ రోజున విడిచిపెట్టాడు. కృష్ణ పరమాత్మ దగ్గర ఉన్నాడు. శరీరం విడిచిపెట్టినప్పుడు కృష్ణ పరమాత్మ దగ్గర ఉన్నాడు. నువ్వు అష్టమ రోజున శరీరం విడిచిపెడుతున్నావు, ఇంకో 3 రోజులు ఏకాదశి వస్తుంది, నీ పేరు మీద లోకులు అందరు భీష్మి ఏకాదశి అని పిలుస్తారన్నాడు. కానీ ఏకాదశి రోజున ఆయన పోలేదు, అష్టమ రోజున అష్టమ స్వచ్ఛంద వర్ణం అష్టమ రోజున విడిచిపెట్టాడు. ఆయన అష్టమ రోజునే విడిచిపెట్టాడు. ఏకాదశి ఇంకా 3 రోజులు వస్తాను కాబట్టి దీన్ని నీ పేరు మీద ఇది భీష్మ ఏకాదశి ప్రజలు అనుకుంటారని ఆ బిరుదైన ఎవడు పరమాత్మానికి సమర్పించాడు ఎవడకి భీష్ముడికి. ఇది భీష్మ ఏకాదశి అంటారు, భీష్మ ఏకాదశి. ఆయన ఒక మాట పోషించుకోవడానికి జీవితం అంతా బ్రహ్మచారి, తండ్రికి ఇచ్చిన మాట పోషించుకోవడానికి జీవితం అంతా బ్రహ్మచారిగా ఉండిపోయాడు ఎవడు, భీష్ముడు. తండ్రికి ఇచ్చిన చిన్న మాట పోషించుకోవడానికి జీవితం పొడిగిన బ్రహ్మచారిగా ఉండిపోయాడు. రాముడు ఆ తండ్రికి ఇచ్చిన మాట పోషించుకోవడం కోసం అరణ్యానికి వెళ్ళాడు. అయితే రాముడికి మనకి తేడా ఏంటంటే, మనం అరణ్యానికి వెళ్ళి పొలమూరులో ఉన్నట్టు ఉండలేదు. ఇప్పుడు మనల్ని పొమ్మంటారనుకున్న పొలమూరు నుంచి మన ఇంట్లో వెళ్ళి అరణ్యానికి రాముని పొమ్మంటే, రాముని పొమ్మనంటే మనల్ని కూడా ఇంట్లో నుంచి పొమ్మంటారనుకోండి. పొమ్మంటే పోయినా అలా ఉండలేదు, అడవిలో సుఖంగా ఉండలేను. కాబట్టి రాముడికి అయోధ్య ఎలా ఉండేది, అడవి కూడా ఎలా ఉండేది. వాడు రాముడు ఇంకేది, వాడు కారణజన్మడు, వాడు కారణజన్మడు. ఇప్పుడు రాముడు ఎవరి స్నేహం, కూతురు స్నేహాలు పెట్టినా దానికి ప్రమాదం లేదు. మనం కూతురు స్నేహాలు పెడితే పాడైపోతాం. కొన్ని మనుషులు కూడా కూతురు అంటే వాళ్ళు ఉంటారు. రాముడు కూతురు స్నేహాలు పెట్టినా ఆడికి ఏం పర్లేదు, వాడు కారణజన్మడు. మనం సామాన్యులం కాబట్టి స్నేహాలు తీసుకుని జాగ్రత్తగా ఉండాలి. రాముళ్ళే మనం ఉండలేము. రాముడు కాదు, రావణాసుడు స్నేహం చేసినప్పుడు రావణాసుడు అవ్వడం మనం అయిపోతాం. రావణాసుడు స్నేహం చేస్తే మనం అయిపోతాం, దుర్యోధనుడితో స్నేహం చేస్తే దుర్యోధనుడు అయిపోతాం. తర్వాత మన మనస్సు బలహీనమైంది. స్నేహాల విషయంలో కనుక మనం అజాగ్రత్తగా ఉంటే, వాళ్ళ స్నేహాలు మనం మంచివి కదనుకోండి, ఒక 6 నెలలు తప్పనిసరిగా మనం అలా తయారైపోతాం. రాముడు స్నేహాలు మంచి కదనుకోండి, అది అలా అవ్వడం ఎవడో వాడెవడో వాడికి తెలిసి ఉంటుంది. కాబట్టి మన స్నేహాలు కనుక అజాగ్రత్తగా ఉంటామనుకోండి, మనం ఎంత చదువున్నా ఎంత సాధన ఉన్నా స్నేహాల విషయంలో కనుక అజాగ్రత్తగా ఉంటే వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు మనం కూడా అలా అయిపోతాం. ఏం చేత వాళ్ళు కారణ జన్ములు, మనం సామాన్య మానవ. అంటే స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. చదివే గ్రంథాల విషయంలో కూడా చదివే చాలా జాగ్రత్తగా ఉండాలి. వినే మాటల్లో కూడా చాలా జాగ్రత్తగా, మాట మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు ఉపయోగపడుతుంది, వివేకం ఉండాలి. ఆ వివేకం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. రమణ మహర్షి గారు మాట చెప్పారు, మనల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, అనుకోండి మనకి మనల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, ఒకవేళ మనల్ని మనం తెలుసుకోలేము అనుకోండి, ప్రయత్నం చేస్తున్నాం అప్పుడు మనల్ని మనకి మనకి మనల్ని మనం తెలుసుకోలేము అనుకోండి. ఈ జన్మలోనే కానీ ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, మనల్ని మనం తెలుసుకోలేకపోయినా ఈ జన్మలో ఎంతో కొంత బుద్ధి సూక్ష్మత పెరుగుతుందని చెప్తారు, వివేకం పెరుగుతుందని చెప్తారు. ఇప్పుడు మనల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఒకవేళ తెలుసుకోకముందే శరీరం పడిపోతుంది అనుకోండి, ఈ లోపల మీరు చేసిన కృషికి ఏం ఉండదు అనుకోకుండా బుద్ధి సూక్ష్మత, ఆ బుద్ధిలో వివేకం పెరుగుతుందని చెప్తారు. అంటే చేసిన ఫలితం ఊరికే పోదు, చేసిన కృషి ఊరికే పోదు. మన భగవద్గీత పట్టుకున్నాం, ఎక్కడ భగవాన్ గురించి మాట్లాడుతున్నాం, భగవద్గీత చేతులు పట్టుకున్నాం. ఈయన ఏమంటున్నాడంటే, కర్మలు భగవంతునికి అర్పించి చేయండి అంటున్నారు. మీరు ఏ పని చేసినా ఇప్పుడు మీ ఇంటికాడ మీ నౌకరి ఎలా చేస్తాడు, మీ ఇంటికాడ మీకు ఎవరు గుమస్తాలు ఉంటారు కదా, ఆ గుమస్తా మీ పని చేస్తాడు కానీ నీ పని అనుకుంటాడు కానీ ఆడి పని అనుకోడు. అలా భగవంతుని పని మీరు కూడా చేయండి అని. మీ ఇంటికాడ మీ గుమస్తాలు ఉంటారు కదా, వాళ్ళు పని చేస్తారు కానీ వాళ్ళు మా సొంతం కాదు యజమాని పని అనుకుంటారు. అలా భగవంతుని పని కూడా మనం చేయాలి. యజ్ఞం అంటే ఇప్పుడు భగవద్గీతలో చాలా చోట్ల యజ్ఞము యజ్ఞము అని, యజ్ఞం అంటే అర్పించి పని చేయడం. యజ్ఞం లోకక్షేమం కోసం మన మనసును అర్పించి పని చేస్తే అది యజ్ఞం అంటారు. అర్పించుకుని మనం అర్పించుకుని పని చేసేది ఏ పని అయినా యజ్ఞమే. ఏ పని అయినా యజ్ఞం, మనల్ని మనం అర్పించుకుని పని చేసేది ఏ పని, లోకక్షేమం కోసం ఏ మంచి పని అయినా, చిన్న పని పెద్ద పని చిన్న పని అయినా పడలేదు, అది హృదయపూర్వకంగా మనల్ని మనం అర్పించుకుని చేస్తే దాన్ని ఏమంటారు, యజ్ఞం. అంటే యజ్ఞభావంతో పని చేయమని, యజ్ఞభావంతో పని చేస్తే మనసు పరిశుద్ధం అవుతుంది. ఈ కర్మయోగం, ఈ భక్తి యోగం ఇవన్నీ చెప్పారు కదా, జ్ఞానయోగం, ఈ కర్మయోగం ఎందుకు చెప్తారంటే మనసు పవిత్రం ఉంటారు. ఓ మంచి పని మీరు పేరు ప్రఖ్యాతులు ఆశించకుండా గౌరవాలు ఆశించకుండా మంచి పని చేశారనుకోండి, మీరు చేసిన మంచి పని ఎవరో గుర్తించలేదు అనుకోండి, అది ఉద్యోగం, మీ మనసు పవిత్రం అవుతుంది. మీ మనసుకి ఏకాగ్రత కలుగుతుంది, మీ మనసుకు నిర్మలత్వం కలుగుతుంది. మీకు అర్థమవుతుంది, సత్యాన్వేషణకి మీ బుద్ధి తయారవుతుంది. సత్యాన్వేషణకి మీ బుద్ధి తయారవుతుంది. భగవద్గీతలో చోట భగవంతుడు అన్నాడు, ఆత్మవిద్య లేకుండా ఆత్మ తెలియబడదు, ఆత్మవిద్య లేకుండా ఆత్మ తెలియబడదు. ఇక్కడ బ్రహ్మం ఉంది, బ్రహ్మ విద్య లేకుండా బ్రహ్మము తెలియబడదు. నీకు అర్థం వచ్చిందా? ఇప్పుడు కెమిస్ట్రీ చదవకుండా కెమిస్ట్రీ గురించి నీకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. ఫ్రెండ్లీ సూక్ష్మజీవులు, ఎనిమి సూక్ష్మజీవులు అన్ని ఉంటాయి కదా. కెమిస్ట్రీలో సూక్ష్మజీవుల గురించి, అడ్డు గురించి అన్ని చాలా చెప్తారు కదా. ఈ మందుల కంపెనీలు అన్ని కెమిస్ట్రీలో నుంచి వచ్చినాయి కదా. అది ఏం చదవకుండా మీకు ఎలా తెలుస్తుంది? బ్రహ్మ విద్య లేకుండా బ్రహ్మము తెలియబడదు, ఆత్మ విద్య లేకుండా ఆత్మ తెలియబడదు. కానీ రెండేటికి విద్య రాకుండా మీకు అడ్డిపడే నిరోధులు రెండు ఉన్నాయన్నాడు. ఆత్మ విద్య రాకుండా ఆత్మ తెలియబడదు, బ్రహ్మ విద్య రాకుండా బ్రహ్మ తెలియబడదు. కానీ ఈ విద్య మీరు రాకుండా అడ్డిపడి బయట ఎవరు లేరు, మీ కామక్రోధములు అడ్డిపడుతున్నారు. కామక్రోధములు అంటే రాగద్వేషములు. మనకి ఎక్కడైనా రాగం ఉందనుకుని అక్కడ కామం ఉందని అర్థం. మీకు అర్థం అవుతుంది? ఎక్కడైనా కోపం ఉందనుకుని అక్కడ ద్వేషం ఉందని అర్థం. అంటే రెండు కామక్రోధాలు రాగద్వేషాలు ఒకటే. మనకి ఎక్కడైనా ఇష్టం ఉందనుకోండి అక్కడ ఏదో కామం ఉందని అర్థం. మీకు అర్థం అవుతుంది? ఎక్కడైనా ద్వేషం ఉందనుకోండి అక్కడ కోపం, ద్వేషం ఉన్న చోట కోపం వచ్చేస్తుంది. మీకు అర్థం అవుతుంది? ఇష్టం ఉన్న చోట కామం. కామం అంటే కోరిక. కామం అంటే కోరిక. ఏ రకమైన కోరికనే కోరికే. ఒకసారి రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు, ఏమంటే కోరికలు నెరవేర్చుకుంటూ కోరికలు జయించవచ్చాం కదా. మనకు ఏదో కోరిక వస్తుంది, దాన్ని సాటిస్ఫై చేసుకుంటాం, దాన్ని సంతృప్తి పరుచుకుంటాం. ఇంకో కోరిక వస్తుంది, దాన్ని కూడా సంతృప్తి పరుచుకుంటాం. ఇలా కోరికలు నెరవేర్చుకుంటే మొత్తం కోరికలు అన్ని పోతాయి కదా. నెరవేర్చుకుంటేనే ప్రశ్న అర్థమవుతుందంటే, అప్పుడు భగవాన్ అన్నాడు, నువ్వు చెప్పేది ఎలా ఉందంటే, మంటలో పెట్రోల్ పోస్తూ ఒక మంట ఉంది, ఆ మంట పైన పెట్రోల్ పోస్తూ ఆ మంట ఆరిపోవడం ఎటువంటిదు, వచ్చిన కోరికలన్నీ నెరవేర్చుకుంటూ కోరికలను జయించడం అటువంటిది అన్నారు. ఇప్పుడు ఒక మంట ఉంది, ఆ మంట పైన పెట్రోల్ పోస్తే ఏమవుతుంది, మంట పెరిగిపోతుంది. అలాగే వచ్చిన కోరికలన్నా నెరవేర్చేసుకుంటూ కోరికలు చేయిందాం అనుకోవటం అలాగ ఉంటుంది. పెట్రోల్ మంటలో మంట మీద నీళ్ళు వేస్తే చల్లారుతుందా, పెట్రోల్ వేస్తే చల్లారుతుందా? పెట్రోల్ వేస్తే చల్లారుతుంది అనుకోవటం ఎటువంటిదో, వచ్చిన కోరికలన్నీ సాటిస్ఫై చేసుకుంటూ కోరికలు జయించడం అటువంటి కోరిక సంతృప్తే ఉంది. మొత్తం మీద ఇప్పుడు భారతదేశం అంతా మీకు ఒక్కడికి రాజీ చేసినా మీకు సంతృప్తి ఉండదు. సబ్రిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్లి మొత్తం దేశం అంతా మీలో ఎవరికి ఒకరికి రాజీ చేస్తే మీకు సంతృప్తి పడలేదు, మీకు సాటిస్ఫాక్షన్ రాదు, సరిపోతున్నా అనిపించదు. నీకు ఆ పక్క దేశం కూడా కావాలన్నది. ఇండియా అంతా మీకు రాజీ చేస్తే సరిపోతుంది. ఈ దేశం అంతా మనకు ఆ పక్క దేశం కూడా మనం కలుపుకుంటే బాగుంటుంది. మనసు యొక్క మోహం అటువంటిది. ఆ మనసులో వచ్చే సంకల్పాలు అలా ఉంటాయి. అంటే మనోనాశనం అయ్యే వరకు నీకు సత్వజ్ఞానం కలగదు. మనోనాశనం నీకు అయ్యే వరకు లోపల ఉన్నటువంటి జ్ఞానం, ఆత్మజ్ఞానం నీకు కలగదు. ఆత్మజ్ఞానం లేకపోతే ఆత్మస్వభావం తెలియదు. ఈ రెండింటికి విరోధులు అంటే బయట ఎక్కడ లేవు. బయట విరోధులు నీ కామక్రోధాలు, నీ రాగద్వేషాలు విరోధులు. నువ్వు ప్రయత్నం చేసినా బ్రహ్మ విద్య సంపాదించడానికి ప్రయత్నం, ఎంత ప్రయత్నం చేసినా ఇవన్నీ నీకు అడ్డొచ్చేస్తాయని చెప్పాడు భగవంతుడు. ఈయన బయట ఎవరు విరోధులు లేరు, వీళ్ళే విరోధులు. మనం మీరు సాధన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా అడ్డొచ్చి కూడా ఈ మాత్రం అడ్డొచ్చి ఇది మాత్రం అని చెప్పి భగవంతుడు ఏం చెప్తున్నాడు, నాకు అర్పించి పని చేయండి, నాకు అర్పించిన పని చేయండి. అంటే మీ ఇంట్లో మీ గుమస్తే ఎలా చేస్తాడు, పని చేస్తాడు. కానీ ఆవిడ సొంత పని అనుకోడు, మీ పని అనుకుంటాడు. మీరు కూడా భగవంతుడి పని అలా చేయండి. నా ప్రతినిధులు అనుకునే మీ ఆ సొంత పని అనుకోదు, నా పని అనుకునే మీరు ఆ పని చేయండి. నా పని అనే చేసాం తర్వాత మీరు వ్యక్తి ఆ వ్యక్తి భావం లేకుండా ఈ పని నాది కాదు, ఇది భగవంతుడిదని మీరు చేస్తుంటే మీకు అర్థం అవుతుందా, లోపల నెమ్మదిగా మనసు అణిగిపోవటం ప్రారంభమవుతుంది. ఇది నేనే చేస్తున్నాను, ఇది నేనే చేస్తున్నాను, ఇది నేనే చేస్తా అంటే మనస్సు విజృంభిస్తుంది. మన వల్ల ఏమవుతుంది, మన వల్ల ఏమవుదు, అది సాధించాను ఇది సాధించాను మనం అనుకుంటాను. నువ్వు ఎవడో సాధించాలి.
Yeah.
భగవాన్ తల్లికి మడి ఎక్కువ, భగవాన్ తల్లికి మడి ఎక్కువ. ఒకసారి మడి అంటే ఆ మడి గురించి ఎక్కువ టైం ఎక్కువ వేస్ట్ చేసుకున్నాం. ఒకసారి అని చెప్పారు, నీకు ఆచారం ఎక్కువగా ఉంది, మడి ఎక్కువగా ఉంది. అది ఆచారం అనేది మడి శుభ్రత కోసం పెట్టారు. అది ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి, కానీ అతిగా ఉండకూడదు. రెండే విషయాలు నువ్వు జ్ఞాపకించుకుని, నీకు వయసు వస్తుంది, తిండి దగ్గర జాగ్రత్తగా ఉండాలి, తిండి దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఆత్మ విచారణ చేసుకోవాలి. ఈ ఈ మడి తడి అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, కానీ అదే జీవిత గమ్యం కాదు. పారిశుద్ధ్యం కోసం పెట్టారు అది, అంతవరకు మనం ఉండాలి, కానీ అదే జీవితం మడిగా ఉండటమే జీవిత గమ్యం కాదు. తిండి కాడి జాగ్రత్తగా ఉండాలి, ఆత్మ విచారణ చేసుకోవాలి. ఆత్మ విచారణ చేసుకుని నువ్వు ఆత్మలాభం పొందుతావు. ఆత్మ విచారణ లేకపోతే అన్ని లాభాల్లోకి ఆత్మలాభమే గొప్పది, ఆత్మలాభానికి మించిన లాభం లేదు. అంటే నువ్వు ఇలా టైం వేస్ట్ చేసుకోకుండా, మడిగి తడని అది ఇలా వేస్ట్ చేసుకోకుండా, నువ్వు సరిపడ ఆహారం కాదు బహు జాగ్రత్తగా ఉండి, దేహానికి ఎంత అవసరమో అంతే తీసుకుని, అంటే మనకు అవసరం లేని దానికంటే ఎక్కువ తింటే మనం సాధన చేయలేం. ఎంచదంటే ఈ రక్త ప్రసరణ బ్రెయిన్కి వెళ్ళి రక్త ప్రసరణ తగ్గిపోయి ఈ పొట్ట దగ్గర ఆగిపోతుంది రక్త ప్రసరణ. ఎక్కువ తినేసామనుకోండి మనం, ఈ విచారణ బ్రెయిన్ చేయాలి కదా. ఇక్కడికి బ్రెయిన్కి వెళ్ళి రక్త ప్రసరణ తగ్గిపోయి ఈ పొట్ట దగ్గర ఎక్కువ ఉండిపోతుంది ఎక్కువ తింటే. అదే సరిపడే తినాలి, అదే సరిపడే తిని సాధన ఆత్మ విచారణ చెయ్యాలి. ఆత్మ విచారణ చేయకుండా ఆత్మలాభం పొందలేము. లాభాల్లో ఆత్మలాభానికి మించిన లాభం లేదు. అది నిజమైన లాభం దొరికితే దానికి మించిన లాభం లేదని ఎప్పుడే ఒంటరిగా ఉన్నప్పుడు, అంటే మడి కోసం ఎక్కువ టైం పాడు చేసుకోవద్దని చెప్పడం కోసం అని చెప్పేవారు. చెబుతున్నారు నువ్వు భగవంతుడు చెప్పిన మాటలు శ్రద్ధగా ఉండాలి. భగవంతుడు చెప్పిన మాటల పట్ల చాలా శ్రద్ధగా ఉండాలి. అశ్రద్ధ పనికి రాదు అని తేలిక తీసుకోకూడదు. భగవంతుడు చెప్పిన మాటలకు శ్రద్ధ కలిగి ఉండాలి, అశ్రద్ధ పనికి రాదు. శ్రద్ధావా లభతే జ్ఞానం, శ్రద్ధావా లభతే జ్ఞానం. శ్రద్ధ లేకుండా ఎవరికి జ్ఞానం కలగదు. లౌకిక జ్ఞానమే శ్రద్ధ ఉండాలి కదా. శ్రద్ధ లేకపోతే ఎవరికి జ్ఞానం కలగదు. శ్రద్ధ లేకుండా నీకు ఆత్మజ్ఞానం కలగదు అని భగవద్గీతలో భగవంతుడు చెబుతాంటే, మీరు న్యూటన్ పేరు ఎప్పుడైనా విన్నారో? న్యూటన్ పేరు ఎప్పుడైనా విన్నారు? సార్ ఐసాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఇంతవరకు 3000 సంవత్సరాలు వాళ్ళిద్దరితో సమానమైన తెలివి అనే వాళ్ళు భూమి మీద పుట్టలేదు. వాళ్ళు లెక్కల్లో, ఫిజిక్స్ లో, ఫిజిక్స్ ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రం, లెక్కలు అంటే గణిత శాస్త్రంలో 3000 సంవత్సరాల లోపల అంత తెలివైన వాళ్ళు పుట్టలేదు. ఒక ఐసాక్ న్యూటన్, రెండు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరణం వరకు ఉన్నాడు, 55 వరకు బతుక ఉన్నాడు. అది ఎప్పుడు 300 సంవత్సరాల కిందట. వాడు ఎవడు? న్యూటన్. న్యూటన్ అన్నాడు, న్యూటన్ అన్నాడు. భగవంతుడు ఏమని చెప్పాడంటే, శ్రద్ధ వల్ల జ్ఞానం కలుగుతుంది అన్నాడు. కానీ న్యూటన్ ఏమని చెప్పాడంటే, ఒట్టి శ్రద్ధ సరిపోదు, స్థానంతో కూడిన శ్రద్ధ వల్ల జ్ఞానం కలుగుతుంది. ఎంత వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి న్యూటన్. వాడు మామూలు భక్తుడు కాదు, సైంటిస్ట్ వాడు. వాడు ఫిజిస్ట్, వాడు మ్యాథమెటిషియన్ అండ్ ఫిజిస్ట్. వాడు చాలా పెద్దవాడు. అంటే గొప్ప బ్రెయిన్స్ అయ్యి మనం ఊహించలేంత బ్రెయిన్స్. అంటే నేచరు 3000 సంవత్సరాల్లో లెక్కల్లో ఫిజిక్స్ లో తెలివైన వాళ్ళు పట్టలో. వాళ్ళు ఏదైనా థీరీ కనిపెడితే ఆయన ఇస్తున్నా ప్రపంచంలో ఉన్న మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్స్ అందరినీ పిలిచి బోర్డు మీద వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే, మీరు ఎక్స్ప్లెయిన్ చేసినా మాకు అర్థం అవుతుంది అని చెప్పారు ప్రొఫెసర్స్. అయ్యే తర్వాత దండ పెట్టుకున్నాడు ఎవరు ఐన్స్టీన్. నేను చాలా సిద్ధాంతాలు కనిపెట్టాను, నా సిద్ధాంతాలను బట్టి ఆటం బాంబులు హైడ్రోజన్ బాంబులు కనిపెట్టేసి ఒకరినొకరు నాశనం చేసుకుంటాం, నేను తప్పు చేశాను అన్నాడు ఐన్స్టీన్. మంచి నేను కనిపెట్టినవి మంచి కోసం ఉపయోగించుకోవడానికి చెడ్డకి ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు. నాకు నేను ఇవన్నీ కనిపెట్టి చెడ్డ చేశాను అన్నాడు ఒకసారి లాస్ట్ కేసు ఐన్స్టీన్. ఐన్స్టీన్ గురించి ప్రత్యేకంగా ఇప్పుడు ఉదయం చెప్తాను మీకు. ఆల్బర్ట్ ఐన్స్టీన్, హ్యూమన్ సైడ్ ఆఫ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆ సైన్స్ లెక్కల ఫిజిక్స్ ఎదురైంది, మనిషిగా ఎంత గొప్పవాడు. ఎవడు ఆయన ఇస్తాను. న్యూటన్ ఏమన్నాడంటే ఒక శ్రద్ధ వరం, కొంతమంది ఒకరోజే శ్రద్ధ, శనివారం ఆదివారం శ్రద్ధగా ఉంటారు, సోమవారం వదిలేస్తారు శ్రద్ధ. న్యూటన్ ఏమన్నాడంటే అలా సహనంతో కూడిన శ్రద్ధ ఉండాలి, ఓర్పుతో కూడిన శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఎలా ఉండాలి? శనివారం ఆదివారం ఉందండి, నిన్న మొన్న శ్రద్ధగా ఉన్నామండి, ఎలా వదిలేసామండి, ఎక్కడ కూరుతుందండి, అది ఎలా ఉండాలి? ఐన్స్టీన్ ఏమన్నాడు, వడ్డీ శ్రద్ధ సరిపోదు, ఓర్పుతో కూడిన శ్రద్ధ ఉండాలి, సహనంతో కూడిన శ్రద్ధ ఉండాలి. ఎవడంట? న్యూటన్ అన్నాడు. తర్వాత ఐసాక్ న్యూటన్, ఈయన ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి రోజు క్లాస్ తీసుకుంటాం ప్రత్యేకంగా. ఈ న్యూటన్ ఇంకోటి చెప్పాడు, ఈ సృష్టికి ఆధారంగా ఒక వస్తువు ఉంది, ఈ సృష్టికి ఆధారంగా వస్తువు ఉంది, ఈ పుస్తకాన్ని మనం పట్టుకోగలం కానీ పుస్తకం మనల్ని పట్టుకోలేదు, అది మనందరినీ పట్టుకునే ఉండదు. ఏది? సృష్టికి, ఈ పంచభూతాలకి, దీనికి అందరికీ ఆధారంగా ఉంది. దాని ఎనర్జీ అనండి, ఒక హయ్యర్ పవర్ అనండి, మీరు దేవుడు అనండి, శక్తి అనండి, ఇంకోటి ఏదనండి, శక్తిపాతం లేకుండా జ్ఞానం కలగటం. మళ్ళీ మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి, మీరు ఈ మాటలు ఎక్కడికి మోసుకెళ్ళకండి. న్యూటన్ చెప్పింది ఒక మహత్తరమైన శక్తి ఉంది, ఏది? దాని టచ్ లేకుండా, దాని స్పర్శ లేకుండా నీ తలకాయ తీసుకెళ్లి గోడ పెట్టి కొట్టుకున్నా నీకు ఆత్మజ్ఞానం కలగదన్నాడు. నువ్వు కాశీ 100 సార్లు తిరిగినా, అరుణాచలం 100 సార్లు తిరిగినా, లోపల ఏదో ఒక మహత్తరమైన శక్తి ఉంది, అది వర్ణించలేం. అది అయ్యర్ ఎనర్జీ, అది ప్రపంచాన్ని కూడా ఆడించగలదు. ఆ శక్తి ఎటువంటిది? ప్రపంచాన్ని కూడా ఆడించగలదు. ఆ శక్తి నీ హృదయంలో ఉంది, అది నేర్కోకుండా, దాని శక్తి పాఠం లేకుండా, దానికి నేర్కొడుపు లేకుండా, అది నేను గుంజుకోకుండా, లోపలికి లాక్కోకుండా, దాని స్పర్శ తలక్కకుండా, నువ్వు తలకాయ తీసుకెళ్లి బోండ్లు పెట్టి కొట్టుకున్నా నీకు బ్రహ్మజ్ఞానం రాదు. ఇట్ ఇస్ అల్టిమేట్ అండ్ ఇట్ ఇస్ ఫైనల్. ఇటువంటి న్యూటన్ ఎన్నో మాటలు చెప్పాడు, ఐన్స్టీన్ ఎప్పుడు ఏమో చెప్పాడు. వాళ్ళు భక్తులు కాదు, దే గ్రేట్ ఫిజిషియన్, గ్రేట్ మ్యాథమెటిషియన్స్ ఆల్సో. కళతో చూస్తే సూర్యుడు ఎంత కనిపిస్తున్నాడు, మనం ఆడుకోవచ్చు సూర్యుడు అనుకుంటాం, కానీ భూమి కింద పెద్దవాడాను. కళతో చూస్తే సూర్యుడు ఎంత ఉంటాడు కదా, మనం కూడా సత్తగా సూర్యుని చేతిలో పెట్టుకుని ఆడుకోవచ్చు అనుకుంటాం, కానీ సూర్యుడు భూమి కంటే పెద్దవాడు, మనకింత పిల్లవాడు కనిపి. అయితే కళ్ళతో చూసి ఇదంతా నిజమా? నీ కళ్ళకి కనిపించింది ఒకటే నిజమా? ఇంక మాట కూడా గుర్తుపెట్టుకో, ప్రపంచానికి ఆధారంగా ఒక వస్తువు ఉంది. ప్రపంచానికి మిమ్మల్ని నడిపడం కానీ పంచభూతాలను నడిపేది, ఈ సముద్రాలు, నదులు, లోకాలు అనేటి దేవతలు, ఈ దేవతలు నడిపేది ఒక వస్తువు ఒకటి ఉంది, బ్రహ్మం. ఏదోటో అనడానికి ఎనర్జీ అనండి, బ్రహ్మం అనండి, శక్తి అనండి, ఏదోటో అనండి, ఇది గుర్తుపెట్టుకోండి. అది ఎంత పవిత్రమైనదో, సైంటిస్ట్ చెప్పే మాట లేదు, ఫిజిస్ట్ చెబుతున్నాడు. అది ఎంత పవిత్రమైందో, అది ఎంత ఏకాంతమైందో, ఏకాగ్రమైనదో, అది ఎంత లోతైనదో, అది ఎంత దోషరహితంగా ఉందో. ప్రపంచాన్ని నడిపే పదార్థం ఎంత దోషరహితమో, ఎంత లోపరహితమో, నీకు అర్థమవుతుందా? నువ్వు కూడా అంత పరిశుద్ధుడైతేనే నీకు తెలియబడదు. 90 లోపాలు లోపల పెట్టుకుని, 90 దోషాలు లోపల పెట్టుకుని, 90 బలజనతలు లోపల పెట్టుకుని అది నాకు తెలియటం లేదంటే అర్థం ఏంటని నాకు నోటం. తిట్టిపోసాడు అది, అది ఎంత పరిశుద్ధమైందో, నువ్వు కూడా అంత పరిశుద్ధులైతేనే నీకు దొరుకుతుంది, లేదు దొరకదు. ఒకవేళ నువ్వు అన్వేషణ చేయొచ్చు, కానీ మనం చేస్తున్న పొరపాటు ఇంకోటి చెప్తాను నోటం. ఆ పొరపాటు ఏంటంటే దాన్ని వెతుకుతున్నామట, అది మనకు దొరకటం లేదు కాబట్టి, అది మనకు దొరకటం లేదు అనుకోవటం మానేసారా, వస్తే లేదు అనుకుంటున్నామట. న్యూటన్ చెప్తాడు, అయ్యో మనం ప్రయత్నం చేస్తున్నాం, అది మనకు అందటం లేదు, ఆ లోతు అందటం లేదని తెలుసుకోవడం మానేసి అసలు ఏమీ లేదు అంతా శూన్యం అనుకుంటున్నామట. అది శూన్యం లాగా ఉంటుంది కానీ శూన్యం కాదు. ఆ వస్తువు ఎలా ఉంటుంది మీకు? ఆ పదార్థం, బ్రహ్మ పదార్థం ఎలా ఉంటుంది? శూన్యములాగా కనిపిస్తుంది. అది ఎలా ఉంటుంది? అది ఏమి లేదని అనిపిస్తుంది. శూన్యములాగా కనిపిస్తుంది కానీ అది శూన్యం కాదు. మనం ఇంత కష్టపడి పొందేది శూన్యాన్నే, అది శూన్యములాగా కనిపిస్తుంది కానీ శూన్యము కాదు. అయితే అది ఎంత అక్కడ అక్కడ లోపాలు లేవు, బలహీనతలు లేవు. ఎక్కడ అది తలపట్టు, అదేంటది తలపట్టు. నువ్వు కూడా ఆ స్థాయి అది ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో పొంది ఆ అరగత సంపాదించి ఆ యోగ్యత సంపాదించి ఆ వస్తువు తాలూకు కృప సంపాదించి దీన్ని దాన్ని అన్వేషణ చేస్తే అది దాన్ని నువ్వు తెలుసుకోలేవు. నీ ప్రవర్తన చూసి అది తెలియబడాలి అన్నాడు. నాకు తెలియాలి, నేను తెలుసుకుంటాను తెలుసుకుంటానంటే తెలియదు. అది నీ ప్రవర్తన చూసి నీ బిహేవియర్ చూసి నీకు అర్థమవుతుందా? అందరూ మేము మంచివాళ్ళు అనుకుంటున్నారు, అదే అనుకోవాలి కదా. ఎవరు మట్టికాలి, మేము మంచివాళ్ళు, మేము మంచివాళ్ళు, మేము బుద్ధిమంతులు, మేము బుద్ధిమంతులు అంటున్నారు. అందరూ వైష్ణవులే అంటున్నారు, అందరూ బ్రాహ్మణులే అంటున్నారు. అక్కడ చేపలు కనపట్టాలి, రైలు కనపట్టాలను. అక్కడ బొట్టలో రైలు ఉన్నాయి, అది రైలు ఏమో మేము ముట్టుకోలేదు, మేము ముట్టుకోలేదు, మేము అందరం బ్రాహ్మణులు అంటున్నారు. కానీ బొట్టు ఒక రైలు కనపట్టాలి, మరి ఎవరు పట్టిపోయినట్టు రైలు? అందరం వైష్ణవులే కానీ రైలు కనపట్టాలి, బొట్టలు రైలు. మేము మంచివాళ్ళు, మేము మంచివాళ్ళు, మేము బుద్ధిమంతులు, మేము బుద్ధిమంతులు అయితే మీరు ఆ వస్తువు తెలియాలి కదా. నిజంగా మీరు మంచివాళ్ళు అయితేనే మీ లైఫ్ ఇంటెలిజెంట్ లైఫ్ అనుకోండి, మీ లైఫ్ ఇంటర్నల్ లైఫ్ అనుకోండి, మీరు అర్థమవుతుంది. స్వార్థం ఎలా ఉంటుందో మీకు తెలియదు అనుకోండి, మరి ఆ వస్తువు తెలియాలి కదా. అది ఉందని కూడా గుర్తింపు రావటం లేదు కదా మనకి, అది ఉందని కూడా గుర్తింపు రావటం లేదు కదా. అది ఎంత పరిపక్వం, అది తెలుసుకోవాలని అనుకుంటే మనకు అది తెలియట్లేదు, అది అనుకోవాలక్కడ వీళ్ళకి తెలియబడాలని. మనం దాన్ని తెలుసుకుందాం తెలుసుకుంటాం ఉంటుంది, మనకు తెలియదు అది కూడా అనుకోవాలని. ఏమని మనకి తెలియబడాలని. మనం అన్నపూర్ణకి తెలియబడాలని అది అనుకుంటే తెలియబడుతుంది. నాకు తెలియాలి, నాకు తెలియాలి అన్నపూర్ణ అనుకుంటే తెలియదండి. ఈ అన్నపూర్ణకి మనం తెలియబడాలని అది అనుకుంటే తెలియబడుతుంది. కానీ గర్వం వరుస ఏటిగా కుదరదండి అది. నేను మంచివాడిని, అందరం మేము బుద్ధిమంతులు, మేము బుద్ధిమంతులు, అదని ఆ వస్తువు లోపల బ్రహ్మం అనుకోవాలి కదా. మీరు బుద్ధిమంతులనే అది మీ నెత్తి మీద మీరు అక్షంతలు తీసుకోవటం ఏంటి అసలు? అది కదండి, మీ నెత్తి మీద మీరు అక్షంతలు వేసి ఉరవేశారంటారండి. పని చేస్తున్నా పని చెయ్యని వాడితో సమానం ఎవరు? వాడు బుద్ధిమంతులని భగవంతుడు చెప్పాడు గీతలో. ఎక్కడలేదు మీరు అది ఎక్కడో కాశీలో రేవు కట్టించారని అది మిమ్మల్ని అంటారనుకోండి, అంటే ఎంతో కొంత మీకు సంతోషం వస్తుంది. అంటే మీరు రౌటి మీరు బుద్ధిమంతులు కాదని చెప్పాడు ఎవరు? భగవంతుడు. నేను మీరు కాశీలో రేవు కట్టించారు అనకముందు మీ మనసు నిజంగా మీరు కట్టించారనుకోండి, కాశీలో రేవు కట్టించారండి అనకముందు మీ మనస్సు ఎలా ఉందో అన్నాక కూడా మీరు మనస్సు ఎలా ఉంటే మీరు బుద్ధిమంతులే. కానీ అన్నాక మీకు ఎంతో కొంత సంతోషం వస్తే మీకు వ్యక్తి భావం ఉంది కదా, మీరు అవుట్ అని చెప్పారు. ఒకసారి కాశీలో ఘాట్ కట్టించిందో ముసలమ్మ రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వచ్చి కూర్చుంది ఆవిడ. రామకృష్ణ పరమహంస గారు యాక్టర్, రామకృష్ణ పరమహంస సినిమా యాక్టర్లు కూడా ఆయనతో సమానంగా యాక్ట్ చేయలేరు. చిన్నప్పుడు కూడా డ్రామాలో యాక్ట్ చేశాడు, డ్రామాల్లో యాక్ట్ చేసేవారు. కానీ ఆయన తీసుకెళ్ళటానికి యాక్షన్ ఆయన యాక్షన్ వచ్చింది ఆయనకి. కానీ ఆయన తీసుకెళ్ళటానికి భయం వేసేది అందరికి. ఆయన ఒకసారి రామకృష్ణ పరమహంస గారి ఊరికి డ్రామా వచ్చాడు. అప్పుడు డ్రామా పూర్వం నాటకాలు ఉండి సినిమాలు లేవు. ఆ నాటకాలు వేసే వాళ్ళు ఆ శివుడు రావటం మానేశాడు ఆ రోజుని. ఆ రోజున శివుడి వేషం వేసేవాడు 12 రావటం మానేశాడు. ఎవరు మాకు శివుడి ఓడు కావాలి మా ఊళ్ళో వాళ్ళు అన్నారు. మా ఊళ్ళో ఒకడు ఉన్నారండి జాపూర్ అని పేరు, అది యాక్ట్ చేస్తాడు, యాక్షన్ బాగా చేస్తాడంటే మరి శివుడి కింద పనికి వస్తాడన్నాడు. దేనికైనా పనికి వస్తాడని మీకు ముందు చెప్పాలి అడుగుతున్నాడు. సరే స్టేజ్ మీద రమ్మన్నారు. స్టేజ్ మీద రమ్మంటే నువ్వు శివుడు అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అంటే ఉంటా అన్నాడు. ఉన్నాడు ఆడేం చేశాడు, నిజంగా శివుడు అయిపోయాడు. దిగరా బాబోది ఆ శివుడు అయిపోయాడు, అందరూ చూస్తారు నిజంగా శివుడి కింద ఉన్నాడు. అయితే తర్వాత నాటకం తర్వాత భాగానికి వెళ్ళాలి కదా. అదికే నాటకం అక్కడ చూడ ఆగిపోతే ఎలాగా ఆడు దిగరా బాబు అంటాడు, దిగడం అంటాడు, అదే దిగాలని తెలియటాడు. అక్కడ నిజంగా శివుడు అయిపోయాడు. మీరు రామకృష్ణ పరమహంస గారి గురించి ఏదైనా చెప్తే అయిపోతాడు, బ్రహ్మం గురించి చెప్తే బ్రహ్మం అయిపోతాడు, అంత పరమ పవిత్రుడు. జవహర్లాల్ నెహ్రూ డిస్కవర్ ఆఫ్ ఇండియా బుక్ లో రాసి అంత పరమ పవిత్రుడు మనకు కనపడ్డేమో అన్నాడు నెహ్రూ డిస్కవర్ ఆఫ్ ఇండియా. మీరు ఏదైనా మాట చెబుతున్నారనుకోండి బ్రహ్మం గురించి, అది అయిపోతాడు అప్పుడు. ఆడి శివుడు తెలమే శివుడు అయిపోయాడు. దిగరా బాబు తెరవ తర్వాత మనం పాలన రావాలి కదా. ఆ ఊళ్ళో వాళ్ళు ఉన్నారు ఇంకా లాభంలో దిగడన్నారు. అవి అందరూ పట్టుకెళ్ళి ఎత్తుకుని తీసుకెళ్లి కింద దింపేశారు. వాళ్ళంతా దిగడండి, మీరు అందరూ కవర్ చేసుకుని దింపేయండి అన్నారు. చిన్నప్పుడు యాక్ట్ చేశాడు. ఆడు ఎటువంటి యాక్ట్ అంటే, సరే ఈ ముసలమ్మ వచ్చి ఆవిడ వేవు కట్టించింది కదా ఆవిడ కూర్చుంది, ఆవిడ కట్టించిందని వీడికి తెలుసు, వీడు యాక్టర్ కదా, వీడు తెలుసుగా తెలిసినప్పుడు ఊరుకోవచ్చు కదా. కాశీలో కింద సంవత్సరం పలానా చోట తులసీదాస్ ఘాట్ దగ్గర ఎవరో ఘాట్ కట్టించారు, అది ఎవరో తెలియటలేదు నాకు అని తెలిసి ఈయనకి తెలిసిందే నాటకం కాదు కదా, అది ఎవరో కట్టించారు మనకు తెలియటలేదు ఇలాగే అంటున్నాడు. ఆవిడేం చేసింది, అది నేనే కట్టించాలని లెగిసి నిలబడి ఉందన్న. అది ఏమన్నా ఆవిడ ఆవిడ లెగిసి ఏముంది, ఏమంటే గురువు గారు మీకు తెలియటలేదు మరి నేనే కట్టించాలంటే అమ్మ పోవలసింది అది అన్నాడు. ఇప్పుడు నేను కట్టించాన్న భావన ఉంది కదా, నీకు ఉంది కదా, అది పోవలసింది, అంతకే పోవలసింది అదే, అది పోతేనే కానీ జ్ఞానం రాదు. ఏది అయితే నువ్వు నేను 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 అంటున్నావు, ఆ నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం. దాని నీ జీవిత కృషి అంతా దాన్ని పోగొట్టుకోవటమే. నువ్వేదైతే నువ్వు నేను అంటున్నావో ఆ ప్రథమ తలంపు నువ్వు పోగొట్టుకోవటమే జీవిత గమ్యం. నువ్వు ఆవిడ ఏముంది, నేనే కట్టించాను. ఇప్పుడు లేచేముంది, ఆ నేను పోగొట్టుకోవడం నువ్వు చేయవలసిన పని అన్నాడు. అయిపోయింది బోధ, అయిపోయింది నాటకం కాదు. అయితే రామకృష్ణ పరమహంస గారికి ఆయన దగ్గరికి చెడ్డవాళ్ళు కూడా చాలా మంది వచ్చేవారు. ఆయన దగ్గరికి చెడ్డవాళ్ళు కూడా వాళ్ళు కూడా తన స్థాయికి ఎలా తీసుకురావాలో ప్రయత్నం చేశాడు వాడు రామకృష్ణుడు. ఆయన దగ్గర మంచి వాళ్ళే కానీ చెడ్డవాళ్ళు వచ్చేవారు. ఎవరి దగ్గరికి? రామకృష్ణుని పెంచుకోవడం చెప్పేవాళ్ళు కూడా ఆయన దగ్గరికి వచ్చేవారు. వచ్చిన వాళ్ళని కూడా ఆధ్యాత్మిక స్థాయి చైతన్య స్థాయి పెంచుకోవడానికి వాళ్ళని కూడా తన స్థాయిలోకి తీసుకురావడం హృదయపూర్వకంగా కృషి చేశాడు వాడు రామకృష్ణుడు. నెహ్రూ డిస్కవర్ అయిపోయింది రాశాడు పరమ పవిత్రుడు. అలా పాప బుద్ధి ఎలా ఉంటుందో వాడికి తెలియదు. వేరు బుద్ధి కానీ పాప బుద్ధి కానీ ఎలా ఉంటుందో వాడికి తెలియదు. అలా పాపకు చింత లేదని, ఆ పాపకు తలంతే వాడు బ్రెయిన్ లో లేదని రాశాడు డిస్కవర్ ఆఫ్ ఇండియా. అయితే న్యూటన్ చెప్పి జ్ఞాపకం పెట్టుకోండి, అది ఎంత సృష్టికంతా నీకు నాకు మొత్తం అంతా ఏదైతే ఆధారంగా ఉందో, బ్రహ్మం ఏదైతే ఆధారంగా ఉందో, అది ఎంత పవిత్రమైందో నువ్వు కూడా అంత పవిత్రుడైతే కదా, నీకు తెలియబడదు. అన్వేషణ చేసినా తెలియబడదు. కానీ నువ్వు చేస్తున్న పొరపాటు ఏంటంటే అది నాకు తెలియబడుతున్నది అనుకోవటం, అది లేదా అనుకుంటున్నావు, అది నువ్వు చేస్తున్న పొరపాటు. ఆ విషయంలో మెలకుగా ఉండమన్నాడు. మనం న్యూటన్ వదిలేద్దాం. ఐన్స్టీన్ గురించి ప్రత్యేకంగా ఒక రోజున చెప్తాను. ఆల్బర్ట్ ఐన్స్టీన్ నెహ్రూ గారు ప్రధానమంత్రి చేసినప్పుడు ఆయన ఒకసారి రమ్మన్నాడు, ఎక్కడికి ఇండియా రమ్మన్నాడు. నేను ఈ గౌరవాలు ఈ సన్మానాలు ఉపన్యాసాలు ఈ ఊరేగింపుడు విసిగిపోయాను. మళ్ళీ నేను ఢిల్లీ వస్తే అక్కడ ఏదో కార్పొరేషన్ అంటారు, అక్కడ ఏ సివిక్ అడ్రస్లు ఈ సన్మానాలు అంటారు, అసలు వాటితో లోకం యొక్క గౌరవాలతో విసిగిపోయాను నేను రావని చెప్తాడు. అక్కడ ఢిల్లీ వస్తారు, ఢిల్లీలో కార్పొరేషన్ ఉంటుంటారు, ఏదో పౌర సన్మానం అంటారు, అది అంటారు, ఇదంటే ఈ గొడవలతో విసిగిపోయాను, ఈ లోకంతో విసిగిపోయాను నేను, ఈ గౌరవాలు అసలు అక్కర్లేదు నాకు, ఈ గౌరవాలు నాకు డస్ట్ కింద కనిపిస్తున్నాయి, కారు వెనకాల దుమ్ము ఉంటుంది చూడండి, ఇదంతా దుమ్ము కింద అనిపిస్తుంది నాకు, ఈ గౌరవాలు అక్కర్లేదు రా అని అంటాడు. అప్పుడు నెహ్రూ ఏమన్నాడంటే, మీరు ఎక్కడికే మీరు వద్దు, ఎయిర్పోర్ట్ నుంచి మా ఇంటికి తీసుకొచ్చేస్తాను మిమ్మల్ని, మీకు సన్మానాలు ఏం చెయ్యం, నెలలో దండకూడదు ఇయ్యం, మా ఇంటికాడ 3 రోజులు ఉండి వెళ్ళిపోండి అంటే 3 రోజులు ఉండి వెళ్ళిపోయారు. చడీ చెప్పు లేక పక్కింటి వారు కూడా తెలియకుండా వెళ్ళిపోయారు. అలాగైతేనే వస్తా అన్నాడు. ఈ గౌరవాలు సన్మానాలు ఊరేగింపులతో ఇసుకుపోయారు నాకు ఆ గొడవ వద్దన్నాడు. అది తను కాని విషయాలు కదా, మీకు పెద్ద గౌరవం ఉన్నారు, అది మీరు కాదు, మీరు కాని విషయాలు. మీరు మనం ఏం చేస్తున్నామంటే మనం కాని విషయాలన్నీ మనం అనుకోవడంలో పాడైపోతున్నాం. మీకు ఏదైనా గౌరవం వచ్చిందనుకోండి, ఏదో పైకి వచ్చేసామనుకుంటున్నారు, పైకి ఏమి రాలేదు, చూడండి పాడైపోయారు. వస్తే రానే ఉండదు, దాన్ని లోపల తీసుకోకూడదు. మీకు గౌరవం ఉందనుకోండి, నాకు గౌరవం ఉందని నాకు గౌరవం ఉందని మీరు అనుకుంటారని లోపల తీసుకోకూడదు, అంటే శుభ్రంగా కుడిపోతారు మీరు లోపల. ఇవన్నీ బయట గొడవలు. ఇవన్నీ ఏంటి, మన దేహము, ఇంట్లో ఉన్న మనుషులు, నీ మనస్సు, నీకు వచ్చే ఆలోచన, మంచి ఆలోచన కావచ్చు అని చెప్పాలి. లోకము, ఈ పంచిపోతారు, ఈ చావులు, ఈ పుట్టుకలు, ఈ కామక్రోధాలు, ఇష్టాలు, ఇవన్నీ ఎక్సన్నర్సు నీకు బయట కూడా ఆ గొడవలతో నీకు సంబంధం లేదు. వాటితో నువ్వు కాలాప్యం పొందటంలో ఎవరో నీకు తెలియటం లేదు. మనం కాని గొడవలతో కాలాప్యం పొందటంలో ఉన్నదేదో మనకు ఇరుకులోకి రావటం లేదని ఇది సబ్జెక్ట్. మనకి ఊరేగింపులొద్దు, అప్పుడు సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఉండాలి మనం. మనం సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఉండాలి. ఎవరైనా వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఇది ఎంచుకోవాలంటే భగవాన్ గారు ఎంచుకోవాలి. గొడవలు మీకు నీ గొడవ ఏదైనా చూసుకో, మైండ్ ఎవరు మోర్ బిజినెస్, అది పెద్దవాళ్ళు లేదా పెద్దవాళ్ళు కాదు, నువ్వు బాగుపడే విధానం చూసుకో. నువ్వు వాళ్ళు మంచివాళ్ళు లేదా మంచివాళ్ళు కాదు, వాళ్ళు కూడా నీకు నువ్వు బాగుపడే విధానం ఏదో నువ్వు చూసుకో. స్టేట్ బ్యాంకులో ఎంత డబ్బు ఉంటే నీకు సుఖమే, నీ జేబులో రూపాయి లేదు, నీ జేబులో రూపాయి లేదు, స్టేట్ బ్యాంకులో డబ్బు కూడా నీకెందుకు, నువ్వు బాగుపడే విధానం నువ్వు చూసుకో. మనం మన కాని గొడవల్లోకి వెళ్ళి కనబడిపోయి మనం దూర కనబడినట్టు ఉన్న వస్తువును పోగొట్టుకుంటున్నాం. దానికి దూరం అయిపోతున్నాం, నెమ్మది దానికి స్లోగా దూరం అయిపోతున్నాం. అన్ని ఎక్స్టర్నల్ సెట్. ఇప్పుడు నీకు చదువు ఉందనుకో మంచిదది, నీ చదువు నువ్వు కాదు, నీకు డబ్బు ఉందనుకో డబ్బు నువ్వు కాదు, నీకు డబ్బు ఉంది అంతేగానే డబ్బు నువ్వు కాదు, నీకు శరీరం ఉందనుకో శరీరం ఉన్నమాట నీ శరీరం నువ్వు కాదు, అలాగే నీకు మనస్సు ఉందనుకో మనస్సు నువ్వు కాదు. నువ్వు కాలిదానితో కలబడిపోవటం వల్ల, నువ్వు మన కాలిదానితో వెళ్ళి ఐక్యం అయిపో తారాక్యం పొందటం వల్ల ఉన్న వస్తువుకి ఆరోగ్య కాలేజీ దూరం అయిపోతుంది. ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్ళిపోతావా, స్వర్గానికి వెళ్ళిపోతావు, వెళ్ళి ఎంతకాలం ఉంటావు అక్కడ, అయితే వైకుంఠానికి వెళ్ళిపోతావు, ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ఉంటావు, అక్కడ ఎంతకాలం ఉంటావు, అక్కడ ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు. ఇప్పుడు మీరు ఏదో మంచి పని చేశారు, వైకుంఠానికి వెళ్ళిపోతారు, అక్కడ ఏదో సుఖం అనుభవిస్తారు, మళ్ళీ ఇక్కడ సిద్ధం అవ్వాల్సిందే, ఎక్కడికి ఈ ఊరు సిద్ధం అవ్వాల్సిందే, మరి ఎక్కడ వేసిన గొంగళి అంటే అక్కడే ఉంటుంది. అది కదా సార్ పరమాత్మ, పరమాత్మ మన హృదయంలో అంతర్యామి ఒకడు ఉన్నాడు కదా, హృదయంలో అంతర్యామి ఒకడు ఉన్నాడు, వాడిని వాడికి వాడికి రాకలేదు పోకలేదు, వాడికి రాక వాడిని తెలుసుకోవటం మానేసి అక్కడికి వెళ్ళిపోతాను ఇక్కడికి వెళ్ళిపోతాను, నీ మనస్సు యొక్క చాపలుగా ఉన్నాడు భగవాన్. అది నీ మనస్సు యొక్క చేపలు, నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను, కైలాసానికి వెళ్ళిపోతాను, చచ్చిపోయి అక్కడికి వెళ్ళిపోతాను, అది నీ మనస్సు యొక్క చేపలు. ఇది అడిగిన మనస్సు కాదు కాబట్టి ఇటువంటి ఆలోచన అది నీకు వస్తుంది. ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు, వెళ్తావు అక్కడ ఎంతకాలం ఉంటావు నువ్వు. ఇప్పుడు అక్కడ ఏదో రోజు పాయసం పెడతారు, నోరు ఒకటి ఇస్తారు, పాయసం పెడతారు, లేదా టీవీ డబ్బు చెబుతారు, నీకు కళ్ళు కళ్ళు చూస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు, ఎంతకాలం ఉంటావు, అక్కడ ఎక్కడికి వెళ్ళిపోతావు, చచ్చిపోయి. మోక్షం అనేది ఒక లోకం కాదు, నీ శరీరం ఇక్కడ భూమి మీద తిరుగాడుతున్నప్పుడే పొందవలసిన ఒక స్టేట్ అది. అందుకని ఎక్కడికి చచ్చిపోయి వెళ్ళిపోవటం కాదు. ఇంకోటి ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి, ఇది రాసుకోండి మీరు. ఈ చనిపోయిన తర్వాత ప్రయాణం చేసే ఒకడు ఉన్నాడు, వాడిని జీవుడు అంటారు. ఏమంటారు, వాడు జీవుడు అంటారు. అలా జీవుడే అబద్ధం, అసలు ఆ జీవుడే అబద్ధం. ఆ జీవుడు ఎంత అబద్ధమో నేను వెళ్ళి లోకాలు కూడా అంతే అబద్ధం. చనిపోయిన తర్వాత ప్రయాణం, మన శరీరాన్ని ఇక్కడ కాల్చేస్తారు. మన శరీరాన్ని కాల్చితే భూమిది అవుతుంది, కప్పెడితే మట్టి అవుతుంది, ఏదో చుక్కు చుట్టూ పడేసి చుక్కుని అక్కడ పడేస్తారు. ఇంకా ఎవడు ఉంచుకుంటారు ఈ చుక్కుని, ఎవడు ఉంచుకుంటారండి, ఎక్కడ తీసుకెళ్ళి పడేస్తారు. ఈ దేహంతో తాదాప్యం పొంది నేను ఉన్నాడు కదా జీవుడు, వాడు ప్రయాణం చేస్తాడు. వాడు ఎంత అబద్ధమో, నువ్వు వెళ్ళి లోకాలకు, ఈడ లోకాలకు వెళ్తాడు, ఈడు అంత అబద్ధమో లోకాలు కూడా అంతే అబద్ధం. ఇవన్నీ కల్పించాలి, ఇవన్నీ కూడా కలిపి నీ హృదయంలో ఉన్న సత్యము తప్పించి, బ్రహ్మము పద తప్పించి యాక్సెప్ట్ ట్రూత్. నీకు అర్థమవుతుందా? ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ద మైండ్. నీ వర్గంలో ఒక సత్యం ఉంది, నీ వర్గంలో ఒక నిజం ఉంది. జీవన్ముక్తి ఏం చేస్తాడు? నా నిజంలోకి మేలుకొలపడానికి నన్ను చూస్తాడు. మేలుకొలుపు జీవన్ముక్తిని వాడు. జీవన్ముక్తి అంటే శరీరం ఉండగా ఎవరైతే ముక్తిని పొందాడో వాడు ఇప్పుడు నిన్ను ఇక్కడ ఉండగానే ముక్తిలోకి లేపడానికి ప్రయత్నం చేస్తాడు. ముక్తిలోకి లేపడానికి ప్రయత్నం చేస్తాడు. మీరు నిద్రపోతున్నారనుకోండి, లేపుతారు కదా, లేపితే మీకు మెరుకు వస్తుంది కదా, మీరు నిద్రపోతున్నారు. ఈ అజ్ఞానంలోంచి, అజ్ఞానంలో ఉన్న మన నిద్రలోంచి మీరు కలపడానికి పొడికి ఎక్కడ జ్ఞాని చేసి చేతలు అన్ని కూడా నిద్రపోతాడు. ఇలా మెరుకు మెరుకు అదే చేస్తాడు, ఇలా కొడతారు కదా మెరుగు కలపడం. జ్ఞాని చెప్పే మాటలన్నా కూడా మనం మేలు కలపడానికి, ఇంద్రియ మామూలు కాదు. ఈ జన్మ మరణ అది జన్మ కూడా అబద్ధమే, చావు కూడా చావు కూడా కాదు. ఈ మహామాయలోంచి మేలు కలపడానికే జీవన్ముక్తులు చూసే పని, అదే జీవన్ముక్తులు చేసే పని. ఎక్కడికి వెళ్ళిపోతావు? వెళ్ళిపోతావు, ఐదు గుంటానికి వెళ్ళిపోతావు, వెళ్ళిపోతావు. ఎక్కడ ఎంతసేపు ఉంటావు నువ్వు? పెరిమంటలో మంచి సినిమా వచ్చింది, సినిమాకి వెళ్ళిపోతారు. సినిమాలో ఎంతసేపు కూర్చుంటారు? ఎంతసేపు కూర్చుంటారు సినిమాలో? ఈ లోకాలు అంత నిజమో, లోకాలు వెళ్ళేవాడు కూడా అంతే నిజం. వీడెంత అబద్ధము ఆ లోకాలు కూడా అంటే ఇవన్నీ వ్యవహారిక సత్యాలే కానీ పారమార్థిక సత్యాలు కాదు. పారమార్థిక సత్యం ఉన్నదే ఒకటే ఉంది. సత్యం అనేది ఒకటిగా ఉంటుంది కానీ రెండుగా ఉండదు. మీకు అర్థమవుతుందా? అక్కడికి మేలుకొలవు, అక్కడికి మేలుకొలపోవాలి. అక్కడికి మేలుకొలపడానికే జీవన్ముక్తిని ప్రయత్నం చేస్తాడు. పైకి ఏం మాట్లాడు, పైకి ఏం మాట్లాడు. కొంతమంది భగవాన్ ఉంటారు, కొంతమంది వాళ్ళంతా చూసి భగవాన్ ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే కొంతమంది భగవాన్ వాళ్ళంతా చూసేవారు కాదు. భగవాన్ వాళ్ళంతా చూసేవారు కాదు. వాళ్ళ కోపం వచ్చేసింది, ఏంటి దగ్గరగా కూర్చున్నాం భగవాన్ దగ్గర మా వంద చూడటం లేదంటే మాతో మాట్లాడటం లేదంటే వాళ్ళ కోపం వచ్చేసింది కదా. ఆ కోపం రానిచ్చేవారు. నీకు ఇంత కోపం ఉంది సుమాన శ్రీపరచాలని రానిచ్చేవారు. అంతే తర్వాత మాట్లాడేవారు కాదు. వాడికి తెలియాలి కదా. ఇప్పుడు స్కానింగ్ ఎందుకు చేస్తారు? స్కానింగ్ మన రోగం తెలియకుండా రోగం పోదు, అందుకే స్కానింగ్ చేస్తారు. అంటే మనలో ఏముందో ఒకసారి మనకు తెలియదు, అది గురువు తెలియపరుస్తాడు, అది మేలు కలుపుతాడు. ఒకసారి పరుపు సందని పెట్టి నొక్కేస్తాడు మనల్ని. ఒకసారి మనకు స్నేహితులు కూడా విరోధులైపోతారు. మీరు అర్థమవుతుందా? మనకు స్నేహితులు కూడా విరోధులైపోతారు. మనం ఆయన ఆయన అనుకుంటే ఆయన కూడా ఒకసారి మనసులో దూరం అయిపోతా ఉంటాడు మనకి. మన మన ఆయన ఉంటాడు కదా ఒకడు, ఆయన కూడా ఒకసారి మానసికంగా దూరం అయిపోతాడు. మీకు అర్థమవుతుందా? ఈ డీరీ లేదు, నీరు లేదు, ఇంకా డీరెస్ట్ లేదు, నీరెస్ట్ లేదు, మైనియర్ లేదు, మైనియర్ లేదు. వాడు కూడా ఒకసారి మనకు మానసికంగా ఎన్ని లోపల గురువు ఆడిస్తాడు, ఎన్ని అల్ప విషయాలు సమా, ఎన్ని స్వల్ప విషయాలు, ఎన్ని అల్ప విషయాలు, ఇవన్నీ వండిస్తాము మామూలుగా మాకు గాలిస్తే పోయే విషయాలు. ఈ ప్రేమలు ఇవన్నీ కూడా పేక మొక్కల కోటలు లాంటి ఈ మనసు ఇక్కడ ఆపు చేయొద్దు. ఏదో వ్యవహారం ఉంటే వ్యవహారం చూసుకో, అంతేకాని ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది వేరే ఉంది, వేరే ఉంది. అక్కడ తోలికెళ్ళటానికి ఈ ప్రేమల్లోని అల్పత్వాన్ని చూపిస్తూ ఉంటాడు, ఈ స్వల్పత్వాన్ని కూడా చూపిస్తూ ఉంటాడు. మన ఇంటికాడ ప్రేమలు కూడా బిజినెస్సే, ఇంటికాడ ప్రేమలు కూడా అది కూడా వ్యాపారమే. అంటే ఇంటికాడ ప్రేమలు కూడా మన మనస్సు అంత నిజమా, ఆ ప్రేమలు కూడా అంతే నిజం. పేక ముక్కలు కోట ఏమవుతుంది? గట్టిగా గాలిస్తే పడిపోతుంది అంతే కదా. పేక ముక్కలతో కోట కడితే గడ్డపాలు పెట్టి పడగట్టలేదు, గట్టిగా గాలి. అయ్యో మనం మన 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 మనస్తో కల్పించుకునే ప్రేమలు కూడా అటువంటివి, మన మనస్తో కల్పించుకునే బంధాలు కూడా అటువంటివి. ఇలా న్యూటన్ గురించి చెప్పాను. ఆ వస్తువు అది ఎంత పవిత్రమైందో నువ్వు అంత పవిత్ర అయితేనే తెలియబడుతుంది. అది మహాశక్తి. అదేంటది? మహాశక్తి అదే. అదేంటది? ప్రపంచాన్ని పంచభూతాలను ఊహించే శక్తి అది నీ హృదయంలో కూడా ఉంది. అది హృదయంలో అది నీకు తాకకుండా నీకే ఆత్మజ్ఞానమా? అది నేను తాకాలి కదా అసలు. ఎన్ని పిచ్చిగంతుల వల్ల వచ్చేస్తాయి గుడి చుట్టూరు తిరిగితేనే వచ్చేస్తుందా నీకు? రమణ మహర్షి గారిని అడిగివారి ఆయన మీ కొండ చుట్టూరు తిరిగితే మాకు జ్ఞానం వచ్చేస్తున్నా అనివారు. అంటే ఆయన అనివారు జ్ఞానం రావచ్చు రాకపోవచ్చు, ముందు ఆకలి బాగా వేస్తున్నారు రెండు ముద్దలు ఎక్కువ చింది కానీ అనివారు. ఆయన కొండ చుట్టూరు తిరిగితేరా మాకు జ్ఞానం వచ్చేస్తారు అనివారు. జ్ఞానం కూడా ఇక్కడ ఎప్పుడో గొడవది. ఆ జ్ఞానం నీకు రావచ్చు రాకపోవచ్చు, ఎప్పుడో భవిష్యత్తు గొడవ ఎందుకు? ఈ ఎక్సర్సైజ్ కదా చుట్టూరు తిరిగి వస్తే నీకు శరీరానికి శ్రమ ఉంటుంది, నాలుగు ముద్దలు ఎక్కువ తినవచ్చు కానీ అనివారు. జ్ఞానం రాకపోయిన ముందు ఆకలి వస్తుంది కదా కొండ చుట్టూరు తిరిగి వచ్చేవాడికి. ఇప్పుడు పూర్వపు రోజుల్లో 10 రూపాయలకి 15 రూపాయలకి భిక్ష పెట్టేవారు అక్కడ. అంటే బస్తా 2 రూపాయలు రోజు. ఇప్పుడు రమణాచరంలో ఒకటి అన్నాడు, ఏమంటే వీళ్ళు పూజలు చేయించుకుంటున్నారు ఇక్కడ, రమణ మహర్షి గారి తల్లి దగ్గర గుడి ఉంది కదా అక్కడ, వీళ్ళు పూజలు చేయించుకుంటున్నారని చాలా మంది వీళ్ళకి పుణ్యం వస్తుందని అడిగారు అక్కడ. రకరకాల మనుషులు ఉంటారు కదా, అటువంటి అడగకూడదని కూడా అది తెలియదు. పుణ్యం వస్తుందంటే ఆయన అనివాడు ఏమన్నా పుణ్యం రావచ్చు పుణ్యం రాకపోవచ్చు, ఒకవేళ పుణ్యం వచ్చిన మళ్ళీ వెంటనే రాదు కానీ ఎప్పుడో వస్తుంది. ఆ పూజలు చెడగొట్టుకు నువ్వు వాళ్ళు పూజలు చేసుకుని 10 రూపాయలు ఖర్చు పెట్టి మనకు భిక్షలు పెడుతున్నారు, మనం పట్టు వెళ్ళిపోతాను ముందు ఈ మాటలు చెడగొట్టుకురా బాబా పూజలు అన్నవాడు. ముందు వాళ్ళు చెడగొట్టుకురా పూజలు చేసే వాళ్ళని, వాళ్ళు పూజలు చేసి 10 రూపాయలు పెట్టి భిక్ష కడుతున్నారు, మనకేం పాటు లేదు సాపాటు ఉంది, మనకు పాటు ఏమి లేదు కానీ సాపాటు ఉంది, పని లేని వాడు కూడా అన్నం తింటాం మాండాడు ముందు బంతులో కూర్చుంటాడు. పని లేనివాడు పని ఉన్నవాళ్ళు అందరూ చివరి బంతులు కూర్చుంటారు పాపం, పని లేని వాళ్ళు మొదటి బంతులు సిద్ధం అవుతారు ఐస్త్రీ బట్టలు వేసుకుని. అలా మనకి పని పాటు లేదు కానీ సాపాటు తప్పదు కదా, మనకేం పాటు లేదు, ఎవరు వచ్చి పూజలు చేయించుకుంటున్నారు 10 రూపాయలు పెట్టి భోజనం పెడుతున్నారు, అది దిశ పెట్టకపోతే మనకు భోజనం లేదు, ఈ మాటలు మాట్లాడి చెడగట్టుకురా భగవాన్ కూడా భగవాన్. అంటే వాళ్ళు పుణ్యం రాదంట ఎప్పుడో వస్తున్నాయి, రావచ్చు రాకపోయి ఎప్పుడో వస్తున్నాయి, మనకి ఇమ్మీడియట్ గా ఏం వెళ్ళిపోతుంది పట్టు వెళ్ళిపోతుంది కానీ అని ఉంది కథ కానీ అలాగే రావచ్చు రాకపోవచ్చు పుణ్యం మా ముందు పట్టు వెళ్ళిపోతుంది కేక దారం ఇది. ఇవాళే భగవాన్ గురించి ఎక్కువ వెళ్ళిపోతున్నాడు, భగవద్గీత చేతిలో ఉంది, ఇవాళ భగవాన్ గురించి ఎక్కువ మాటలు వచ్చేస్తాయండి. అంచేత నేను చెప్పి మాటల మీద మీరు విశ్వాసం పెట్టుకోండి, శ్రద్ధ పెట్టుకోండి. న్యూటన్ ఏమని చెప్పాడు? న్యూటన్ శ్రద్ధతో కూడిన అంటే శ్రద్ధ ఏముండాలి, ఎలా సహనంతో కూడిన శ్రద్ధ, ఓర్పుతో కూడిన శ్రద్ధ. ఒక్క శ్రద్ధ వల్ల జ్ఞానం రాదు కాదు, సహనంతో కూడి ఉండాలి శ్రద్ధ, ఓర్పుతో కూడి ఉండాలి శ్రద్ధ. అది చిరకాలం నిలబడి అంటే వస్తువు ఇప్పుడు మనం గోడ మీద ఈ గోడలో ఏదో ఒక మేకు గుచ్చాం. ఆ మేకు ఎంత లోపు ఎంత లోతుగా ఉందో మీకు అర్థమవుతుందో అంత బలంగా లాగి చేయగల మేకు బయటికి రాదు. అలాగే నువ్వు మేకు లోతుగా ఉందనుకోండి, మీరు లాగుతారనుకోండి బయటికి రాదు. ఆ మేకు ఎంత లోతుగా ఉందో అంత బలంగా మీరు మేకు లాగి చేయగానే అది బయటికి రాదు. అలాగే మీరు మీలో ఉన్న వాసన మీకు అర్థమవుతుంది, మీలో మన అలవాట్లే లోపల వాసన కన్నా పడతాయి కదా, మీలో ఉన్న వాసన ఎంత లోతుగా ఉంటే అంత లోతుగా సహనంతో అంత లోతుగా ప్రయత్నం చేస్తే కానీ అది బయటకు రాదు, మీకల్లా ముట్టుకుంటే బయటకు వచ్చేది. అది మీ వాసన ఎంత లోతుగా ఉందో అంత కష్టపడి మీరు దాన్ని బయటికి లాగించేది కానీ అది బయటికి రాదు అని చెప్పి మామూలు ఏది లాగేసాం రాలేదు వదిలేద్దాం అనుకోకండి, సహనంతో పుణ్య శ్రద్ధ కావాలి. మీకు లోపలికి ఉందండి ఉడికదా లాగుతాం, లాగితే రాదు కదా, ఇది బాగా లోతుగా ఉంది కదా, వెళ్ళిపోతే అది ఎలా వస్తుంది? అది ఎంత లోతుగా ఉంటే అంత బలంగా నువ్వు లాగితేనే కానీ బయటికి రాదు. అలాగే మనకు జ్ఞానం రాకుండా మన అలవాట్లే మనకు అడ్డొస్తున్నాయి. ఎవరి అలవాట్లు? మనకున్న అలవాట్లే మనకు అడ్డొస్తున్నాయి. నీ అలవాట్లు నీ లోపల కొన్ని కొంతమందికి అలవాట్లు లోతుగా ఉంటాయి. ఎలా ఉంటాయి? అవి ఎంత లోతుగా ఉంటే అంత సాధన చేసి నువ్వు కష్టపడితేనే కానీ అలవాటు బయటికి రాదు. నీ తెలివితే అప్పుడు కూడా నీ గురువు సహాయం ఉండాలి. అప్పుడు కూడా గురువు సహాయం ఉండాలి. గురువు సహాయం లేకుండా గురువు యొక్క సహాయం నోటితో చెప్పలేము మనం. గురువు యొక్క దయ నోటితో చెప్పలేము. అది మాటలకు అందదు. అది మాటలకు అందదు. విత్తిదని చెప్పలేము గురువు దయ. ఆయన దయ లేకుండా ఆయన పొందలేము. గురువు అంటే ఆత్మే కదా. గురువు దయ లేకుండా ఆయన పొందలేము. మీకు అర్థం? అక్కడ దాకా చంటి పిల్లలోడు చేతిలో బిస్కెట్ కూడా మనం తీసుకోలేము. వాడు మనకు ఇవ్వటం ఇష్టం లేకపోతే చంటి పిల్లోడి దగ్గర బిస్కెట్ ఉంటుంది అనుకోండి, ఆడికి మనకి ఇవ్వటం ఇష్టం లేదనుకోండి, అది ఆ చేతిలో మనం లాక్కోలేము. బలవంతం లాగి చితికిపోతుంది. ఒక చంటి పిల్లోడి దగ్గర బిస్కెట్ మనం తీసుకోలేము. ఆడికి ఇష్టం లేనప్పుడు మనకి ఇవ్వటానికి. గురువు దయ లేకుండా గురువు ఎలా దొరుకుతాడు? గురువు అంటే మన ఆత్మగా ఉన్నాడు. గురువు అంటే మన హృదయంలోనే సత్యమే గురువు, మన హృదయంలోనే ఆత్మే గురువు. అవసరమైతే మన గైడెన్స్ కోసం రూపం ధరించి వస్తాడు. తర్వాత ఇంకోటి గురువు చేసే పని ఏంటంటే, ఆ గురువు ఆత్మజ్ఞానం ఏది తెలుసుకుంటే మీకు స్వేచ్ఛ కలుగుతుందో, ఏది తెలుసుకుంటే మీరు స్తుతి అవుతారో మీకు అర్థమవుతుందా? దాన్ని తెలుసుకోవడానికి మీకు ఇష్టం ఉంటారు అనుకోండి, ఆ ఇష్టం పట్టించేవాడు కూడా గురువు. ఇంకా గురువు గురించి మిమ్మల్ని ఏం చెప్పండి, అది ఏదో ఉంది, ఏదో అట్లేదు. కానీ తెలుసుకోవాలని లోపల ఏదో ఉందని తెలుస్తుంది. కానీ తెలుసుకోవాలన్న బుద్ధి మీకు రాదు. ఏదో ఉంది ఆడేళ్ళు చెప్పుకుంటున్నారని చెప్తారు. కానీ తెలుసుకోవాలన్న ఆ తెలుసుకోవాలన్న బుద్ధి కాదు చేసేవాడు కూడా గురువే. తెలియచెప్పేవాడు కూడా గురువే. తెలియబడేది కూడా గురువే. అదే పులి నోట్ల పడ్డ మాంసపు మొక్క. ఏంటది? పులి నోట్ల పడ్డ మాంసపు మొక్క. అంటే మీరు ఇతరుల గొడవల్లోకి ఎక్కువ వెళ్ళకండి. ఇతరుల గొడవల్లోకి మీ పని ఏదో మీరు చూసుకోండి. మీ పని ఏదో మీరు చూసుకోండి. ఇతరుల గొడవల్లోకి వెళ్ళకండి. మీతో అంతా మీ హృదయంలో ఉన్న ఆ సద్వస్తువు, ఆ సత్య వస్తువును తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ సత్య వస్తువుతో మీకు అనుబంధం లేనప్పుడు లోపల మీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. వాడితో మీకు డైరెక్ట్ గా అనుబంధం లేనప్పుడు ఆ వస్తువుతో అనుబంధం ఉన్న వాడితో సహవాసం చేయండి. సహవాసం చేయటం వల్ల అది మనకు పొందాలనే బుద్ధి మీకు కూడా కలుగుతుంది. అది మీకు పొందాలనే ఒకవేళ మీకు లోపల మీకు సౌహృదయం లేదు అనుకోని ఉరిగా మాట కనుకుందాం. ఆ సౌహృదయం వాడితో సహవాసం చేస్తే అప్పుడు మీరు మనం కూడా సౌహృదయం సంపాదించాలనే బుద్ధి పడుతుంది. ఎవరైనా సత్కర్మ చేస్తున్నారనుకోండి, మనకు సత్కర్మ చేయడం అలవాటు లేకపోయినా ఆ సత్కర్మ చేసి వాళ్ళతో సహవాసం చేస్తుంటే మనకు కూడా ఎంతో కొంత చేద్దామని అనిపిస్తుంది కదా ఆ సహవాసం బట్టి. అంచేత రాముడిలాగా మనం ఉండకూడదు. రాముడు ఏ స్నేహంగా చేసిన పాడేవాడు, కానీ మనం పాడైపోతాం. ఇంకా సామాన్య మానవుడు అంటే స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, చదివే విషయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, చూసే విషయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వినే విషయాల్లో కూడా మనకు అవసరం లేని గొడవలు వినకూడదు. మనకి అవసరం లేని గొడవలు వినకూడదు. నీకు అర్థమవుతుంది? అవసరం లేని విషయాలు భగవంతుడు ఏదైనా మాట చెబితే ఆ భగవంతుడు చెప్పిన మాట మీకు ఇష్టం లేకపోతే ఇష్టం కలగజేసుకోవాలి. ఏం చేయాలి? మీకు భగవంతుడికి చెప్పిన మాట చెప్పాడు మీకు, అది మీకు ఇష్టపడటం లేదనుకోండి, అది ఇష్టం కలిగించుకోవాలి. అది ఇష్టం చూసారు. లంకడాలు చేసి మనిషి అన్నం దగ్గర కూర్చుంటే గొప్ప ఒకసారి ఎతవ డాక్టర్ గారు అన్నం తినమన్నా ఎతవ కాదు. అప్పుడు ఏమంటారు? కొంచెం ఎతవ చేసుకుని తినని అంటారు. అలా భగవంతుడి చెప్పిన మాటలు మీకు ఎతవ అవ్వకపోతే ఎతవ చేసుకోవాలి. ఎతవ చేసుకుని వంట పట్టించుకోవాలి. అది అంటే మీరు అంటే మీకు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఇలా ఎలా చేయాలి అలా చేయకండి. భగవంతుడు మీకు కేటాయించిన పని చేయండి. నాన్నగారు ఇదే చెప్పేస్తున్నారు, మనం కూడా చెప్పేస్తున్నారు, నా పని అని చేయను. ఈ భగవంతుడు నాకు కేటాయించిన పని, కానీ నేను చెప్పాలని చెప్పడం లేదు, అని నిజంగా చెబుతున్నాను కదా, కానీ కేటాయించిన ఒంటి మీద ఉన్నది తప్పదు, అనుకున్నది జరగదు, ఒంటి మీద ఉన్నది తప్పదు. ఒక శరీరం ద్వారా పని జరుగుతుంది. ఆ భూమి మీదకి ఆ శరీరం ఎందుకు వచ్చిందో, ఆ పని అయ్యే వరకు శరీరం తెలియదు, కానీ పడిపోతుంది. మీ శరీరం అయినా సరే, నా శరీరం అయినా సరే, అలా భూమి మీదకి ఏ శరీరం ఎందుకు వచ్చిందో, ఆ శరీరం అయ్యే వరకు, ఆ శరీరం ద్వారా అయ్యే పని అయ్యే వరకు ఆ శరీరం ఉంటుంది, కానీ పడిపోతుంది. ఆ శరీరం పడిపోయి అంచేత ఆ శరీరం తయారైనప్పుడే నిర్ణయిస్తారు ఆ శరీరం ద్వారా ఏ పని అవ్వాలని. ఆ పని అయిపోయిన తర్వాత తీసిపోతారు, ఆ శరీరాన్ని తీసిపోతారు. బుద్ధిమంతుడు ఎవడు? ఎంత పని చేస్తున్నా, పని చేస్తున్నా పని చెయ్యని వాడితో సమానం. ఎవడో పని చేస్తూ ఉంటాడు, కానీ పని చెయ్యని వాడు చేసినా చేయని వాడితో సమానం, వాడు బుద్ధిమంతుడు. మనం చేయకుండా చేశామని చెప్పుకుంటున్నాం, ఇదో ప్రమాదం. మనం చేసి చేశామని చెప్పుకున్నా పర్లేదు, అది ఏమి చేయకుండా చేశామని చెబుతున్నాం. ఆ ఉంచి ఎవరు కట్టిస్తే నేనే కట్టించారంటాడు. బుద్ధిమంతుడు ఎవడెవడు? చేసినా చేయని వాడితో సమానం. నేను ఇది సాధించాను అది సాధించాను అనుకోడు ఎవడు బుద్ధిమంతుడు. ఏం చేద్దంటే తాను లేడు, ఉన్నది దేవుడే, ఉన్నది ఒక్కడే, ఉన్నది ఒకడే. అది ఈశ్వరుడు చేతిలో పని పెట్టుకుని ఉంటాడు, తనంటే ఏది లేదు, తన అక్కడ వేరుగా లేడు. అంచేది వాడు నేను ఇది సాధించాను అది సాధించాను అని అండు. ఎవడైనా నేను అది సాధించాను ఇది సాధించాను అంటే కేవలం నూటికి నిపోయే అహంకారం లెక్క. అర్జున నువ్వు చేతులు ఆడించు, నువ్వేం చేస్తావు ఇలా చేతులు ఆడిస్తా ఉండవు. అందరూ ఏమనుకుంటారు, లోకం అందరూ అర్జునుడు యుద్ధం చేసేస్తున్నాడు యుద్ధం చేసేస్తున్నాడు అనుకో. అర్జునుడు యుద్ధం కానీ వీళ్ళందరినీ చంపి పోగులెట్టినాడు ఏమన్నా నేనే, కానీ నువ్వు ఇలా చేతులు ఆడిస్తా అంటే లోకం ఏమనుకుంటారు, అర్జునుడు యుద్ధం చేసేస్తున్నాడు, వీళ్ళందరూ చచ్చిపోతున్నారు అనుకుంటారు. అలాగే మేము కూడా అది సాధించాం ఇది సాధించాం చాలా మంది అంటారు. ఈ సాధించి పెట్టింది నేనే, నేను సాధించిందే వాళ్ళు చేసి మేము సాధించామని చెప్పుకుంటారు, వెళ్ళిస్తాను వాళ్ళు. నువ్వు ఉన్నావు అసలు సాధించడానికి, అసలు నువ్వు ఉన్నావు సాధించడానికి. నాకు ఇప్పుడు తెలియటం లేదు, నిన్ను తెలుసుకున్నాక తెలుస్తుంది కృష్ణ. నిన్ను తెలుసుకున్నాక ఇప్పుడు తెలియటం లేదు నాకు, నిన్ను తెలుసుకున్నాక తెలిసింది. ఏమైనా తెలిసింది? నువ్వే ఉన్నావు, నేను లేనని. ఇప్పుడు నువ్వు ఉన్నావు నేను ఉన్నాను అనుకుంటున్నాను, నీకు అర్థమవుతుంది. కానీ నిన్ను తెలుసుకున్నాక ఏం తెలిసింది? నువ్వు ఉన్నావు నేను అసలు లేనని ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? నిన్ను తెలుసుకున్నాక తెలిసింది. అని సాధించడానికి మనం ఎవరం? ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, అది మీకు ఏదైనా వచ్చిందనుకోండి, మీ తెలివితేటలను బట్టి వచ్చి పడిపోయింది అనుకోకండి. మీరు మీ ప్రారంభంలో ఉంటే, మీ దేహ ప్రారంభంలో ఉంటే అది వస్తుంది, లేదనుకోండి రాదు. ఉన్నది పోదు, లేనిది రాదు. మీ ప్రారంభం ఉంటే అది వచ్చేస్తుంది, చదువైనా వచ్చేస్తుంది, ఉద్యోగం వచ్చేస్తుంది, డబ్బును ఏది ఉంటుంది వచ్చేస్తుంది. మీ ప్రారంభంలో మీ దేహ ప్రారంభంలో ఏది ఉంటుంది, మీ కోరికతో సంబంధం లేకుండా వస్తుంది. రమణ మహర్షి గారికి అలా బ్రహ్మం అంటే ఏంటో శబ్దం వినకుండా బ్రహ్మను పొందాడు. రమణ మహర్షి గారు ఏం చదువుకో విచారణ చేయలేదు, ధ్యానం చేయలేదు, జపం చేయలేదు. జపం చేసి ధ్యానం చేసి వస్తువుని అనుభవంలోకి తెచ్చుకోవడానికి, అనుభవం పొందడానికి ఏం ప్రయత్నం చేయలేదు. ఆ బ్రహ్మ పదార్థం గురించి వినలేదు. మన శరీరం లోపల శరీరం చనిపోతుంది, దీని లోపల సాగులేని వస్తువు అనేది ఒకటి ఉందని తెలియకుండా పొందాడు. అది దేవ రహస్యం. అది ఎవరు
ఆ సీట్లు ఎవడు కూర్చోబెట్టాడు?
ఆయన సాగర కాదు, ఈశ్వరుడే. అది ఎవరు చూపి? అది ఈశ్వరుడే. భగవాన్ ఎవరు? నాకు జ్ఞానం ఉందని మీరు అనుకుంటున్నారు, నాకు జ్ఞానం ఉందని మీరు అనుకుంటున్నారు. ఒకవేళ నిజంగా ఉందనుకుంటే నాకు ఎవరు ఇచ్చాడో మీకు కూడా వాడు ఇస్తాడు. నాకెవడు ఇచ్చాడో వాడే మీ, నాకు ఇచ్చినవాడు ఏది, మీకు ఇచ్చినవాడు వేరే కాదు. నాకెవడు ఇచ్చాడో వాడే మీకు ఇస్తాడు. ఇక్కడికి వచ్చిన వాడు నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు, ఆస్తికుడు భక్తుడు అవుతాడు, భక్తుడు జ్ఞానం అవుతాడు. ఇక్కడికి వచ్చిన వాడు ఎవడు ఒత్తి తెలుగుతాడు బయటికి వెళ్ళడం. తిరువణమలలో ఒక ఉండేవాడు భగవాన్, అప్పుడు స్కందాసనంలో ఉండేవాడు, ఓ భక్తులు ఉండేవాడు. అది 10 రోజులు రోజు వెళ్ళి కూర్చునేవాడు భగవాన్ దగ్గర. భగవాన్ దగ్గర కూర్చుంటే మనం రోజు 10 రోజులు వెళ్ళి కూర్చున్నా ఆయన దగ్గర మనకేం లాభం కలగటం లేదని మళ్ళీ తర్వాత మానేశాడు. ఎవరు? ఆ భక్తులు మానేశాడు భగవాన్ దగ్గరికి వెళ్తాడు. తర్వాత 1 నెల మానేశాడు. మానేస్తే మళ్ళీ భగవాన్ చూడాలి, భగవాన్ చూడాలని తలంపు వచ్చింది. తలంపు వచ్చి మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ స్కందాసనం వెళ్ళాడు. అంటే మీ దగ్గరికి వచ్చాను, నాకు లాభం ఏమి రావటం లేని బాగానేసాను రావటం, ఇప్పుడు చూడలేదని దుఃఖం వస్తుంది అని చెప్పాడు. ఇది అప్పుడు భగవాన్ అన్నారు, చూడటం వల్ల వచ్చే లాభం లేకపోయినా చూడకపోవటం వచ్చేది నష్టం తెలుస్తుంది కదా అన్నారు. మీకు చూడటం వల్ల వచ్చే లాభం తెలియకపోయినా చూడకపోవటం కూడా వచ్చే నష్టం తెలుస్తుంది కదా. రోజు వెళ్తున్నాను లాభం ఏంటనుకున్నావు, ఈ మధ్య మానేశావు. మానేసినప్పుడు ఇప్పుడు ఏమొస్తుంది నీకు? దుఃఖం వస్తుంది. ఇప్పుడు చూడటం వల్ల నీకు లాభం తెలియదు, ఇప్పుడు చూడకపోవటం వల్ల వచ్చే నష్టం నీకు తెలుస్తుంది కదా. అంటే సజ్జన సాంగత్యం ఎటువంటిది అంటే, బట్టలు బట్టలు మనం కొనుక్కోమని చెప్పరు, మిషన్ వాడి దగ్గరికి వెళ్ళి కుట్టించుకోమని చెప్పరు. కాదండి, ఆడే బట్టలు తయారు చేస్తాడు. ఆడి సజ్జన సాంగత్యం వాడే కొంటాడు, వాడే గుర్తిస్తాడు, వాడే నీ ఆది చూపిస్తాడు, వాడే మిమ్మల్ని డ్రెస్అప్ చేస్తాడు. నీకు అర్థమవుతుంది, సజ్జన సాంగత్యం అంటే అది సజ్జన అంత ఆడి చేస్తాడు. అంటే న్యాచురల్ సహజంగా వచ్చే గాలి ఎటు ఉండదో సజ్జన సాంగత్యం అటు ఉండదు. అది అవి హోలీ కదా. భగవాన్ అన్నారు, నీకు వైరాగ్యం తక్కువగా ఉంటుంది అనుకోండి, వైరాగ్యం లేకుండా మన లోచులు పెరగవు. వైరాగ్యం లేకుండా మన హృదయం యొక్క లోచులు పెరగవు మనకి. నీకు అర్థమవుతుంది, ఆ సత్పురుషులతో సహవాసం చేయగా నీకు నెమ్మది ఆ వైరాగ్యం కూడా ఎంతో కొంత వస్తుంది. సజ్జనతో సహవాసం చేయగా నీకు వైరాగ్యం కూడా వస్తుంది. వైరాగ్యం కూడా సంపదే, వైరాగ్యం కూడా సంపదతో సమానం. 1 వివేకం, 2 వైరాగ్యం. 2 ఏంటి? 1 వైరాగ్యం, 2 వివేకం. ఆ 2 మనకు 2 కళ్ళు లాంటివి. 1 బుద్ధి సూక్ష్మత, అంటే మనకి ఏది ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడదు. మీకు అర్థమవుతుందా? మనకి ఏది మంచి చేస్తుంది, ఏది మంచి చేయదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది లోపలికి తీసుకోవాలి, ఏది బయటకు వదిలేయాలి. మీకు అర్థమవుతుందా? ఏ మాట వినాలి, ఏ మాట వినకూడదు, దానికి వివేకం ఉండాలి. కనిపించిందల్లా నాకు కావాలి, కనిపించిందల్లా నాకు కావాలంటే అది వైరాగ్యం లేదని అర్థం. వాడికి ఏం కావాలి? వాడికి వైరాగ్యం. అంటే ఎంతో కొంత మనం పైకి మామూలుగా ఉన్నా మనం లోపల వైరాగ్యాన్ని ఎంతో కొంత పోషించుకోవాలి. పైకి అందరిలాగా మనం ఉండాలి, లోపల బలాన్ని పైకి మనం అందరిలాగా ఉండాలి, నార్మల్గా ఉండాలి. ఇతరుల కంటే మనలో ఏదో విశేషం ఉందో మనం అనుకోకూడదు, ఉంటే పాడైపోతాం. లోపల వాటికి వైరాగ్యం పెంచుకోవాలి, నిర్మలంగా ఉండాలి. ఏమంటే చాలా తొందరగా వేడి ఎక్కకూడదు, మన ఉద్రేకాలకు రోజు కాకూడదు, ఎమోషన్కి గురి కాకూడదు. మీకు అర్థమవుతుందా? అంటే మనం ప్రతి చిన్న విషయానికి ఉద్రేకం పొందుతాం అనుకున్న ఆలోచన శక్తి తగ్గిపోతుంది. ఆలోచన ఒకే చోట పాకప్ చేయాలి. మన ఇంటికాడ పనులు చేసుకుంటే మన ఆలోచన, మన తలంపు, మీకు అర్థమవుతుందా, మన శక్తిని ఆ హృదయ కేంద్రం మీద ఫోకస్ చేయాలి. మామూలుగా మన పనులు చేసుకుంటూ ఉంటాం, కానీ మన ఆలోచన, మన శక్తి ఆ హృదయం మీద దృష్టి అక్కడే పెట్టారు. హృదయం మీదే పెడితే అప్పుడు ఒకే చోట మనస్సును అక్కడ నిలబెట్టి ఉంచితే వస్తువు దొరికేస్తుంది, ఏదో టైంలో దొరికేస్తుంది. మరి మనం ఏం చేస్తాడు అప్రధాన ఎందుకు పనికిరాని విషయాలకు ఎక్కువ శ్రద్ధ చూపిస్తాం, పనికొచ్చే విషయాన్ని మనం గాలికి వదిలేస్తా ఉంటాం. దానికి కారణం ఏంటి? మనకు పూర్వపుణ్యం లేదు. దానికి కారణం ఏం చెప్పుకుంటారంటే మనకు పూర్వపుణ్యం లేదు. వైరాగ్యం లేకుండా మనిషి యొక్క లోతులు పెరగవు. వైరాగ్యం లేకుండా మనిషి తర్వాత వివేకం కాపాడుకోవాలి. అంటే మనకు విచక్షణ, ఆ డిస్క్రిమినేషన్ అంటారు దాన్ని, ఆ వివేకం జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం. తర్వాత అనుకరణ ఒకటి పనికిరాదు, అనుకరణ ఒకటి పనికిరాదు. తది ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏంటంటే, ఒక మనిషికి ఒక పని ఇష్టంగా చేస్తాడు. ఒక మనిషి ఒక పని, మనం ఏదో పని చేసినా డాక్టర్ అమ్మగారు డాక్టర్ చేసుకుంటున్నారు, మనం చేసుకునే పని మనం మానేసి డాక్టర్ అమ్మగారి పని చేయాలని మనం అనుకోకూడదు. నీకు అర్థమవుతుంది? ఆవిడ దాడు ఆవిడ ప్రవృత్తి అది. నీకు అర్థమవుతుంది? నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఇతరులు కూడా నీకు వద్దు. నువ్వు నీ చేతిలో ఉన్న పని నువ్వు పర్ఫెక్ట్గా చెయ్యి, నీ చేతిలో ఉన్న పని అందంగా చెయ్యి. నీ చేతిలో ఉన్న పని ఈశ్వరుడి దయ నీ మీద కలిగేలాగా చెయ్యి. అందుకని డాక్టర్ గారు ఆ పని చేస్తాను, నేను కూడా ఆ పని చేస్తాను. అలా ఒక అనుకరణ వద్దు. ఇక మీరు మాస్టర్ ఉద్యోగం చేస్తున్నారు, అది మాస్టర్ ఉద్యోగం అక్కడ పత్రాలు చేయదు, నేను కూడా మాస్టర్ ఉద్యోగం చేయాలంటే ఎక్కడ కూరుతుంది? భగవంతుడు నీకు ఏ పని అయితే కేటాయించాడో ఆ పని ఇష్టంగా చెయ్యి, ప్రేమగా చెయ్యి, భగవంతుడి దయ నీ నెత్తి మీద వర్షించేలాగా చెయ్యాలి. ఎవరో మంత్రి పదవి చేస్తున్నారా, నేను కూడా మంత్రి పదవి చేయాలి, అటువంటి గొడవల్లో చేరకండి. మీరు భగవంతుడు మీ శరీరానికి ఏ పని అయితే కేటాయించాడో ఆ పని శ్రద్ధగా చేయండి. అది మీ స్వధర్మం, అది మీ ప్రవృత్తిని బట్టి అది వస్తుంది. అది శ్రద్ధగా చేయండి, ఇష్టంగా చేయండి. ఇప్పుడు మీకు ఏదో నాలుగు మాటలు నేను చెప్తున్నాను. ఇక్కడ భగవంతుడు నాకు చెప్పేది ఏంటంటే, నువ్వు చెప్పేది అయిష్టంగా చెప్పకు, ఇష్టంగా చెప్పు. నువ్వు చెప్పేది ద్వేషంగా చెప్పకు, ప్రేమగా చెప్పు. నువ్వు చెప్పేది ఏదో లాంఛనం కోసం చెప్పకూడదు, బాగుపడాలని చెప్పు. నీ ఇంట్లో ఉన్న పిల్లలు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో, బండిలో ఉన్న పిల్లలకు నువ్వు అలా చదువు చెప్తే వాళ్ళకి చదువు రాకుండా ఉంటుందా? జీతం కోసం నువ్వు చదువు చెబితే వాళ్ళకి ఏం చదువు వస్తున్నాక? నీ ఇంట్లో పిల్లల్ని నువ్వెంత శ్రద్ధగా చూసుకుంటున్నావో, మాట ఎలా ఎంత శ్రద్ధగా నేర్పుతున్నావో నీ ఇంట్లో పిల్లలకి, అంత శ్రద్ధగా బళ్ళో పిల్లలకు నువ్వు చదువు చెబుతాంటే అది చదువు రాకుండా ఉంటుందా? గోళ్ళకు వస్తుంది, మొద్దులకు వస్తుంది. నువ్వు అలా చెబుతున్నావా? అలా చెబితే నీ స్వధర్మం అది. నీ ఇంట్లో పిల్లలకి ఎలా చెబుతున్నావో, బళ్ళో నువ్వు ఎలా పిల్లల పాఠాలు, నీ స్వధర్మం అది. ఇది వదిలేసి ఎవరో డాక్టర్ గారికి ఆదాయం ఎక్కువ వస్తుంది, ఆ డాక్టర్ ఉద్యోగం చేయాలనుకుంటే ఎలాగా? విశాఖపట్నంలో సుమన్నాన ఒక ఆయన ఉన్నాడు, ఆయన స్కానింగ్ చేస్తాడు, రోజుకి లక్ష రూపాయలు ఆదాయం. నేను చేసుకునే పని మానేసి ఆ స్కానింగ్ నేర్చుకున్నా లక్ష రూపాయలు సంపాదించేద్దాం అనుకుంటే మాట అర్థమేంటి? ఆయనకి అది ఆ ధర్మం కుదిరింది, ఆ ప్రవృత్తి కుదిరింది ఆయనకు. అయితే ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే, ఒక్కో మనిషికి ఒక పని కేటాయిస్తాడు. నీ పని నీకు ఏ శరీరం, నీ శరీరానికి ఏ పని అయితే కేటాయించాడు ఆ పని శ్రద్ధగా చేసుకో, అర్పించి చెయ్యి. ఆ పని పట్ల నీ మనస్సుని, దేహాన్ని, నీ మనస్సుని అర్పించి చెయ్యి, అర్పించి చెయ్యి. నీకు అర్థమవుతుంది? అది ఆ రకంగా నువ్వు పని చేస్తే ఆ పని చేస్తూ పని లేని స్థితికి ఎదురు వెళ్ళిపోతావు. బాగా పని మిమ్మల్ని ముట్టుకోదు, పని మిమ్మల్ని వదిలేస్తుంది. జాగ్రత్తగా వినండి మాట. మీరు చేసి పని శ్రద్ధగా చేస్తుంటే, భగవంతుడికి అర్పించి పని చేస్తుంటే మీకు అర్థమవుతుంది? పని చేస్తూ పని లేని స్థితికి ఎదురు వెళ్ళిపోతాను. అంటే పని చేసినా చేయని వారితో సమానం అయిపోతాం. ఇది ఎలా చేయాలి? అర్పణ భావంతో చెయ్యాలి. అంటే చేసే పని ఇక్కడ ఏ పని, ఎవరు చేసే పని వాళ్ళు చేసుకోవాలి. ఎవరిలో ఏదో చేశారో నేను అనుకరణ చేయకూడదు. నీకు అర్థమవుతుంది? నువ్వు చేసి నీ చేతిలో ఉన్న పని ప్రేమగా చెయ్యి, ఇష్టంగా చెయ్యి, అయిష్టంగా చెయ్యకు. నీ ఇంట్లో వాళ్ళకి నువ్వు కాఫీ ఇవ్వాలి, ఆ కాఫీ ఇష్టంగా అయ్యి, అయిష్టంగా ఇవ్వద్దు. నువ్వు అయిష్టంగా ఇచ్చినా ఇవ్వటం తప్పదు, అయిష్టంగా ఇచ్చినా ఇవ్వటం తప్పదు. ఈ సచ్చిన వాళ్ళు ఏం దొరికాడు అనుకో, అలా ఇవ్వకో. ఇష్టంగా ఇవి మీకు అర్థమవుతుందే. ఒకవేళ ఇష్టంగా అవి ఇష్టంగా ఇచ్చిన ఇవ్వటం తప్పదు, ఇవ్వటం తప్పదు కదా. అది పని ఇష్టంగా అయ్యి ఇష్టంగా వాళ్ళు చేస్తే నీకు పాత వాసం అన్నీ పోతాయి, కొత్త వాసం రావు. పాత అప్పులు అన్నీ తీరిపోతాయి, కొత్త అప్పులు చేయక్కర్లేదు. మీరు చేసే పనే ఇష్టంగా చేస్తాంటే, ప్రేమగా చేస్తాంటే ఇంకా మీకు పాత వాసనలు పోతాయి, కొత్త వాసనలు రావు. అంటే పాత అప్పులు తీరిపోతాయి, కొత్త అప్పులు చేయక్కర్లేదు. అంటే పూర్వజన్మల నుంచి వచ్చిన వాసన ఉంటే ఖర్చు అయిపోతాయి, కొత్త వాసనలు వచ్చి మీకు కలవని. ఎప్పుడు మీకు భగవంతుడు మీకు ఇంట్లో వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఆ ఇంట్లో మీకు కేటాయించాడు. ఆయన చేసే పని ఇష్టంగా చేసేయద్దు, ఇష్టంగా చేయండి. చెడ్డవాళ్ళైతే ఆ విషయం భగవంతుడు చూసుకుంటాడు, మనకెందుకు? వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకోండి, భగవంతుడు చూసుకుంటాడు ఆ గొడవ మనకెందుకు? మనం చేసే పని ఇష్టంగా చేసేయాలి, డెడికేటెడ్గా చెయ్యాలి, డివోటెడ్గా చెయ్యాలి, అర్పణ భావంతో చెయ్యాలి. మీకు బాగా అర్థమవుతుందా? మీ ఇంట్లో వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కూడా మీకు అనవసరం. నువ్వు చేసే పని ఇష్టంగా చెయ్యి, ప్రేమగా చెయ్యి, నీకు అర్థమవుతుందే. కానీ మనసు మటుకు దేవుడి దగ్గర పెట్టుకోండి. ఇదంతా మాయ. ఇదేంటి? ఇదంతా మాయే. నీకు అర్థమవుతుంది, ఇంట్లో ఉన్న ఒకరికొకరి సంబంధాలు కూడా మాయే. కానీ మనం డ్యూటీ చేసేద్దాం, మనం డ్యూటీ. కానీ మనం మనం పొందవలసింది వేరే ఉంది, మనం పొందవలసింది అది వేరే ఉంది, మనం పొందవలసింది వేరే ఉంది అని మనస్సుని భగవంతుని మీద పెట్టుకుని మీ ఇంట్లో వాళ్ళతో మీ ఇంట్లో వాళ్ళ పట్ల మీ డ్యూటీ మీరు చేసేయండి, సరిపోదు. ఆ డ్యూటీ ఎలా చేయమంటున్నాడు ఇక్కడ? అయిష్టం కొద్దీ ఇష్టంగా చేయమని. ఇప్పుడు డాక్టర్ వచ్చాడు, వాళ్ళ దగ్గర పేషెంట్ వస్తాడు, పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు కాబట్టి ఇష్టంగా చేసేయటం. నీకు అర్థమవుతా? అయిష్టంగా చేయకూడదు, ఆ పని ఇష్టంగా చేయటం. అప్పుడు నీ ధర్మాన్ని నువ్వు బాగా నిర్వర్తిస్తున్నావు అర్థం. ఆ రకంగా చేసినా నీకు ఇక్కడ శక్తిపాతం
నేర్పుకుంటుంది.
మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఇప్పుడు మహత్తరమైన శక్తి ఉంది. ఏంటి మహత్తరమైన శక్తి ఉంది? అది ఎప్పుడు మేలుకుంటుందో చెప్పలేము. దాన్ని ఎప్పుడు మేలుకుంటుంది, అది మీ హృదయంలో ఉంది, నా హృదయంలో ఉంది. అది ఎప్పుడు మేలుకుంటుందో చెప్పలేము, మేలుకుంటుంది. దానికి ఒక్కసారి మెరుగు వచ్చిందే అంటే మీ పని పూర్తి అయిపోయినట్టే, మీకు బ్రహ్మజ్ఞానం బ్రాహ్మీస్థిత వచ్చేస్తున్నాడు. అది న్యూటన్ అన్నాడు, శక్తిపాతం లేకుండా పొందుదాం అనుకుంటున్నావా శక్తిని? శక్తి తాలూకు అనుగ్రహం లేకుండా, శక్తి తాలూకు దయ లేకుండా శక్తిని పొందుదాం అనుకుంటున్నావా? నీ తెలివితేటలు సరిపోతావు, నువ్వెంతా నీ తెలివితేటలు అంతా. ఈ గోడ పక్కన ఏముందో మనకు తెలియదు, మనకు తెలియదు. ఈ గోడ పక్కన ఏముందో మనకు తెలియదండి. రాబోయే జన్మ ఏంటో తెలియదు, పూర్వ జన్మ ఏంటో తెలియదు. అంతే, ఇంకో గంటలో మనం ఎలా ఉంటామో మనకు తెలియదు. నీ హృదయంలో శక్తి పోవటం ఉంది, నీ హృదయంలో ఎప్పుడు ఎప్పుడు ముట్టుకుంటుందో ముట్టుకుంటుంది. అది ఏం చేస్తుంది? ఆ ముహూర్తం అదే పెట్టుకుంటుంది. నిన్ను ఎప్పుడు ముట్టుకోవాలి? రమణ మహర్షి గారి మరణానుభవం వచ్చింది కదా, రమణ మహర్షి గారికి మరణానుభవం వచ్చింది అనేది వస్తుందని ఆయన తెలియదు. ఆ టైం వచ్చేసింది, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. మా చలం గారు అనేవారు నవటానికే, కంగారు పడితే దొడ్డికే రాదు జ్ఞానం ఎలాగో వస్తున్నాడు. మా చలం గారు ఏలాపోవడం మాట్లాడినవారు ఎప్పుడైనా, ఆయన అనేవారు కంగారు పడితే మీకు దొడ్డికే రాదు, కంగారు పడితే ఆత్మజ్ఞానం ఎలా వస్తున్నాడు. నేను కంగారు పడ్డానని దొడ్డుకు వచ్చేస్తున్నాను, టాయిలెట్కి వెళ్ళి కూర్చుంటుంది, దానికో టైం ఉంది కదా. మీరు కంగారు పడితే దొడ్డికే రాదు, కంగారు పడితే ఆత్మజ్ఞానం ఎలా వస్తున్నాడు. అంటే ఎవరి ఆ టైం రావాలి, ఆ శక్తిపాతం వస్తున్నది. దాన్ని ఆ శక్తిపాతం ఎప్పుడు టచ్ చేస్తుందో, దాని తాలూకు దయ ఎప్పుడు వస్తుందో, అది ముహూర్తం కూడా అదే పెట్టుకుంటున్నాం. మనం పెట్టుకుంటే ముహూర్తాలు కొద్దాం, అది మనకి మెచ్యూరిటీ చూసుకుంటుంది. దాని మీద ఇప్పుడు మనకి దయ ఉంది. ఎవరికి? లోపల ఉన్న శక్తికి మన మీద దయ లే, అది దయ లేకుండా ఒక క్షణం కూడా ఉండదు. అది దయ లేకుండా అది ఒక క్షణం కూడా ఉండదు. కానీ అది మనం ఇప్పుడు దాని యొక్క శక్తి మనం చూపిస్తే తట్టుకోలేము. బిందులు బిందులు తెచ్చుకుని మళ్ళీ ఏన జ్ఞాపకం మీద మర్చిపోయి కనెక్షన్ అప్పుడే చనిపోయేశారు. నేను చెప్పేది కూడా మీరు గుర్తుపెట్టుకోగలను. సంగీతం అన్నట్టు సరిపోయి సంగీతం కాదు, ఈ సంగీతం కానీ నేను చెప్పింది కూడా మీరు ఫాలో అవుతా ఉండాలి. వాళ్ళు బిందులు పెట్టుకుని మామూలుగా క్షేమ సమాచారం ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా అడుగుతూ అది మాట్లాడుకునేటప్పుడు మామూలుగా మాట్లాడుకునే మనస్సు బింది మీద ఉంటుందట, కింద పడిపో కింద పడిపోకుండా చూసుకుంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ మనస్సు ఎక్కడ ఉంటుంది, బింది మీద ఉంటుంది. అలాగే మీ ఇంటికాడ మీరు పనులు చేసుకున్నప్పటికీ మీ మనస్సు భగవంతుని మీద ఉంటారు, చేతుల పని మీద, మనస్సు భగవంతుని పాదాల మీద. ఇది నేర్చుకోండి. ఇంటికాడ మీ పనులు మీరు చేతులు ఎక్కడ ఉండాలి, చేతులు మీ చేతులేమో పని మీద, మీ మనస్సు ఎక్కడ ఉండాలి, భగవంతుని పాదాల మీద ఉండాలి. ఏంటంటే బాగుపడవలసింది మనస్సు, బాగుపడవలసింది మనస్సు. అది ఇక్కడ అదే చెప్తున్నాం. మీ చేతులు అంచేది కొంతమంది చేస్తా అంటారు, నువ్వు పని చేసినప్పుడు గుర్రంలా పని, కొంతమంది చురుగ్గా చేసేస్తారు, గొప్ప స్పీడ్గా చేసేస్తారు పని. నువ్వు పని చేసినప్పుడు గుర్రంలా పని చేసినా జీవించడం సన్యాసిలాగా జీవించాలి. కొంతమంది ఇంటికాడ పని చాలా స్పీడ్గా చేసేసుకుంటారు, నాకు అర్థమవుతుంది, చాలా వేగంగా చేస్తారు ఇంటికాడ పని. కొన్ని అలా గుర్రం పని చెప్పినట్టు చేసేయి. కొంతమందికి వేగంగా ఆపరేషన్లు కూడా కొంతమంది 2 గంటల్లో చేసి ఆపరేషన్ గంటలో చేసేస్తారు. అంటే చెయ్యి అలా తిరుగుతున్నాడు, మీకు అర్థమవుతుంది. కొంతమంది మామూలు పనులు కూడా చాలా వేగంగా చేసుకుంటారు, చేసుకుని నీకు అలవాటు ఉంటే బాగా చేసుకో. ఒకవేళ చెయ్యటూ నువ్వు గుర్రంలా పని చేస్తున్నప్పటికీ జీవించడం సన్యాసిలాగా జీవించు. లోపల సన్యాసిలాగా ఉండాలి నువ్వు ఎలా ఉండాలి, లోపల మటుకు సన్యాసిలాగా ఉండాలి. పని నువ్వు గుర్రంలా చేసుకుంటే చేసుకో, కానీ లోపల మటుకు నువ్వు ఎలా ఉండాలి, సన్యాసిలాగా ఉండాలి. జరిగిపోయిన వాటిని గురించి తల పెట్టుకుంటారు కొంతమంది, అవునప్పుడు అలా జరిగిపోయింది, తెలదాలిలా. ఈ మాటలు వాళ్ళు ఎలా అన్నారండి, చాలా మంది వాళ్ళు ఎలా అన్నారండి, వీళ్ళు ఎలా అన్నారని ఏదో చెప్తా ఉంటారు కొంతమంది. అవి పట్టించుకోకూడదు మనం. వాళ్ళు మన పొగిడినా ఎవరో పట్టించుకోకూడదు, మనం విమర్శించినా అలా పట్టించుకోకూడదు. అలా జరిగిపోయిన గొడవలన్నీ మర్చిపోవాలి, పరగటిట్టి జరిగిపోయిన గొడవలన్నీ మర్చిపోవాలి. ఇప్పుడు మనిషి యొక్క జీవితంలో ఏదైనా తప్పు చేస్తాడు అనుకోండి, నేను తప్పు చేశాను అలా అస్తమానం రాపాడించుకోకూడదు. అయితే ఆ తప్పు తిరిగి చేయకుండా ఉండాలి, అది సాధన. రాపాడించుకోవడం సాధన కాదు. నేను ఆ పొరపాటు చేశాను, ఈ పొరపాటు చేశాను, అస్తమానం రా అనుకోకూడదు. అనుకుంటే వాళ్ళ సాధన చెడిపోతుంది. కానీ వాళ్ళ జీవిత లక్ష్యం ఏంటంటే, వాడు ఏదైనా మనం ఈ పొరపాటు చేశామని అనుకున్నప్పుడు, నేను ఈ పొరపాటు చేశాను, దైవాన్ని స్మరించడం మానేసి వాడు చేసిన పొరపాటును స్మరించకూడదు. కానీ ఆ పొరపాటును వాడు తిరిగి రిపీట్ చేయకూడదు, అది సాధన. మీరు ఎవరికైనా అపకారం చేశారనుకోండి, అనుకోండి, ఒకసారి తిరిగి అపకారం చేశాం అనుకోకర్లేదు, అస్తమానం అది మర్చిపోవటమే. ఆ అపకారం అనేది మళ్ళీ చేయకుండా ఉండాలి, అది సాధనలో భాగం. తర్వాత గత జరిగిపోయిన గొడవలన్నీ అస్తమానం తలబెట్టుకుంటే చివరిగా మీకు ఉపయోగం లేదు, కానీ జ్వరం వస్తుంది. జరిగిపోయిన గొడవలు అస్తమానం మీరు తలబెట్టుకుంటే అది ఏం ఉపయోగం లేదు, కానీ చివరికి జ్వరం వస్తుంది. ఏమవుతుంది, జ్వరం వస్తుంది. జరిగిపోయిన గొడవ కంప్లీట్ గా ఎవ్రీథింగ్ ఎండటి పరగట్టం పాముయ్య అనేవాడు. మీరు మర్చిపోతే ఏమో లేదు, రాపాడించుకుంటారు. వాళ్ళు నన్ను తిట్టారని అస్తమానం అనుకుంటే వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే మీకు కోపం వచ్చేస్తుంది, మీ మనస్సు బాహ్య ముఖాన్ని వెళ్ళిపోతుంది. అది బయట గొడవలు ఏమి లోపలికి ఉండకూడదు. అసలు ఈ లోకం గొడవలు ఏమి కూడా అన్ని రాగద్వేషాలు కదా. మాట్లాడితే ఇష్టంతో మాట్లాడతారు, లేకపోతే అయిష్టంతో మాట్లాడతారు. ఇవన్నీ మనం పట్టించుకోక్కర్లేదు. మనం ఎవరైనా పొగిడినా పట్టించుకోక్కర్లేదు, విమర్శించినా మనం పట్టించుకోక్కర్లేదు. ఇవన్నీ అల్పత్వం. ఇది ఏవన్నీ ఏంటది, ఇవన్నీ అల్పత్వం గొడవలు. అయితే ఏం పట్టించుకోవద్దు. ఏమంటున్నారు, జరిగిపోయిన గొడవలు అసలు జ్ఞాపకం పెట్టుకోవద్దు. ఇంకోటి అదొక సంఘటన, అది ఏంటది, నీ ప్రారంభంలో ఏదో ఉన్నది, అది జరిగిపోయింది, అది రిపీట్ చేయకుండా ఉంటుంది. అది నీ రిపీట్ చేయకుండా ఉంటుంది. నువ్వు కాలు జారింది మనకి, నడుస్తుంటే కాలు జారింది, మళ్ళీ కాలు జారితే బాగుంటుంది అనుకుంటాం మనం. కాలు జారకుండా చూసుకుంటాం, అంతే కదా. కాలు జారింది మనకి, మళ్ళీ కాలు జారితే బాగుంటుంది అనుకుంటాం, అనుకో. కాలు జారకుండా చూసుకుంటాం. ఫ్యాస్ట్ ఇది ఫ్యాస్ట్ అయిపోయింది అయితే. కానీ భవిష్యత్తులో నువ్వు చేసిన పొరపాటు రిపీట్ చేయకుండా ఉండటం, మరి అది చేయకుండా ఉండటమే సాధనలో ఒక భాగం. అది చూస్తే అంతేకాని జరిగిపోయిన కూడా రక్తమానం తెరపెట్టుకుని కూర్చుంటే నీకు సాధన సరిగ్గా సాగదు, నీ మనసు అంతర్ముఖం అవదు, నీ మనస్సు అంతర్ముఖం అవదు. అంతర్ముఖం అవ్వకపోవటం కాదు, మనకు అవసరం లేని గొడవలను తలపెట్టుకుంటున్నాం అనుకోండి, మన శక్తి తగ్గిపోతుంది. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. మనకు అవసరం లేని గొడవలన్నీ తలపెట్టుకుంటున్నాం అనుకోండి, ఉపయోగం లేని గొడవలన్నీ, వ్యర్థమైన కోరికలు, వ్యర్థమైన చింతలు, ఈ గాల్లో నేళ్లు కట్టించుకోవడం, గాల్లో నేళ్లు కట్టుకోవడం, ఇవన్నీ అక్కర్లేని అన్ని గొడవలన్నీ తలపెట్టుకుంటుంటే మన శక్తి తగ్గిపోతుంది. ఏమిటది? అలా మనకున్న ఎనర్జీ తగ్గిపోతుంది. శరీరంలో శక్తి, మనసులో ఉన్న శక్తి తగ్గిపోతుంది. అంటే మనం మనోదేహంలో అసలు సాధనగా పనికి రాకుండా పోతాడు. ఎవరిటింగ్ ఎండడిప్స్ పరగట్ జరిగిపోయిందంతా మర్చిపో, మర్చిపోకుండా అదే తలపెట్టుకుంటే నీ శరీరంలోనూ తగ్గిపోతుంది, నీ మనసులోనూ శక్తి తగ్గిపోతుంది. అదే ఆత్మను తెలుసుకోవడానికి రెండు పనికి రాకుండా పోతాడు చివరికి. ఏ రెండు? మనం ఎందుకు పొందుతున్నాం? మనం ఇవాళ తిన్నామో రేపు తింటున్నాం, ఇవాళ చేసిన సంసారమే రేపు సంసారం అంటే ఇప్పుడు చేసిన అర్థం. ఇవాళ చేసిన సంసారమే రేపు చేసుకుంటున్నారు, ఇవాళ తిన్న అన్నమే రేపు తింటున్నారు. నీకు అర్థం అవుతుంది? ఎన్నాళ్ళు చూసి పంచిపోతాలతో ఉన్న ప్రపంచమే, మరి ఎందుకు బదులుతున్నట్టు మనం? దేనికోసం బదులుతున్నట్టు? ఈ దేహం దేనికోసం ఉన్నట్టు? మనకి దేహాన్ని ఏం చేసుకుంటావు నువ్వు? దేహం ఉంది నీకు, ఏం చేసుకుంటావు నువ్వు? మనస్సు ఒకటి ఉంది లోపల, లోపల ఉన్నాయి. పరమాత్మకి తెలియకపోయినా మనస్సు తెలుస్తుంది, దేహం తెలుస్తుంది. ఈ లోపల ఈ మనస్సుని మాధ్యమం ఉపయోగించుకుని, దేహాన్ని మాధ్యమం ఉపయోగించుకుని, ఈ లోపల ఉన్న భగవంతుడు అంతర్యామిగా ఉన్నాడు కదా, అంతర్యామిగా ఉన్నవాడిని తెలుసుకోవడానికి మనస్సును దేహాన్ని ఉపయోగించుకోకుండా కేవలం లోక విషయాలకు కనుక, లోక విషయాలకు కనుక ఖర్చు పెట్టేస్తే నీకు అర్థమవుతుందో? మిగతా అన్ని స్వప్నాలతో సమానం అని చెప్పారు భగవాన్. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా కాఫీ, మీ ఇంటికి ఎవరైనా కాఫీకి వచ్చారనుకోండి, ఆ కాఫీకి వచ్చిన వాళ్ళకి మీ ఇంటికన్నా 1000 రూపాయలు కాగితాలైనా తీసి తగలబెట్టి కాఫీ కాగిస్తే ఎలా ఉంటుంది? అయితే మీ ఇంటికన్నా డబ్బు కట్టలనే తీసి కూరే పెట్టి అవి కాయ చేసి మీరు కాఫీ కాగిస్తారా? మీ ఇంట్లో 1000 రూపాయలు కట్టాలనే తీసేది వచ్చిన వాడికి కాఫీ కాగిస్తే ఎలా ఉంటుందో? చిల్లర గొడవలకి మనోదేహాలను ఉపయోగించడం ఎలాగో ఉంటుంది. మన ఏదో దేహం ఉంది, అన్నం తినాలి. నీ దేహాత్మ నడవటానికి పని చేసుకో, నీ దేహాత్మ నడవాలి కదా, నువ్వు పని చేసుకో. నీకు అర్థమవుతుందా? సమాజం ఉంది, సమాజంతో ఎంతవరకు, సమాజంతో కూడా అతిగా సంబంధం పెట్టుకోకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, కానీ అతిగా పెట్టుకోకూడదు. మనం ఇంకోటి స్నేహాలు కూడా అతిగా చేయకూడదు. స్నేహాలు కూడా అతిగా చేస్తే మన టైం పోతుంది, మన కాలం ఖర్చు అయిపోతుంది. అంటే మనం ఏం చేయాలి? ఈ మన దేహయాత్రకు సరిపడి మనోదేహాలను ఉపయోగించుకోవాలి. మిగతా టైం అంతా లోపల సత్యాన్వేషణకి ఉపయోగించాలి. సత్యానికి ఉపయోగించాలి. నువ్వు సత్యాన్వేషణకి దేనికి ఉపయోగించవనుకో, ఈ మనసును దేహానికి కేవలం లోకం గొడవలకు ఉపయోగిస్తావనుకో, అది కేవలం స్వప్నంతో సమానం. స్వప్నం ఎంత అబద్ధమో నువ్వు చేసే పనులు కూడా చివరికి అంతే అబద్ధం అవుతాయి. కానీ నీ మనసు దేహం ఎందుకు ఉపయోగపడకుండా వేస్ట్ అయిపోతుంది? ఒకటి లేని సున్నుల కింద తయారు. నువ్వు సత్యాన్వేషణ లేదు నీకు, 100 ఏళ్ళు బతికావు, దేని ఏమి సాధించినట్టు? నీకు సత్యాన్వేషణ లేదు, 100 సంవత్సరాలు ఉన్నా భూమి మీద ఏది సాధించినట్టు? అంటే జీవించుండగా జీవనముక్తి స్థితి పొందడానికి నీ మనస్సును దేహాన్ని మాధ్యమం ఉపయోగించు, అది జీవిత గమ్యం. ఏ స్థితిని పొందడానికి? జీవనముక్తి స్థితిని పొందడానికి. మనిషి జీవనముక్తులు అవ్వాలి. ఒక్క మనిషి జీవనముక్తులు అయితే లక్షలాది మంది ప్రజలు అతని ద్వారా ఉపయోగపడుతుంది. అతని మాటలు చెప్పక్కర్లేదు, ప్రసంగాలు చేయక్కర్లేదు, రాతలు రాయక్కర్లేదు, అతను అస్తిత్వం సరిపోతుంది. ఇది ప్రదర్శి జన పుస్తకం. ప్రసంగాలు చేయక్కర్లేదు, పుస్తకాలు రాయక్కర్లేదు, ఉరికే ఇది ప్రదర్శి జన. ఇక్కడ మల్లెపువ్వు ఉందనుకోండి, మళ్ళీ పువ్వులోంచి వాసన రాకుండా మీరు ఆఫ్ చేయగలరా? అలాగే జీవన ముక్తుల్లోంచి ఆ ముక్తి సుఖం ప్రవహిస్తూ ఉంటుంది. గాలిలో గాలి ఎలా అయితే మనకు వాసన అక్కడ సెంటు ఉంది అనుకోండి, ఆ సెంటి వాసన మనకు గాలి ఎలా మోసుకొస్తుందో ఆ జీవన ముక్తుడు అంటే శరీరం ఉండగా ఎవడైతే ముక్తి స్థితిని పొందాడో మోక్ష స్థితిని పొందాడో వారి ద్వారా ఆ శాంతి తరంగాలు ఆ కాంతి తరంగాలు ముక్తి తరంగాలు వ్యాపించి ఆ స్థితిని మనం కూడా పొందాలనే ప్రేరణ మీకు కలుగుతుంది. మాటలతోటి పని లేదు, మాటలతోటి పని లేదు. ఓ ముద్దబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఓ బాగా చదువుకున్నోడితో ఆడు స్నేహం చేస్తున్నాడు అనుకోండి, నాలుగు రోజులు ఆడు వీడు ముద్దబ్బాయికి ఉన్నాడు బాగా చదువుకుంటున్నాడు అలా నేను కూడా చదువుకోవాలనే వీడికి కాంక్ష వస్తుంది కదా. ఎవడికి ఈ ముద్దబ్బాయికి వస్తుంది, ఆడు బాగా చదువుకుంటున్నాడు నేను ముద్దబ్బాయికి ఉన్నాను ఆడాడు నేను కూడా చదువుకోవాలని ఓ నెల స్నేహం చేసేవాడికి వీడికి పట్టుదల వస్తుంది కదా. అలాగే సత్పురుషులతోటి సహవాసం తోస్తే సత్పురుషులతోటి సాధువులతోటి సద్బుద్ధున్న వాళ్ళతోటి మనం సహవాసం చేస్తాంటే అయ్యో మనం కూడా అలా ఉండాలి అలా పొందాలని బుద్ధి మనకు కలుగుతుంది. అది సహవాసం యొక్క మంచి. ఇది ప్రజల సీజన్, మాటలతోటి పని లేదు. ఇంకా అత్యత్వం చాలంతే మల్లెపువ్వు నా వాసన అందరికి ఇవ్వాలని అనుకుంటుందా? అనుకోదు. అది మామూలుగా వాసన వచ్చేస్తుంది కదా. జీవన్ముక్తుడు అది ఏం అనుకోడు. నీకు అర్థమవుతుందా? ఇతరులను ఉద్ధరించాలని అది అనుకోడు. ఇతరులు లేరు ఉడికే సహజంగా అది ఆ పని అలా జరిగిపోతుంది. న్యాచురల్ అండ్ నార్మల్ అది న్యాచురల్ గా జరిగిపోతూ ఉంటుంది, నార్మల్ గా జరిగిపోతుంది కదా. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్పినట్టు మిమ్మల్ని ఉద్ధరిస్తామని ఉద్ధరించడానికి ఇతరులు లేరు కదా అసలు తనకి. అంతా తానే, అంతే తానే ఇతరులు ఎవరున్నారు ఉద్ధరించడానికి? అంటే మన ఇంటికాడ పనులు ఉంటే మామూలుగా చేసుకోవాలి, మామూలుగా నార్మల్గా చేసుకో. పని దొంగల కింద మనం ఉండకూడదు. పని దొంగ మన చేతిలో ఉన్న పని మనం చెయ్యాలి, తర్వాత మన చేతిలో ఉన్న పని మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు, చేసేయాలి. మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే వచ్చే జన్మలో ఈ జన్మే మళ్ళీ మనకు అప్పగిస్తాడు, ఈ పని అప్పగిస్తాడు. అయితే మన డ్యూటీ మనం చేసేసుకోవాలి. మీకు అర్థమవుతుంది, డ్యూటీ మనం మన డ్యూటీ అయితే మనం చేసుకుంటే మనసులో మనకి సన్యాసిలా ఉండాలి. భగవాన్ చెప్పాడు కదా, మీ దేహానికి పట్టుంది, ఆ దేహయాత్ర ఆ దేహయాత్రకు సరిపడి మీరు పని చేసుకోవాలి. మిగతా టైం అంతా కూడా సత్యాన్ని మీ హృదయంలో సత్యాన్ని తెలుసుకోవడానికి మీరు మ్యాక్సిమం ఉపయోగించుకోవాలంట. డబ్బు పోతే సంపాదించుకోగలం కానీ కాలం పోతే సంపాదించుకోలేం. డబ్బు పోతే సంపాదించగలం కానీ కాలం పోతే మళ్ళీ మనం సంపాదించుకోలేం. ఆ కాలాన్ని మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి. ఇంకోటి, మనం చనిపోయాక మనకు కూడా ఒక రూపాయి రాదు, కానీ మనం చనిపోయాక మన గుణం మనకు కూడా వస్తుంది. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. మన శరీరం చనిపోయాక మన ఇంట్లో ఉన్న రూపాయలు ఒక్క రూపాయి రాదు మనకు కూడా, కానీ మన మనసులో ఉన్న గుణం మటుకు కూడా వస్తుంది. మన మనసులో ఉన్న అలవాట్ల మటుకు కూడా వస్తారు, అలవాట్లన్నీ కూడా వస్తారు. ఓ అరుణాచలేశ్వరుడా ఏమన్నారు, ఓ అరుణాచలేశ్వరుడా ఈ శరీరం చనిపోకముందే, ఈ శరీరం చనిపోకముందే ఇంద్రియాలైన పాడు గుణాలు ఉంటే ముందు ఈ శరీరం చనిపోకముందే వాటిని కాల్చి బూడిచ్చేయి అరుణాచలేశ్వరుడు. నాకు పనికిరాని గుణాలు ఏమైనా లోపలుంటే ఈ శరీరం చనిపోకముందే వాటిని కాల్చేయడం. ఈ శరీరం చనిపోకముందే వాటిని నువ్వు కాల్చలేవు అనుకో, మరణానంతరం నాకు కూడా వచ్చేస్తాయి, మరణానంతరం నాకు కూడా వచ్చేస్తాయి. అంచేత ఈ శరీరాన్ని కాల్చకముందే, ఈ శరీరం అగ్నికి ఆగుతయిపోకముందే నీ జ్ఞానాగ్ని పంపించి, ఏమగ్నది అది కట్టెలతో తయారు చేసే అగ్ని కాదు, నీ జ్ఞానాగ్నిని పంపించి, నీ జ్ఞానాగ్నిని పంపించి ముందు దుర్గుణాలని దురలవాటుని దహనం చేయి. నువ్వు శరీరం ఉండగా చెయ్యవనుకో, నువ్వు శరీరం మరణించినట్టు నాకు కూడా ఇవి వచ్చేస్తుంది. శరీరం చచ్చిపోయిన తర్వాత డాక్టర్ ఎందుకు ఇంకా అది కానీ, శరీరం చచ్చిపోయి శరీరం ఉండగానే డాక్టర్ రావాలి, కానీ శరీరం చచ్చిపోయాక డాక్టర్ ఎందుకు ఇంకా? నేను నేను ఉండగా ఈ గుణాలు ఈ చెడ్డ గుణాలు నేను ఉండగా తీయకుండా నేను చచ్చిపోయేది నువ్వు తీయటాను ఇంకేమున్నాయి నా కూడా వచ్చేస్తావు కదండి. కానీ ప్రాణం ఉండగా డాక్టర్ అవసరం, కానీ ప్రాణం పోయిన తర్వాత ఇంకా డాక్టర్ ఏం చేస్తాడు? నువ్వు ఇప్పుడు చెయ్యకపోతే ఎప్పుడు చేస్తావు, తర్వాత ఎప్పుడో చేస్తానంటావంటే. తర్వాత నేను చాలా అభివృద్ధిలోకి రావాలనుకున్నాను, చాలా గొప్పవాడిని అయిపోవాలనుకున్నాను. ఆంధ్రలో వెంకట్రామన్ అంటే ఇటువంటి వాడు కానీ ఆంధ్రలో నా వంక తలలు ఎత్తి చూడాలనుకున్నాను. మీకు అర్థమవుతుందో? మీ అందరిలో నేను శ్రేష్ఠుడు అయిపోవాలనుకున్నాను. మీకు అర్థమవుతుందో? అనుకుని నీది నన్ను ఏదో గొప్పవాడిని చేసేస్తావు, నన్ను ఏదో ఉద్ధరించేస్తావు, నన్ను ఎప్పుడూ శిఖరం మీద కూర్చోబెట్టేస్తావు. నేను వస్తే నేను ఇటువంటి గొడవలతో నేను వచ్చాను. నేను రాగానే ఈ గొడవలు నువ్వు తినేసి, నేను రాగానే ఈ గొడవలతో మనసును అందరూ శుభ్రంగా నువ్వు తినేసి నీవు నాకు ఇచ్చేసేవారు కాంచలేదు. అంటే నా జీవలక్ష్యాలని నేను వచ్చాను, నా జీవలక్ష్యాలన్నీ నువ్వు తినేసి నీ ఆత్మజ్ఞానం నాకు ఇచ్చేస్తావు. నేను నిన్ను తిందామని వస్తే నువ్వు నన్ను తినేసేవారు ఆశ్చర్యస్తుడా? నేను నిన్ను బింగిదామని వచ్చాను, నేను నిన్ను బింగిదామని వస్తే నువ్వు నన్ను బింగేశావు. నేను ఎంత గొప్పవాళ్ళ అయిపోవాలని ఆ దేవుడి దగ్గర తెలియని వాళ్ళు అందరూ ఎలా కోరుకుంటారు కదా, మేము పెద్దవాళ్ళం అయిపోవాలి, మేము పెద్దవాళ్ళం అయిపోవాలని అని కోరుకుంటారు కదా. అలాగే నేను పెద్దవాడిని అయిపోవాలని శ్రేష్ఠుని చేశారు, అందరూ నా వంట చూడాలని అలా 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 అనుకుని అటువంటి కోరికలతో నీ దగ్గరికి వచ్చేసాను. వచ్చేసాను అయ్యా, వచ్చేసేటప్పటికీ నిన్ను అడుగుదామనుకున్నప్పటికీ నేను అడుగుదామని అడగనవ్వకుండా అడిగవండి తినేశావు. తినేసి ఊరుకున్నావా? నన్ను తినేశావు, నన్ను తినేసి నేను నాకు ఇచ్చేశావు. ముందేమో నన్ను మింగేశావు నువ్వు. ముందు నేను నిన్ను మింగదామని వచ్చాను, ఏ నేను ముందు నేను నిన్ను మింగిదామని వచ్చాను. నీకు అర్థమవుతుందా? నిన్ను మింగిదామని నేను వస్తే నిన్ను మింగటానికి ప్రయత్నం చేయకముందే నన్ను మింగేశావు. అంటే నేను ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఎలా ఉండాలి అనుకుని వచ్చాను కదా అని మింగేశావు. నేనేమో నిన్ను మింగిదామని వచ్చాను, నేను నేను మింగనవ్వకుండా నన్ను మింగేశావు నువ్వు. అంటే ఈ జీవలక్షణాలు తీసేసి నీకు అర్థమవుతుందా? ఇప్పుడు మన శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి, మన శరీరంలో చాలా అవయవాలు. ఈ అవయవాలు లేవాలి, బట్టలు కప్పుతున్నాం, మనం బట్టలు వేసుకుంటున్నాం, ఎందుకు వేసుకుంటున్నాం? ఈ బట్టలు మన శరీరంలోని అవయవాలన్నీ కప్పించుకోవడానికి ఈ బట్టలు వేసుకుంటున్నాం. అలాగే స్వరూపం మనలో ఉంది, ఈ బట్టలు ఎలాగైతే శరీరంలో అవయవాలను కప్పించేస్తున్నారో మన స్వరూపాన్ని అజ్ఞానం కప్పించేస్తాం. మన శరీరాన్ని ఏంటి, మన లోపల ఉన్న స్వరూపాన్ని, మనకున్న అజ్ఞానం లోపల ఉన్న స్వరూపాన్ని మనకు తెలియకుండా చేసేస్తాం. మన స్వరూపం మనకు తెలియకుండా చేస్తాంటే ఏదైతే నా స్వరూపం నాకు తెలియనివ్వటం లేదు, అది అరుణాచలం అడిగి పెట్టినప్పుడు మింగేశావు నువ్వు అజ్ఞానాన్ని. మింగేశావు అజ్ఞానాన్ని మింగేస్తే నా స్వరూపం వ్యక్తమైపోయింది. నువ్వు నాకు కొత్త బట్టలు పెట్టలేదు, నా బట్టలు లాగేసుకున్నావు. నువ్వేదో నాకు బట్టలు పెడదామని వస్తే నా బట్టలు లాగేసుకున్నావంటే అది కదా. నువ్వు నాకు ఏం బట్టలు పెట్టలేదు, బట్టలు పెట్టకపోయినా పర్లేదు, నన్ను బట్టలు నా బట్టలు లాగేసుకుని దిగంబరుడిగా తయారు చేస్తావంటే, నగ్నంగా తయారు చేసావంటే, అంటే నేను ఎలా ఉన్నానో అలా తెలియపరిచేసావు డైరెక్ట్గా. అది నా ఆశ్చర్యస్తాడు, ఇటువంటి పనులు చేస్తావని అనుకోలేదు నేను. ముద్రిస్తామని ఇలా అనుకుంటే ఇలా పంపం చేశావు. అంటే నన్ను నగ్నంగా చేసేసావు. ఏం చేశావు? నగ్నంగా చేసి కొత్త బట్టలు ఎలాగ లేవు, నా బట్టలు కూడా లాగేసుకుంటే ఎలాగా? అంటే ఇప్పుడు ఏం చెబుతున్నాడు నన్ను? నేకెట్గా చేసేసావు. ఏం చేశావు? నేకెట్గా చేసేసావంటే ఇంకా దేహ వాసన, లోక వాసన, శాస్త్ర వాసన ఏమి లేకుండా ఆ ఇమిడికి కప్పుకోవడాలు లాంటి ఏమి దేహ వాసన లేకపోవచ్చు, ఆ ఏమీ లేకుండా నేను ఏదిగా ఉన్నానో దాన్ని నాకు వ్యక్తపరిచేశావు. పైగా అదే లేననేటువంటి అభేది బుద్ధి కలిగించావు. భేద బుద్ధి పోయింది, అభేది బుద్ధి కలిగించావు. ఇదంతా నీ దయ కాకపోతే ఏమిటని నా చెల్లించాడు. ఇదంతా నేను అడిగానా, నువ్వు అడగకుండానే ఇచ్చేసావు అని నా చెల్లిస్తాడు. ఏదో రమణ మహర్షికి చేశాం, ఎప్పుడో రమణ మహర్షికి ఏదో ఉపకారం చేశాం, రమణ మహర్షికి ఎప్పుడో జ్ఞానం చేశామని అలా పడి ఉంటావా? అలా కాదు. నాకు ఎలా జ్ఞానం ఇచ్చావో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళని కూడా జ్ఞానంతో అలంకరించాలని నా చెల్లిస్తాడు. ఎప్పుడో ఒకరికి ఇచ్చాము, నూటికి కోటికి ఎవరికో రమణ మహర్షికి వాడికి జ్ఞానం ఇచ్చామని అయిపోయింది నీ పని. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ జ్ఞానంతో రమణ మహర్షిని ఎలా జ్ఞానంతో అలంకరించావో అలా ఇక్కడ వచ్చిన దేవకోటిని అంతా కూడా ఆ జ్ఞానంతో అలంకరించాలి. నా చాలా నా ఒక్కడికి చేస్తే సరిపోయిందా? ఇక్కడికి వచ్చిన దేవకోటిని అంతా కూడా జ్ఞానంతో అలంకరించాలి. నా చెల్లించాడు నువ్వు రావు నన్ను పోనేవు, నువ్వు రావు నన్ను పోనేవు. ఈ అరుణాచలేశ్వరు నువ్వు వదిలేద్దాం మర్చిపోదాం అంటే మర్చిపోనేవు. నువ్వు పోను నన్ను నాలా ఐక్యం అవుతుంది. ఐక్యం అవ్వవు అంటే చదువులు అనమాట. ఇది సాగర్ ఇక్కడ పోరాటం. నీకు అర్థమవుతుందా? నాలో పూర్తి నీలో నన్ను పూర్తిగా చేర్చుకుంటావంటే చేర్చుకోవు. పోను నన్ను నా దారి నేను పోదామంటే పోనగేంటి? నీలో నన్ను కలిపి వేసుకుందామంటే కలుపుకోవటానికి నువ్వు నాకు అర్థం. పోను నా దారి నేను పోతానంటే వెళ్ళగవు. అటు కాక నలిపేస్తున్నాయి ఈ సాధన. ఇదేంటిది సాధన అంటే మన మనస్సు పిండి చేస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? మన మనస్సును నలిపేస్తున్నాడు, మన మనస్సును పిండి చేస్తున్నాడు. అంటే స్వరూప జ్ఞానం కలగటానికి, ఆ ఈశ్వర జ్ఞానం కలగటానికి, ఆ ఈశ్వరానుభూతిని కలగటం కోసం ఏ మనస్సు అయితే అడ్డొస్తుందో ఆ మనస్సును అటు ఇటు గెంటి రాపాడు చేసి రాపాడు చేసి కలుపు సందని పెట్టి నొక్కేసినట్టు దాన్ని రాల్చేస్తున్నాడు. అది నువ్వు రావు నన్ను పోనేవు. నువ్వు నన్ను అనుగ్రహిస్తున్నావంటే ఇంకా అనుగ్రహించడం లేదు. పోయి నా దారి నేను పోతానంటే వెళ్ళినవు. నీకు అర్థమవుతుంది? అదేంటి సాధన? అదేంటది? మనస్సు పలచబడిపోయి మనస్సును పలచం చేసి మలసం చేసి పలచం చేసి ఎప్పుడు సడన్ గా చింపేస్తాడు. ఆయన చింపేసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఆయన మనం ఒకటంటే ఒకటని. అది మన కడసారి జన్మ. అదేంటది? అది కడసారి జన్మ. ఏ వస్తువుకైతే మరణం లేదో ఆ వస్తువుతో ఆదాప్తి మనం పొందా. ఏ జన్మలైతే పొందామో అది నో మోర్ సారో, నో మోర్ రీబర్త్. అది మన కడసారి జన్మ. అది చివరి జన్మ. అది జీవన్ముక్తులు చేసే పని ఏంటి? జీవన్ముక్తులు చేసే పని ఏంటంటే వాడు ఏ ముక్తి సుఖాన్ని పొందుతున్నాడు, ఏ శాంతిని పొందుతున్నాడు, ఏ ఆత్మసుఖాన్ని, ఏ ఆత్మానందాన్ని పొందుతున్నాడు, అక్కడికి మిమ్మల్ని మేల్కొలపడానికి చూస్తాడు, పైగా మీతో మాట్లాడడు. ఆత్మసుఖానికి ఆత్మశాంతి పొందడానికి మీ లోపల ఏ విషయాలైతే ఆటంకాలు వస్తున్నాయో దాన్ని ఒక్కోటి కంగారు పెట్టడు. మిమ్మల్ని ఒక్కోటి తీసుకుంటూ వస్తాడు. అది గురువు చేసేది. మీకు తెలియనివ్వడం అంటే గురువు మీకు ఎంత ఎందుకు చెబుతున్నారంటే గురువు చేసే పని నూటికి నిలిపాలి లోపల ఉంటుంది కానీ బయటికి ఏం కనపడదు. అది కనపడదు వినపడదు. గురువు చేసే పని వినపడదు కనపడదు కానీ లోపల పని జరిగిపోతూ ఉంటుంది. ఇంకా వాడు గుర్తింపులు అక్కర్లేదు. మనం ఏదైనా చిన్న మంచి పని చేస్తే గుర్తింపు ఉండాలి. ఇంకా మనకు అహంకారం ఉంది. అహంకారం లేని వాడు గుర్తింపులు దేనికి? ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం నమో భగవతే శ్రీ రమణాయ.